ప్రియమైన ఆత్మబంధువులారు, ఓం నమో నారాయణాయ నారాయణ నారాయణ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవ వాసుదేవ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం శ్రీ సాయిరామ్. ప్రియమైన ఆత్మబంధువులారు, మనం ఈ కైకలూరి గ్రామం సంవత్సరానికి ఒకసారి ఏదో సందర్భాన్ని పురస్కరించుకున్నాం. ఇది మనం జరుపుకునే కార్యక్రమం. దీనికి భగవద్గీతలో భగవంతుడు ఏం పేరు పెట్టాడంటే స్వాధ్యాయ యజ్ఞం. ఇది కూడా ఒక యజ్ఞం. అంటే యజ్ఞభావంతో పనిచేస్తే మనం పవిత్రులం, దోషరహితులం అవుతాం. అంటే యజ్ఞభావంతో ఎందుకు చేయాలంటే గాఢ నిద్రలో మనకు దేహాభిమానం ఉండదు, అలాగే జాగ్రత్త అవస్థలో దేహాభిమానం లేకుండా ఉండగలగాలంటే యజ్ఞభావంతో పనిచేయాలి. దేహాభిమానం ఎంతకాలం ఉంటే అంతకాలం పునర్జన్మలు వస్తాయి, అనివార్యం, ఎవరో తప్పించలేరు, అది ఎవరో నివారించలేరు. దేహాభిమానం ఉన్నంతకాలం దేహాలు వస్తాయి, దేహబుద్ధి ఉన్నంతకాలం దేహాలు వస్తాయి, ఆత్మబుద్ధి వచ్చాక దేహం ఆగుతుంది. అయితే భగవంతుడు ఏమని చెప్పాడంటే మీరు పవిత్రులు అవటానికి, అహంకారం తగ్గటానికి, కర్తృత్వ బుద్ధిని నశించటానికి యజ్ఞభావంతో నిరవయజ్ఞం, తపో యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం అని యజ్ఞాలు, జప యజ్ఞం అని యజ్ఞాలు, యజ్ఞభావంతో పని చేస్తే మనకు పవిత్రత వస్తుంది, ఏకాగ్రత బాగుపడుతుంది, యజ్ఞం ఉంటుంది, పరం ఉంటుంది. నిన్న కూడా మనం యజ్ఞదాన తపస్సుల గురించి చెప్పుకున్నాం. యజ్ఞాల్లో కృష్ణుడు చాలా రకాలు చెప్పాడు, ద్రవ్య యజ్ఞం, తపో యజ్ఞం, స్వాధ్యాయం. ఇది మనం చేసుకునేది ఈ యజ్ఞం జ్ఞాన యజ్ఞం. అధ్యయనం చేయటంలో కానీ, ప్రవచనం చేయటంలో కానీ అశ్రద్ధ పనికి రాదు, అజాగ్రత్త పనికి రాదు అని తైత్ర ఉపనిషత్తు. నువ్వు జాగ్రత్తగా అధ్యయనం చేయాలి, అర్థం చేసుకోవాలి. నువ్వు చెప్పగలిగితే ఇతరులకి నీ అనుభవాన్ని పంచగలగాలి, అది కూడా యజ్ఞం, జ్ఞాన యజ్ఞం, ద్రవ్య యజ్ఞం. ద్రవ్య యజ్ఞం అంటే మనం పూజ చేస్తాం, జపం చేస్తాం, హోమం చేస్తాం, అయితే సమాజానికి ఏదో సహకరిస్తాం, ఇదంతా ద్రవ్య యజ్ఞం. ఇది జ్ఞాన యజ్ఞం. అధ్యయనంలో కానీ ఇతరులకి నీకు తెలిసిన విషయం ఇతరులకు చెప్పటంలో కానీ, నీ అనుభవాన్ని ఇతరులతో షేర్ చేసుకోవటంలో కానీ, పంచిపెట్టడంలో కానీ అజాగ్రత్త పనికి రాదు, అశ్రద్ధ పనికి. ఇచ్చిన కాలం స్పీడ్గా వెళ్ళిపోతాం, కాలాన్ని మనం ఆప్ చేయడం. ఈ కాల ప్రవాహంలో మన శరీరం కూడా కొట్టుకుపోదు. అదే శరీరం ఉండగానే జాగ్రత్త పడమని, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టు, దేహం పోయిన తర్వాత మనం చేసేది దేహం ఉండగానే మనం జాగ్రత్త. ఈ దేహం ఈ భూమి మీద తిరిగాడుతున్నప్పుడే మనోదేహములను సద్వినియోగం చేసుకుని తత్వాన్ని తెలుసుకోమని. తత్వజ్ఞానంలో ఆనందాన్ని ఆరోగ్యం. తత్వజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఆ తత్వజ్ఞానాన్ని పొందటం నిన్ను నువ్వు తెలుసుకోకుండా ఏదో ఉద్ధరిస్తానో ఏదో చేస్తానంటే చేద్ది కానీ తొందరపడకు. నేను నువ్వు తెలుసుకో, నువ్వు ప్రపంచం గురించి తెలుసుకుంది కానీ, అన్ని తెలుసుకుంది కానీ తొందరలేదు. నిన్ను నువ్వు తెలుసుకుని అప్పుడు ప్రపంచం గురించి తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకుని ప్రపంచం గురించి తెలుసుకుంటే ఒకటి తర్వాత సున్న పెట్టినట్టు ఉంటుంది. నిన్ను నువ్వు తెలుసుకోకుండా ప్రపంచం గురించి తెలుసుకుంటే ఒకటి లేని సున్న. అది అర్థం చేసుకో. నువ్వెవడో నీకు తెలియదు, ఈ భూమి మీద ఎందుకు వచ్చావో నువ్వు తెలియదు, ఎక్కడి నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తావో నీకు తెలియదు, నువ్వెవడో నీకు తెలియదు, నేను అంటావా, నేనెవరో తెలియదు, ప్రపంచం గురించి తెలుసుకుంటాను ఏదో ఉద్ధరిస్తానంటావంటే. మనకు అందరికీ అహంకారం ఉంది. మన అహంకారంతో పుణ్యం, ఏదైనా మంచి అహంకారంతో మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది, చెడ్డ పని చేస్తే పాపం వస్తుంది. అహంకారాన్ని ఇక్కడ పెట్టుకుని మంచి పని చేస్తే పుణ్యం అనుభవించవలసింది. మంచి పనికి పుణ్యం వస్తుంది, చెడ్డ పనికి పాపం వస్తుంది అహంకారం అని చెప్పి. కర్తృత్వం లేకుండా, అహంకారం లేకుండా చేస్తే వాడు పుణ్య పాపాలకు అతీతుడు. పుణ్యానికి అతీతుడే, పాపానికి అతీతుడే. పాపేమో ఇనప సంఖ్యలు, పుణ్యం బంగారపు సంఖ్యలు. ఓ పంజ ఓ పక్షిని తీసుకెళ్లి మన బంగారంతో పంజరం చేయించి ఓ పక్షిని తీసుకెళ్లి పంజరంలో పెడతాం అనుకోండి, మా బాగుంది అనుకోదు, నా స్వేచ్ఛ పోయిందనుకో. తత్వం తెలియకుండా ఎవరికి స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు, స్వర్గరాజ్యం నిర్వాణ స్థితి. మనం ఎవరో స్వతంత్రం కాదు, పరతంత్రం. మనం ఎవరో మనకు తెలిసిన వరకు, మనం ఎవరో మనం తెలుసుకునే వరకు మనకు స్వతంత్రం కాదు, మనం అస్వతంత్రం. మనం అందరం అస్వతంత్రం. మనసు ఎటు గంతేమంటే అటు గంటేస్తాం. మూల సంఖ్యలను ఉంటారు, ఉదయం ఒక రకంగా, మధ్యాహ్నం ఒక రకంగా, సాయంత్రం ఒక రకంగా ఉంటారు. సరిగ్గా మూల సంఖ్య బాధపడతాం అనుకోండి, మనం ఆ టైంకి వెళ్ళి మాట్లాడితే మనం తిట్టేసి పంపిస్తారు. అలాగే అహంకారం మూల సంఖ్య కంటే ఎక్కువ, ఇంకా మూల సంఖ్య మీరు మూల సంఖ్య అంటే బాధపడుతున్నారు. అలా అహంకారం వాడికి బుద్ధి స్థిరత్వం ఉండదు. అహంకారం తగ్గించుకోవడానికి, అజ్ఞానానికి తగ్గించుకోవడానికి కర్తృత్వం. కృష్ణుడు చెప్పాడు అర్జునుతో, నీకు కర్తృత్వం లేకుండా, అహంకారం లేకుండా మూడు లోకాలని భస్మం చేసుకుని నీకు పాపం రాదన్నాడు. పాపం పుణ్యం అహంకారానికి, అది లేనివాడికి పుణ్యం లేదు, పాపం లేదు. ఇచ్చిన అహంకారం నశించిన వెంటనే వాడు నారాయణుడు, వాడు స్వరూపంలో నారాయణుడే వాడికి స్వరూపంగా వ్యక్తం. అంతా మనస్సు. రమణ మహర్షి గారిని ఎవరు అడిగారు, మీరు నిద్రపోతారా అని. మేల్కొన్నాడు నిద్రపోతాడు అన్నాడు. మీరు మేల్కొంటారా అన్నారు, నిద్రపోయేవాడు మేల్కొంటాడు. నిద్రపోయేవాడు మేల్కొంటాడు, మేల్కున్నాడు మళ్ళీ నిద్రపోతాడు. నాకేవా అన్నాడు ఇంకోడు. అంటే నిద్రపోయాడు ఎవడు, జీవుడు నిద్రపోతాడు, మళ్ళీ ఎవడు మేల్కుంటాడు? ఎవడు మేల్కొండి? జీవుడే, జీవుడే మేల్కుంటాడు. ఆత్మకి, ఆత్మకి నిద్ర ఏంటి? ఆత్మ మెలుకోదు, ఆత్మ నిద్రపోదు, ఆత్మ మెలుకోదు. నిద్రపోయేవాడు మేల్కుంటాడు, మేల్కున్నాడు మళ్ళీ నిద్రపోతాడు. పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయినవాడు మళ్ళీ పుడతాడు. ఇలాగే మనకు తెలుస్తుంది కదా, అది అనుభవం లేకపోయినా ఇది తెలుస్తుంది. నిద్రపోయేవాడు ప్రతివాడు మేలుకుంటాడు, మళ్ళీ మేలుకున్నాడు ఏం చేస్తాడు? మళ్ళీ నిద్రపోతాడు. పుట్టినవాడు ఏం చేస్తాడు? చనిపోతాడు. చనిపోయినవాడు మళ్ళీ పుడతాడు. ఇవన్నీ జీవ లక్షణాలు, ఇవన్నీ ప్రకృతి లక్షణాలు. కృష్ణుడు అన్నాడు గీతలో, నా మీద నిష్ఠురాలు అయ్యకుండా మీరు, ఈ అహంకారం కర్తృత్వం నేనేం కల్పించలేదు, ఈ ప్రకృతి కల్పించింది, మాయ కల్పించింది, కానీ నేనేం మీకు కల్పించలేదు. ఈ పని నేను చేస్తున్నాను, ఇది నా వల్లైంది, ఇదంతా నేను సాధిస్తున్నాను అని మనం ఏదో అనుకుంటాం కదా, మనం ఏదో అనుకుంటాం కదా. మనకి ఇంకా పనే ఉంది ఆత్మస్థితి పరనిందా, అందుకంటే ఇంకోటి చేత కాదు. కొత్త ఏమీ కనిపెట్టలేం, ప్రజలను సుఖపెట్టలేం, ఇంకా చేతనైన ఆత్మస్థితి పరణం. యాత్ర ఈ అహంభావన నేను నీకు కల్పించలేదు, అది ప్రకృతి కల్పించింది, మాయ కల్పించింది. అంటే మాయ వదులుకుంటే అది పోతుంది, అది నువ్వు ఆలోచించుకుని చేసుకుని నేను మటుకు నేను నీకు కల్పించలేదు అని చెప్పి. అహంకారం నేను కల్పించింది కాదు, అది ప్రకృతి సహజంగా నీకు వచ్చింది. ఆ ప్రకృతిని దులిపేసుకోపోతుంది అని దుమ్ము దులుపుకున్నట్టు ఆ ప్రకృతిని వదిలించుకో, ప్రకృతిని వదిలించు. ఆ జీవ లక్షణాలు వదిలించుకోనేకి అహంకారం లేదు. నేనేదో నీకు కల్పించాను అనుకుంటున్నావు, నేనేం కల్పించలేదు, నువ్వే కల్పించుకున్నావు కాబట్టి నువ్వు వదులుకో. నువ్వు అసలు ప్రయత్నం చెయ్యి, ప్రయత్నం చేస్తే నా సహకారం ఉంటుంది. నువ్వు అసలు ప్రయత్నం మొదలుపెట్టు. అహంభావం, అహంభావం వదిలించుకోవడానికి, అజ్ఞానాన్ని వదిలించుకోవడానికి, అవిద్యను వదిలించుకోవడానికి నువ్వు ప్రయత్నం మొదలుపెట్టు. ప్రయత్నం మొదలు పెడితే నా సహకారం ఉంటుంది. నువ్వు ప్రయత్నం మొదలు పెట్టకుండా నా సహకారం ఉంటుంది. ఆ ప్రయత్నం ఉంటే మొదలుపెట్టు. నువ్వు 4 అడుగులు ఎదగరా, నేను పోనీ 6 అడుగులు ఎదరకు వస్తావు, నేను కలుసుకుంటాను. అది ప్రయత్నం అంటే అది గుమ్మం దాటి బయటికి రా, ముందు ప్రయత్నం అంటూ మొదలుపెట్టు. మనం కనీసం విమానం వెళ్ళినట్టు వెళ్ళిపోయిపోయినా చేవ నడిచినట్టేనా నడక నేర్చు. చేవం కూడా ఇప్పటికప్పుడు గమ్యానికి ఎడుతుంది, కానీ స్లోగా ఎడుతుంది. అలాగే చేవ నడిచినట్టేనా నడుగు. ఆ యజ్ఞ పురాణ తపస్సుల గురించి మనం నిన్న 7 చెప్పుకున్నాం. అంటే ఆ యజ్ఞంలో యజ్ఞభావంతో పని చెయ్యాలి. మన స్వార్థరహితంగా చేసే పని ఏ పనైనా యజ్ఞం. యజ్ఞం అంటే కేవలం అగ్నిహోత్రంలో, అగ్నిహోత్రంలో నిజ్ఞ హోమం చేయటం కూడా, అవన్నీ ద్రవ్యయజ్ఞంలోకి వస్తాయి. అన్ని పూజ కూడా ద్రవ్యయజ్ఞం. మనం ఏదో 100 రూపాయలు పెట్టి గుళ్ళు అభిషేకం చేస్తాం, ఇవన్నీ ద్రవ్యయజ్ఞంలోకి వస్తాయి. కానీ ఇది జ్ఞాన యజ్ఞం. అన్ని యజ్ఞాల కంటే ఏమి ఒక పైసలు కూడా ఖర్చు లేనిది. కృష్ణుడు ఏమి చెప్పాయంటే జప యజ్ఞం. జపం చేసుకుంటే మీరు పూజ చేయాలంటే ఖర్చు, అభిషేకం చేయాలంటే ఖర్చు, హోమం చేయాలంటే ఖర్చు, ఒక పైసా కూడా మీకు ఖర్చు లేనిది జప యజ్ఞం. మీరు హాయిగా కూర్చొని దేవుడి పేరు రిపీట్ చేసుకుంటే ఒక పైస మీకు ఖర్చు ఉండదు, పవిత్రులు అవుతారు. ఒక పైసు కూడా ఖర్చు లేని యజ్ఞం ఏంటంటే హోమం చేయాలంటే డబ్బు అవుతుంది, ఇలా అభిషేకం చేయించుకోవాలంటే డబ్బు అవుతుంది. జప యజ్ఞానికి ఒక పైసు కూడా మీకు ఖర్చు. ద్రవ్య యజ్ఞం తర్వాత దానము, తపస్సు. తపస్సు అంటే ఏం లేదు, మనస్సుకి, మనస్సుకి విజృంభణ ఆపచ్చు. రజోగుణం తగ్గించుకోవటం అది తపస్సు. మనస్సు విజృంభిస్తూ ఉంటుంది మనకి. ఆ మనస్సుకి మనస్సుని ఎండబెట్టడమే తపస్సు. మనస్సుకి విజృంభణ ఆపు చేయటమే తపస్సు. మనంతా మనస్సే. మనం ఏదో చూస్తాం, మనం ఏదో విషయాన్ని ఆలోచిస్తాం. ఆ విషయాన్ని ఆలోచించినప్పుడు అది నాకు కావాలనిపిస్తుంది. ఆ విషయం ఏదో ఆలోచిస్తాం కదండి, ఏదో ఆలోచిస్తే ఆ వస్తువు మీద, వస్తువు గురించి ఆలోచిస్తాం. ఆ వస్తువు నాకు, ఆ వస్తువు నాకు కావాలని చెప్పేది మనస్సు, మరి దానికోసం ప్రయత్నం చేసిన మనస్సు, అది పొందటం మనస్సు, ఇదంతా మనస్సే. అది తీసేస్తే ఏమి లేదన్నాడు భగవంతుడు. మీరు ఈ చమత్కారం మీరు అర్థం చేసుకోండి. ఈ మైక్ కావాలని చెప్పేది మనస్సు, ఈ మైక్ గురించి ఆలోచించేది మనస్సు, ఈ మైక్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాక ఇది నాకు కావాలనిపిస్తుంది, కోరిక వస్తుంది, తర్వాత దీన్ని ఎలా సాధించాలనుకుంటాం అది మనస్సే. మరి సాధించేది కూడా మనస్సే. కోరిక మనస్సు, ఈ దరిద్రం అంతా మనస్సు బాగుంటుంది. దరిద్రం బయట ఏమి లేదు, మంచి లోపల ఉంది, చెడ్డ లోపల, బయట ఏదో ఉంది, బయట ఏదో ఉంది, మంచి లోపల ఉంది, చెడ్డ లోపల ఉంది. ఇవాడు మంచివాడు అంటారు, వీడు చెడ్డవాడు అంటారు. బయట ఉంది, బయట ఏమి లేదు. ఆ మంచి లోపల నుంచి వస్తుంది, చెడ్డ లోపల నుంచి వస్తుంది, బయట ఉంది, బయట ఏమి లేదు, అంత లోపల నుంచి వస్తుంది. వీడు జ్ఞాని అంటాం, ఆడ అజ్ఞాని అంటాం. ఆడ ముఖం మీద ఏమైనా రాసి ఉందా జ్ఞాని? అది లోపల ఉంది. ఈ దరిద్రం అంతా దరిద్రం లోపల నుంచి వస్తాను, కానీ బయట నుంచి ఏం రావటం లేదు. మన లోపల ఉంటే బయట కనిపిస్తాను, కానీ లోపల లేనిది ఏం బయట కనపడదు. నీకున్న అసూయ బయట కనిపిస్తుంది, నీకున్న కోపం బయట కనిపిస్తుంది, నీకున్న అజ్ఞానం బయట కనిపిస్తుంది. అంటే లోపల నుంచే పుట్టుకొస్తుంది, కానీ బయట ఏదో వస్తుంది, బయట ఏమి రాదు. మనకి మళ్ళీ పునర్జన్మలు వస్తాయంటే ఆ పునర్జన్మలు బయట నుంచి రావు, లోపల నుంచే పుట్టుకొస్తాయని. వాడు మంచివాడు అంటాం అనుకోండి, వాడి ముఖం మీద ఏమైనా రాసిందా మంచివాడు అని, ఆ మంచితనం ఏదో లోపల నుంచి ఊరుతాను కాబట్టి లోపల అన్నీ లోపల నుంచి ఊరియే. అంతా మనస్సే. కోరిది మనస్సు, దానికోసం ప్రయత్నం చేసేది మనస్సు, మరి అది పొందేది మనస్సు. ఆ మనస్సును తీసుకు పక్కన పెడితే ఏమి లేదు. నాకు తెలుసునని చెప్పేది మనస్సు, తెలియదని చెప్పేది మనస్సు, ఇవన్నీ మనస్సు. చూచేది మనస్సు, కావాలని చెప్పేది మనస్సు, నువ్వు ఏ వస్తువునైతే కోరుతున్నావు ఆ వస్తువు మనస్సు, అంత మనస్సు. మన ఇండియా వాళ్ళకి బంగారం అంటే బాగా ఇష్టం. ఇంగ్లాండ్లో అమెరికాలో ఎవడ వస్తువులు పెట్టుకోవాలని అనుకోరు అసలు. బంగారపు వస్తువులు మనకు బంగారపు వస్తువులు అంటే బాగా ఇష్టం. అమెరికాలో ఇంగ్లాండ్లో బంగారం మెడలో పెట్టుకున్నారు అసలు వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ లేదు. 1000 కోట్లు ఉన్నాడు కూడా మెడలో బంగారం పెట్టుకోవాలని అనుకోరు. మనస్సు అంటే ఏం లేదు. ఈ పెళ్లి కూతురు ముస్తాబు చేస్తాంటారు, గంగిరెద్దుకి వేసినట్టు వేసేస్తారు. మొన్న అందం పోతున్నా పెళ్లి కూతురు ఏదో ఒక వస్తువు రెండు వస్తువులు వేస్తే అందంగా ఉంది, గంగిరెద్దుకి వేసినట్టు వేసేస్తారు. ఇప్పుడు మీకు ఎందుకు చెప్తానంటే అక్కడ 1000 కోట్లు డబ్బు ఉన్న వాళ్ళు కూడా బంగారం ఏదో 10 గొలుసులు పెట్టేసుకుందాం అనుకోరు. అంటే డబ్బు లేక కొనుక్కోవడం చేత అది మనస్సు అంతే, అక్కడ మనస్సు లేదంతే. మనకు బంగారం అంటే ఇష్టం. అమెరికా వాళ్ళకి ఇంగ్లాండ్ మెడలో పెద్ద ఏదో ఒకటో రెండు పెట్టుకున్న ఒక వస్తే సింపుల్ గా అదేం పెట్టుకోరు, కొంతమంది అసలు పెట్టుకోరు. ఇదంతా మనస్సే, మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా మనస్సు. ఆ బంగారం మీద మనకు ప్రేమ కలిగేది మనస్సే, మళ్ళీ బంగారం సంపాదించేది మనస్సే, ఆ బంగారం వస్తువులు కింద చేసుకునేది మనస్సు, ఇదంతా మనస్సే. ఆ బంగారం నిజంగా ప్రీతికరమైనది అయితే ఇంగ్లాండ్ వాళ్ళకు ఉండాలి కదా అంత ప్రీతి మరి. అంటే ఇదంతా మన మనస్సు కల్పితం. ఇదంతా ఈ మనస్సు నశిస్తే ఏమి లేదు. ఏమి లేదంటే మనం మిగులుతాం. మనస్సు నశిస్తే మనం మిగులుతాం. అంటే మనం ఏదిగా ఉన్నామో అది మనకు ఇరుకులోకి వస్తుంది. అదే తత్వజ్ఞానం. ఆ తత్వజ్ఞానం ఒకటే స్వతంత్రమైనది, మిగతా అన్ని అస్వతంత్రమైనది. బాహ్య విషయాల వల్ల మనం ఏ విషయంలో అయితే సంతోషిస్తున్నామో ఈ సంతోషం అంతా మళ్ళీ దుఃఖం కింద మారిపోతుంది. ఏదో రోజున దుఃఖం కింద మారిపోతుంది. ఈ రూపబుద్ధి ఒకటి, నామబుద్ధి ఒకటి ఏదో రోజుకు దుఃఖం తీసుకొస్తుంటారు. దాని స్వభావం అది. రూపబుద్ధి నామబుద్ధి ఏ రోజుకైనా దుఃఖం తీసుకొస్తుంది, కష్టం తీసుకు. నీకు అహం భగవాన్ అన్నారు, నీకు అహంభావం ఉన్నప్పుడు నీకు అహంభావం ఉంది. చెడ్డ చేస్తే చెడ్డ పరిచయం రాకూడదంటే ఎలా కూరుతుంది, వస్తుంది కదా. నువ్వు జపం చేస్తున్నావు, నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను లోపల అనుకుంటున్నాడు కదా. నువ్వేమనుకుంటున్నాడు పైకి చెప్పకండి. ఈ జపాలు చేసిన వాళ్ళందరూ మేము చేస్తున్నాం ఏం చేస్తున్నాం అనుకుంటున్నారు కదా. మరి మీరు చేస్తున్నాను ఏం చేస్తున్నాను ఏం చేస్తున్నారు, పుణ్యం వస్తుంది. ఆ బుద్ధి నేను చేస్తున్నాను బుద్ధి లేకపోతే పుణ్యం రాదు. నేను చేస్తున్నాను కర్తృత్వన్నప్పుడు పుణ్యానికి పుణ్యం అనుభవించాలి, పాపానికి పాపం. యజ్ఞ దాన తపస్సు. దానం గురించి కూడా నేను చెప్పుకున్నా, మోటివేషన్ ఉండకూడదు. ఈ ధనవంతుడు పట్టుకెళ్ళి రాజకీయ నాయకులకి ఇచ్చి దానం అనుకుంటారు, అది దానం కాదు వ్యాపారం. ధనవంతుడు రాజకీయ నాయకులకి ఏదో చందాలు ఇస్తారు, అది దానం దానం కాదు వ్యాపారం అంటారు. నువ్వు ఏదైనా ఒక పని చేసేటప్పుడు నీకు ఆ ప్రేమ ఇవ్వటం కోసం ఇవ్వాలి, కానీ అక్కడ ఏదైనా ప్రయోజనం ఉందంటే మనకి అది దానం కాదు. ఒకవేళ నువ్వు దానం అనుకుంటే అది రాక్షస దానం. నీకు ఇవ్వాలనుందే ఇది ఇచ్చి మర్చిపో. అందుకని లోపల ఏదైనా ప్రయోజనం మోటివేషన్ ఏదైనా పెట్టుకుని నువ్వు మంచి పని చేసినా అది దానం కింద రాదు. ఈ యజ్ఞదాన తపస్సులు ఎందుకు చెప్పాడంటే గీతలో నువ్వు పవిత్రుడు అవటాను. అంటే యజ్ఞదాన తపస్సు వల్ల నీకు మోక్షం వచ్చేది, నువ్వు పవిత్రుడు అవుతావు. నువ్వు పవిత్రుడు అవుతావు, మైండ్ కండిషన్ లో పడుతుంది, మైండ్కి కంట్రోల్ వస్తుంది, మైండ్ నియమించబడుతుంది. అది హృదయాకారం చెంది. అంటే భక్తి యోగం, ధ్యాన యోగం, కర్మ యోగం, ఇవన్నీ యోగాలు చెప్పారు కదా మనకి గీతలు యోగాలు అని చెప్పి. దీని అన్నింటి ప్రయోజనం ఒకటే, మనస్సును హృదయంలోకి పంపదు. 90 ప్రయోజనాలు లేవు దీనికి. మనస్సుకి ఈ మనస్సుకి అత్తవారిల్లి శిరస్సు, మనస్సుకి అత్తవారిల్లి శిరస్సు. పగలేమో అత్తవారి ఇంటిగా ఉంటుంది, రాత్రి పుట్టింటికి వెళ్ళిపోతాం. ఈ మనస్సు ఏం చేస్తుందంటే పగల అస్తమానికి పుట్టింటికి వెళ్ళదండి, ఇక్కడ ఉంటుంది. రాత్రిలు మనకి పుట్టింటికి వెళ్ళిపోతుంది. మనస్సు ఏమో హృదయంలో పుట్టింది, శిరస్సులో విగ్రహం చేస్తుంది. ఇదేమో అత్తవారి ఇల్లు, ఇది పుట్టిల్లు. పగలేమో అత్తవారి ఇంటికా ఉంటుంది, రాత్రిలు ఎక్కడికి వెళుతుంది, పుట్టింటికి. అది పుట్టింటికి వెళ్ళదని కూడా మనకు నిద్ర పట్టదు. రాత్రిలో మీకు మన నిద్రలో మనసు కూడా ఉండదు, ఏం చేత ఉండదు అనుకుంటున్నారు. అది పుట్టింటికి వెళ్ళిపోయి పడి ఉంటుంది. మళ్ళీ మెలకు వచ్చేవాడికి అత్తవారి ఇంటికి వచ్చేస్తున్నా అలర ప్రారంభిస్తుంది. అయితే నువ్వు ఏ యోగంలో నువ్వు మంచి పని చెయ్యి, యజ్ఞం చెయ్యి, యాగం చెయ్యి, లేదా ఏదైనా ఒక మంచి పని చెయ్యి, అది ఇంకోటి చెయ్యి, ఇంకోటి చెయ్యి, ఇంకోటి చెయ్యి, ఏదో స్వాధ్యాయ యజ్ఞమో, ద్రవ్య యజ్ఞమో, లేకపోతే తపో యజ్ఞమో, జప యజ్ఞమో, ఏదో చాలా చెప్పాడు గీతలో యజ్ఞాలు. యజ్ఞభావంతో పని చెయ్యి, ఏది చేసినా ఏది రామచంద్ర గారు మర్చిపోతాయేమో, కాగితం ఇవ్వండి చదివేద్దామండి, మళ్ళీ మరి ఈ ద్వారంలో వెళ్తే మర్చిపోతామండి కదా. రేపు ఇక ఈ ఊళ్ళో ఇక్కడ మనకు రమణాశ్రమంలో దొరికింది రమణ మహర్షి ఒక్కడే. రామకృష్ణ మట్లో ముగ్గురు ఉంటారు, ఎవరు నచ్చితే వాళ్ళని చూసుకోవచ్చు. ముగ్గురులో మనం ఎవరు నచ్చితే ఇంకా మనకు నచ్చిన నచ్చకపోయినా రమణ మహర్షినే బుధాన్ని వేసి తీరాలి. రామకృష్ణ మట్లో అలా కాదు, ముగ్గురులో ఒక్కరు నచ్చితే చాలు. అంటే చాయిస్ ఉంది అక్కడ, మనకు చాయిస్ లేదు. ఇంకా నేనుగాడే ఉంటాడు అక్కడ, ఇంకా చాయిస్ లేదు. ఒకటే కూర ఇష్టమైతే తింటాం, లేచి వెళ్ళిపోవటం. 3 కూరలు ఉంటే ఏదో ఒక కూర నచ్చకపోయినా ఇంకో కూర ఇస్తాడు. రమణాస్తుడు ఇంకా మనకు చాయిస్ లేదు. ఆడ ముసలవాడు ఇంకొకడు, ఆ గోచీ పాత్ర రాయడం. రామకృష్ణ మట్లు అలా కాదు, ముగ్గురు కొంతమందికి శారదా మాత్రం నచ్చుతుంది, కొంతమందికి వివేకానంద బాగా నచ్చుతాడు, కొంతమందికి రామకృష్ణ పరమహంస బాగా నచ్చుతాడు. ముగ్గురులో ఒకరు నచ్చితే చాలు మీకు, అంటే ఉపాసనకి. కానీ ఒక విషయం మీరు నమ్మరు, ఆశ్చర్యం ఏంటంటే రామకృష్ణ మిషన్ స్వాములు మఠం వేరు, మిషన్ వేరు. మఠం అనేది సన్యాసులకు సంబంధించింది, ఈ పుస్తకాలు ప్రింట్ చేయటం అని మఠం చూస్తుంది. మిషన్ అనేది సేవా కార్యక్రమాలు చేసేది మిషన్. రామకృష్ణ మఠము, రామకృష్ణ మిషన్, ఈ హాస్పిటల్ వరకు సేవా కార్యక్రమాలు అంతా రామకృష్ణ. అంటే ఆర్గనైజేషన్ ఒకటే, అందులో బ్రాంచ్లు. రామకృష్ణ మిషన్ ఏమో సేవా కార్యక్రమాలు చూస్తున్నప్పుడు గాలివాళ్ళు వస్తే ఉపకారం చేయటం ప్రజలకు ఇటువంటివి. మఠమేమో టీచింగ్, ఈ సన్యాసులు, తర్వాత ఏం పుస్తకాలు ప్రింట్ చేయటం, ఇటువంటి మఠం చూస్తుంది. అదే ఆర్గనైజేషన్ ఒకటే, బ్రాంచ్లు ఏ ఏ మిషన్లో కొంతమంది స్వాములు చేస్తారు, మఠంలో కొంతమంది స్వాములు పనిచేస్తారు. అయితే రామకృష్ణ మఠంలో మీకు ముగ్గురులో ఒకరు, ముగ్గురు నచ్చితే మంచిదే, ముగ్గురులో ఒకరు నచ్చినా సరిపోతుంది. ఒకరు రామకృష్ణుడు, రెండు శారద, మూడు స్వామిది. అంటే రామకృష్ణ పరమహంసుని వాళ్ళు ఏమంటారంటే ఠాకూర్ అంటారు. ఠాకూర్ అంటే ఫాదర్ అని అర్థం. తర్వాత వివేకానంద ఏమంటారంటే స్వామీజీ అంటారు. శారద మాత్రమేమో మాతాజీ అంటారు. అవి వాళ్ళ పేర్లు ఎలా పిలుస్తారు. ఇంతకీ మీకు ఒక విషయం చెప్తాను, చాలా మందికి తెలియపోవచ్చు. రామకృష్ణ మఠంలో ఇప్పుడు సుమారు గృహస్థ భక్తులు వదిలేయండి, మనలాంటి గృహస్థ భక్తులు వదిలేయండి, సన్యాస భక్తులు ఇప్పుడు 1200 మంది ఉన్నారు. మొత్తం ప్రపంచం అంతా కలిసి 1200 మంది సన్యాస భక్తులు ఉన్నారు. ఒక విషయం మీకు ఆశ్చర్యం కలుగుతుంది, ఈ 1200 మంది స్వాముల్లో ఎక్కువ మంది శారదామాతకి భక్తులు చాలా మందికి తెలియదు. రామకృష్ణుడు ఓడిపోయాడు, వివేకానంద ఓడిపోయాడు. రామకృష్ణ మాటలు గృహస్థ భక్తుల మాట వదిలేయండి, ఈ సన్యాస భక్తుల్లో 1200 మంది ఉంటే సుమారు 700-800 మంది శారదామాత భక్తులు, మిగతా వీళ్ళిద్దరు శరీరం 200 పంచుకుంటారు. రామకృష్ణుడు 200, స్వామీజీ 200. ఇది చాలా అందరూ స్వాములందరూ రామకృష్ణుడి భక్తులు కదా. అంటే రామకృష్ణుడు వేసే ముందు వాళ్ళకి రామకృష్ణ ముందు శారదామాతనే ముందు తరపెట్టుకుంది. రామకృష్ణ పరమహంస గారు శరీరం విడిచిపెట్టినప్పుడు శ్మశానానికి ఎన్నివాళ్ళు 15 మంది 20 మంది కంటలేరు. శారదామాత శరీరం విడిచిపెట్టినప్పుడు శ్మశానానికి ఎన్నివాళ్ళు 10,000 మంది అన్నారు. ఒకసారి శారదామాతను అడిగారు ఏమంటే, రామకృష్ణుడి దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ పెద్ద పేరు వచ్చేసింది ప్రపంచం అంతా, నీ దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళకి అంత పేరు రాలేదు అంటాను. రామకృష్ణుడి దగ్గర ట్రైనింగ్ కొంతమంది అయ్యారు, నీ దగ్గర కొంతమంది అయ్యగారు. రామకృష్ణుడి దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు చాలా పేరు వచ్చింది, నీ దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళకి అంత పేరు రాలేదు అంటాను. అది నా పొరపాటు కాదు, ఆయన ఏనుగులను తీసుకున్నాడు, నాకు చేవలను వదిలేశాడు నా పాలిటికని చెప్పింది. శుభ్రంగా ఏనుగులను ఎగిరి పుచ్చుకుని ట్రైనింగ్ ఇచ్చాడు, నాకు చేవలను వదిలేసి నేను చేవలకు ట్రైనింగ్ ఇమ్మని నాతో చెప్పాడు. ఆ భక్తులకి ఎప్పుడైనా ఆకలితో ఉంటే రామకృష్ణ చెప్పారు, వీళ్ళకి ఒక చపాతీ కూడా ఒక చపాతీ కంటే పెట్టకూడదు, నూనె తక్కువ ఇవ్వాలని నేను శారదామాతకు చెప్పాడు రామకృష్ణుడు. వీడికి నూనె తక్కువ ఇవ్వను, ఒక చపాతీ కంటే ఎక్కువ పెట్టకూడదు, వీడికి చపాతీ కంటే ఒక చపాతీ కంటే వీడికి అరగదు అని శారదామాత చెప్పేవారు. వీళ్ళే చెప్పారు, ఆకలి ఎంత ఉందో నాకేం తెలుసు, నీకేం తెలుస్తుంది. అది అమ్మ, ఆడికి ఆకలి ఎంత ఉందో నాకు తెలుస్తుంది కానీ నీకేం తెలుస్తుందో, వెళ్ళి కూర్చోమని చెప్పి ఒక చపాతీ కంటే పెట్టవలను, నూనె తక్కువ ఇవ్వను, ఒక చపాతీ కంటే పెట్టకూడదు, మళ్ళీ వాడికి ఎక్కువ తింటే నిద్ర వస్తుంది, తక్కువ తింటే ఆకలి, ఎక్కువ తింటే అజీర్తి, అంటే నిద్ర కూడా సరిపడి ఉండాలి, ఎక్కువ నిద్రపోకూడదు, అసలు నిద్ర లేకుండా ఉండకూడదు, అలాగే అసలు తిండి లేకుండా ఉండకూడదు, అలానే ఎక్కువ తినకూడదు. వీడికి ఒక్క చపాతి కంటే పనికిరాదు అని రామకృష్ణ, అదేనా నూనె తక్కువ ఉండవద్దని రామకృష్ణ పడుతుంది. ఆడ ఆకలి నాకు తెలుసు, ఆడ ఎంత తింటాడు నాకు తెలుసు, నువ్వు వెళ్ళి ఆ కుర్చీలో కూర్చుని చెప్పి ఏదో బోధ చెప్పమని. ఈ జనాలకు ఆడు రోజు ఈ మామూలుగా వచ్చి వాళ్ళు, ఈ భక్తులు ఎవడాడు ఎంత తింటారో నాకు తెలుసు అని చెప్పేది ఆవిడ. ఇప్పుడు పాపం ఒకళ్ళకి ఒక చపాతి తింటే సరిపోతుంది, ఒకళ్ళు రెండు చపాతీలు తింటేను కన్నా పొట్టను ఉండదు పాపం. అంటే వీళ్ళ దగ్గర వీళ్ళు ఎంత తింటారో నాకు తెలుసు, ఒక అంచనా ఉంది వీళ్ళ గురించి, మళ్ళీ ఒక్క చపాతి పెట్టవన్నా ఒక ఇడ్లీ పెట్టవన్నాను ఇవన్నీ చెప్పక్కర్లేదని చెప్పింది. అంటే ఆకలి బాధ అమ్మకి ఎక్కువ తెలుస్తుంది. ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇక్కడ ఈ కైకులలో రామకృష్ణ, ఇప్పుడు మనం ఎక్కడున్నాం అమ్మా, యజ్ఞభావంతో పని, యజ్ఞదాన తపస్సులు, యజ్ఞదాన తపస్సులు నేను చివరి ప్రాణం పోయే వరకు విడిచిపెట్టద్దు అని చెప్పాడు. నువ్వు చేయగలిగింది యజ్ఞదాన తపస్సులు, నువ్వు ప్రాణం పోయే వరకు విడిచిపెట్టద్దు. అంటే మనోనాశనం అయ్యే వరకు ఇవి విడిచిపెట్టకూడదు. ఇవన్నీ మూడు, మనస్సు నశించడానికి, అహంభావం నశించడానికి, దేహబుద్ధి నశించడానికి ఈ మూడు నీకు సహకరిస్తాయి. తర్వాత ఏది నువ్వు ఆ పని చెయ్యాలనుకున్నప్పుడు హృదయపూర్వకమే చేసి వదిలే మోటివేషన్ వద్దు. ఇప్పుడు కాటంబరి ఎప్పుడో 150 సంవత్సరాల కింద ఆనకట్టి కట్టాడు, వెళ్ళిపోయాడు. అప్పుడు ఏమి లేదు, ఇప్పుడు అన్ని ఊళ్ళోనే విగ్రహాలు పెడుతున్నారు ఆయన విగ్రహాలు. ఏం చెప్తా, ఆయన చేసిన మంచి ఫలితానికి, ఆయన చేసిన మంచి పనికి ఇప్పుడు ఫలితం వస్తుంది, 150 సంవత్సరాల తర్వాత ఫలితం వస్తుంది. అలాగే మనం ఏం చేయాలంటే, ఏదో మంచి చేయాలన్నప్పుడు చేసి వదిలేయటం, దానికి ఎప్పుడు ఫలితం ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి భగవంతుడు నిర్ణయించుకుంటాడు. అదే కర్తృరాజ్యం, అదే కర్తృరాజ్యం ప్రాప్తిచైతే పోలం. ఇది రావడం తపస్సులని చెదిరించరాదు. అంటే నీకు కర్తృత్వం ఉన్నాయని చెప్పు, నీకు కర్తృత్వం పెట్టుకున్నప్పుడు పుణ్యానికి పుణ్యం వస్తుంది, పాపానికి పాపం వస్తుంది. కర్తృత్వం ఉన్నవాడు జన్మరాహిత్యాన్ని పొంది, ఎవరికైతే కర్తృత్వ బుద్ధి ఉందో వాడు జన్మరాహిత్యాన్ని పొందలేడు. అంటే నువ్వు హృదయాకారం చెందాలి. హృదయానికి భగవంతుడు కూడా గీతలో ఏం చెప్పాయంటే నేను అందరి హృదయాల్లో ఉన్నానని చెప్పాడు. హృదయంలో ఉండటం అని చెప్పటం హృదయమే చైతన్యం, హృదయమే ఈశ్వరుడు. హృదయంలో ఉన్నానని చెప్పాడు కానీ హృదయమే ఈశ్వరుడు. అది భౌతిక హృదయం కాదు, ఆధ్యాత్మిక హృదయం. లోపల ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, లోపల ఉన్నాడు. నీ మనస్సు నువ్వు ఏ అధ్యాసం చేసినా శరణాగతి శరణాగతి వల్ల కానీ ధ్యానయోగం కానీ కర్మయోగం కానీ నిష్కామ కర్మయోగం కానీ నీ మనస్సును తీసుకెళ్లి హృదయంలో ప్రవేశపెట్టాలి. అది హృదయంలో ప్రవేశపెడితేనే కానీ హృదయంలో ఉంటేనే కానీ నశించదు. అంటే హృదయంలో ఉండటం దానికి ఎక్కువ అలవాటు చేయాలి. శరస్సానంగా మనకు జాగ్రత్త అవస్థలో శిరస్సులో ఉంటుంది మనస్సు ఎక్కువసేపు. దాన్ని తీసుకెళ్లి హృదయంలో నిలబెట్టడం అలవాటు చేయాలి. అంటే హృదయంలో నిలబెట్టిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఏ పని చేసినా స్వార్థంతో చేస్తాం. స్వార్థంతో చేశామో వచ్చి వాసన పడదు, దాన్ని ఎవడు మనం ఆపి చేయలేము. కొంతమంది మీరు మాకేం ఉపకారం చేయొద్దు, మా ముఖం మా వంక చూసుకుంది నవ్వండి అంటే నవ్వరు, ఏం కలిసి వస్తున్నారు. మీరు మాకు ఉపకారం ఏం చేయొద్దు, కొంచెం నవ్వండి, కొంచెం నవ్వండి అంటే నవ్వరు, అంటే నవ్వితే ఏం కలిసి వస్తుంది. ఇప్పుడు కోరికతోటి పని చేయడం పెద్ద కష్టమేం కాదు, కోరిక లేకుండా పని చేయడం కష్టం. కోరిక లేకుండా పని చేస్తుంటే పూర్వపోసం తగ్గుతాయి, వచ్చి వాసనలు తగ్గిపోతాయి. మనం కోరికతో పని చేస్తాం, ఏ పని చేసినా కోరికతో పని చేస్తాం. ఆ కోరికతో పని చేస్తాం, కోరికతో పని చేసామంటే వాసన పడితే ఇప్పుడు మన పూర్వజన్మలో అనేక కోరికలను పెట్టుకుని మనం పనులు చేస్తున్నాం కాబట్టి అది వాసన కింద పడ్డాయి కాబట్టి మరి ఆ వాసన మన చేత పని చేస్తాం. ఇదే కర్మచక్రం. ఈ కర్మచక్రంలోంచి అవతార పురుషుడు ఎవడు, మహాగురువు మహాజ్ఞాని అవతార పురుషుడు యొక్క మనకు వాడు దయ లేకుండా వాడు కరుణ లేకుండా ఈ కర్మచక్రంలోంచి జన్మ మరణ చక్రం నుంచి బయటపడడం బయటపడే అవకాశం లేదు. ఎవడో ఒక అవతార పురుషుడు యొక్క ఒక మహాత్ముడు యొక్క ఒక మహర్షి యొక్క అనుగ్రహానికి పాత్రలు అయితేనే కానీ ఈ కర్మచక్రంలోంచి బయటపడలేదు. ఇది విషచక్రం, కర్మచక్రం. ఇప్పుడు మనం కొంచెం ఎండ్రిని ఎక్కువ తాగలేదు కానీ కొంచెం తాగామనుకోండి శరీరం చంపైపోయినా ఎంతో కొంత లోపలికి వెళ్ళి చెడ్డ చేస్తుంది. అలాగే మనకి పెద్ద పెద్ద చెడు తలంపులు రాకపోయినా కొంచెం చెడు తలంపులు వస్తున్నాయి అనుకోండి అది కూడా మనసులోకి వెళ్ళి ఎంతో కొంత చెడ్డ చేస్తుంది. ఎండ్రిని ఎక్కువ తాగలేదండి, ఎక్కువ తాగితే శరీరమే చనిపోతుంది. కొంచెం పుచ్చుకున్నాం అనుకోండి అది కూడా ఎంతో కొంత చెడ్డ చేస్తే మనిషిని చంపకపోయినా. అలాగే మనకు చెడు తలంపులు వస్తున్నాయి అనుకోండి పెద్ద కాలం చిన్న చెడు తలంపులు కూడా అవి చేసి చెడ్డ ఎంతో కొంత మనసును పాడు చేసేది. అంటే నీకు మహర్షులతోటి మహాత్ములతోటి సాంగత్యం మంచిది. ఇంకా వాళ్ళ సమక్షంలో నీ మనస్సు హృదయాభిముఖం పొందుతుంది. అంటే హృదయం వైపుకి ప్రయాణం చేయడం అలవాటు అవుతుంది దానికి మనస్సుకి. మనస్సు బయటకు వస్తే మనస్సు బాహ్యముఖానికి వస్తే ప్రపంచం, లోపలికి వెళితే చైతన్యం, లోపలికి వెళితే శాంతి, బయటకు వస్తే అశాంతి, లోపలికి వెళితే దేవుడు, బయటకు వస్తే ప్రకృతి. మనస్సే బయటకు వస్తే ప్రపంచం, లోపలికి వెళితే ఆత్మ. వాడితో సాంగత్యం మంచిది. మంచివాళ్ళు మహర్షులు మహాత్ములు టాంటాం చేయరు, డబ్బు డబ్బులు ఆడరు, గోల చేయరు, గొడవ చేయరు. వాళ్ళు చేసి పనేదు సైలెంట్ గా నిశ్శబ్దంగా చేసుకుపోతారు. మహాత్ములు మహర్షులు యోగులు వాళ్ళు చేసే పనేది పెద్ద టాంటాం చేయరు. నీకేదైనా మంచి చేస్తాంటే నేను పక్కన కూర్చున్న వాళ్ళు కూడా తెలియకుండా చేస్తారు. ఇంచేత ఇంచేత ఆత్మకి ఇతరులు లేరు, మనస్సుకి ఇతరులు ఉన్నారు. మనసుకి ఇతరులు ఉన్నారు కాబట్టి మనం చేసి గొప్ప వాళ్ళకి తెలియాలని అనుకుంటాం. జ్ఞాని తెలియాలని అనుకోడు. ఇంకా జ్ఞానికి ఇతరులు లేనే లేరు. అసలు ఇతరులు ఉన్నారనుకున్నప్పుడు మనం గుర్తింపులు కావాలి. అసలు ఇతరులు లేనే లేరు అనుకున్నప్పుడు గుర్తింపులతో పని లేదు. తలకాయ ఉన్నవాడికి తలకాయ పోటీ కానీ తలకాయ లేని వాడికి తలకాయ పోటీ అంటే ఇంకా కర్తృత్వం ఉన్నవాడికి గుర్తింపులు కానీ అసలు కర్తృత్వం లేని వాడికి ఇంకా గుర్తింపులు ఏమిటి? అంటే జ్ఞాని చేసే పని ఎలా ఉంటుందంటే నీ పక్కన నేను జ్ఞానంతో నింపుతంటే శాంతితోటి నింపుతంటే కాంతితోటి నింపుతంటే నీ పక్కన కూర్చున్నవాడు కూడా తెలియదు నీ హృదయం మేలు కలుపుతాడు. అది జ్ఞానం యొక్క వైభవం. నీ పక్కన కూర్చున్నవాడు కూడా తెలియనుడు. ఆ ప్రక్రియ లోపల జరిగిపోతూ ఉంటుంది. వారు మౌనంగా పని చేస్తారు, మాట్లాడటం మాట్లాడరు. ఒకవేళ మాట్లాడ ఏదైనా అవసరాన్ని బట్టి మాట్లాడతారు. మనం జనరల్ గా అవసరం లేకపోయినా మాట్లాడతాం. మనం మాట్లాడే మాటల్లో 10 మాటలు మాట్లాడితే 8 మాటలు ఉపయోగం లేని మాటలు మన అహంభావం కోసం మాట్లాడతాం. అంటే మన మనస్సుని గొప్ప చేసుకోవడానికి మాట్లాడతాం. 10 అవసరం ఉంటే మాట్లాడాలి కానీ మన మనస్సును గొప్ప చేసుకోవడానికి ఒక మాట మాట్లాడకు. మన ఏదైనా అవసరం ఉంటే మాట్లాడాలి. అవసరం అయితే మాట్లాడటం అనవసరం. దానికి ఎనర్జీ వేస్ట్. సర్దార్ పటేల్ ఎక్కడ మాట్లాడినా 10 నిమిషాలు కంటే మాట్లాడేవాడు కాదు. అది లెక్క ప్రకారం మనం రోజువారీ మాటలు మనం చూసుకుంటే మనం అవసరాన్ని మాట్లాడి తక్కువ మాట్లాడతాం, మన మనసును గొప్ప చేసుకోవడానికి ఎక్కువ మాట్లాడతాం. అంటే మనం మాట్లాడే మాట ఎలా ఉండాలి? సౌమ్యంగా ఉండాలి. మాట సౌమ్యంగా ఉండాలి, చేత సౌమ్యంగా ఉండాలి, మనస్సు సౌమ్యంగా ఉండాలి. అప్పుడు అది కూడా ఒక యజ్ఞ భావన. అది కూడా ఒక యజ్ఞ భావన. అవసరం లేకుండా మనం మాట్లాడకూడదు. అవసరమైతే మాట్లాడాలి. అవసరం లేకుండా కొన్ని వ్యక్తి భావన పెరుగుతుంది, దేహ ఉంది, అహం భావన పెరుగుతుంది. మళ్ళీ ఇదంతా మనకి దుఃఖానికి కారణం అవుతుంది. మౌనమే అన్నిటికనే శక్తివంతమైనది. అన్నిటికంటే మౌనం బంగారం, మాట వెండి. మౌనం బంగారం, మాట వెండి, వెండి కంటే బంగారం విలువైంది, మాట కంటే మౌనం విలువైంది అని చెప్పి, ఎవరికైతే ఆత్మస్థితి కలిగిందో, ఎవడైతే జ్ఞానశుద్ధి కలిగిందో, ఎవడైతే జ్ఞానశుద్ధిని పొందాడో వాడు జరిగే పని నీకు మౌనంగానే జరిగిపోతుంది. వాడు మాటలతోటి పన్నాడు. నీ మనస్సు యొక్క చాపల్యం నీ ప్రయత్నించే సంబంధం రాకుండా ఆగిపోవటం ప్రారంభిస్తుంది. అది జ్ఞానం యొక్క ఉన్నాయి. ఈ పునర్జన్మ కారణాలు ఉంటాయి కదా, పునర్జన్మలో తీసుకొచ్చే కారణాలు ఉంటాయి, వాసన ఉంటుంది. పూర్వజన్మలో మనం స్వార్థంతో చేసిన పనులే వాసన కింద పడతాయి. ఆ వాసన తొలగించుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నమే సాధన. అంతగా మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక పని ఇష్టంతో చేస్తాం, అది ఆ పని అది మనకి ఎప్పటికైనా అపకారం చేస్తుందని మనకు తెలియదు. ఏదో ఉపకారం అని చేస్తాం, చివరికి వచ్చేవాడు కదా అపకారం అవుతుంది. అయ్యో మళ్ళీ దాని తొలగి ఆ వాసన తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏం కాళ్ళు బాడు చేసుకోవడం కడుక్కోవడం, కాళ్ళు బాడు చేసుకోవడం కడుక్కోవడం. మంచి కాని దాన్ని మంచి అనుకుంటాం, తీరాది తర్వాత తెలుస్తుంది అది మంచి కాదని, మళ్ళీ దాన్ని వదిలించుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తాం. అయ్యో గీతలో భగవంతుడు అన్నాడు, ఇలా నువ్వు టైం వేస్ట్ చేసుకోకు, నన్ను ప్రమాణంగా తీసుకో, భగవంతుని ప్రమాణంగా తీసుకో. భగవద్గీత చైతన్యుల నుంచి వచ్చింది, భగవద్గీత ఏమో భగవంతుల్లోంచి వచ్చింది. నీకు ఏది చెయ్యాలి ఏది చేయకూడదని నువ్వు ఆలోచించుకుంటూ కూర్చుంటే వెళ్ళిపోతుంది, పుణ్యకాలం కాస్త పోతుంది. భగవంతుడు ఏదైతే భగవంతుని ప్రమాణంగా పెట్టుకుని, చైతన్యాన్ని ప్రమాణంగా పెట్టుకుని, చైతన్యుల నుంచి వచ్చింది భగవద్గీత, అయ్యి దాన్ని ప్రమాణంగా పెట్టుకో. వద్దని చెప్పిన మానే, వద్దని చెప్పిన పని మానే, మళ్ళీ నువ్వు ఎక్స్పెరిమెంట్స్కి మొదలు పెట్టు. వాళ్ళు అనుభవించి, పెద్దలు అనుభవించి 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 ఆ సారాన్ని లాగి నీకు ఇస్తున్నారు. అయ్యా నువ్వు ఎక్స్పెరిమెంట్ ఎందుకని మరి, ఇప్పుడు నిప్పు మీద చెయ్యేస్తే కాకపోతే వాళ్ళు అనుభవించి చెబుతున్నారు, మళ్ళీ నువ్వు మొదలు పెడతావు అంటే ఎక్స్పెరిమెంట్, పోనీ ఎక్స్పెరిమెంట్ మొదలు పెడతావు. ఎన్నాళ్ళు బదులుతావు, 75 అని కూడా చచ్చి ఊరుకుంటావు. ఈ ఎక్స్పెరిమెంట్తో టైం అయిపోతే నిన్ను ఎప్పుడు తెలుసుకుంటావు. కృష్ణుడు అన్నాడు, నేను ఇప్పుడు ఎలా కొత్తగా ఏదో కనిపెట్టి చెప్పటం లేదు. అనేక మంది వాళ్ళ జీవిత సారం వేదాల్లో చెప్పారు వాళ్ళు, ఋషులు వాళ్ళు అనుభవించి అనేక కష్టలోకాలు అనుభవించి, అందుకే కొంతమంది ముసలి తలకాయలు పెట్టుకోమంటారు. ముసలి వాళ్ళు మనం ఏం పనిచేయరు ఇంట్లో అనుకుంటాం. ఒకసారి సలహాలు చెప్పి సలహా మనకు ఉపయోగపడుతుంది. కృష్ణుడు గీతలో చెప్పాడు, అనేక మంది ఋషులు వాళ్ళ అభిప్రాయాలు వేదంలో చెప్పాడు, వాళ్ళు అనుభవించి చెప్పారు. అది చిలక పడుకులు కాదయ్యి, వాళ్ళు ఏది మంచి ఏది చెడ్డ జీవుడికి అనుభవించి చెప్పారు. ఆ వేదాలన్నీ చదవలేకపోతున్నారు ఇప్పుడు. ఆ సారాన్ని అంతా తీసి నీకు అర్జున నీకు చెబుతున్నాను, ఇది కొత్తగా నీకు కనిపెట్టిందికి చెప్పటం లేదు. నేను కొత్తగా కనిపెట్టి నీకేం చెబుతం లేదు, ఎప్పుడు ఉన్నదో చెబుతున్నాను నీకు. ఇది సనాతన సత్యం, ఇవేళంత సత్యం, కోటి సంవత్సరాల తర్వాత కూడా అంతే సత్యం. అంటే నీకు అనుభవాల్ని, వాళ్ళ అనుభవాలు తీసి చెబుతున్నాను. వద్దన్నది వదిలే, చేయవలసింది చెయ్యి, కర్తవ్య కర్మ చెయ్యి. నీ శరీర యాత్రకి ఇతరుల మీద ఆధారపడకు, నీ శరీర యాత్రకు సరిపోయి నువ్వు పని చేసుకో. మిగతా కాలం అంతా కూడా తత్వాన్ని తెలుసుకోవడానికి నువ్వు ఏదిగా ఉన్నావో దాన్ని అనుభవేకి వైద్యం చేసుకోవడానికి ప్రయత్నించు. నీ శరీర యాత్రకి నువ్వు పని చేసుకో, నీ శరీరం గడవాలి కదా. నీ దేహ యాత్రకు నువ్వు పని చెయ్యి, దాన్ని కర్తవ్య కర్మ అంటారు. అంటే మన డ్యూటీ మనం చేసుకోవాలి, మన శరీరం నిలబడాలి, మన శరీరం నిలబడాలి. నీ శరీరం నిలబెట్టడానికి ఏదో పని చేసుకో, మిగతా కాలం ఉంది కదా, కాలాన్ని తత్వం తెలుసుకోవడానికి పని చేయి. అంటే అది నీవు, ఏదైతే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో అది నీవై ఉన్నావు. ఏదైతే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో అది నీవై ఉన్నావు. అది నీవై ఉన్నావో నీకు ఆధారంగా ఉన్న వస్తువు అది, దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. దాన్ని తెలుసుకోలేదనుకో నువ్వు జీవితంలో చాలా నష్టపోతావు. మరణించిన తర్వాత చీకటి లోకాలు, కటికి చీకటి, డార్కెస్ట్ నైట్స్. అంటే వాళ్ళు అనుభవించు అనుభవించి ఇది చెయ్యి, ఇది విధి, ఇది నిషేధం అని చెప్పాను. మళ్ళీ నువ్వు ఎక్స్పెరిమెంట్ చేస్తానంటావంటి, కొన్ని చేస్తావు, ఎన్నాళ్ళు చేస్తావు, ఈ లోపల నీకు చావు వచ్చేస్తుంది, వెళ్ళిపోతావు. అంటే నీ మనస్సును ప్రమాణంగా పెట్టుకోకు, భగవద్గీతని ప్రమాణంగా పెట్టుకో, శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో. శాస్త్రం అంటే ఎవరు? శాస్త్రం అంటే సత్యం, శాస్త్రం అంటే బ్రహ్మం, శాస్త్రం అంటే ఈశ్వరుడు, శాస్త్రం అంటే చైతన్యం, శాస్త్రం అంటే ఆ శాస్త్రం నీకు ఏం చేస్తుంది, నువ్వు ఏదిగా ఉన్నావో నేను మోక్షస్థితికి తోడుకుపోతుంది, అది శాస్త్రం. అది శాస్త్రం అంటే గైడ్ నువ్వు మోక్షాన్ని పొందే వరకు నేను పరుగుతూ ఉంటుంది, అది శాస్త్రం. శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో, దారిపోయే వాళ్ళ మాటలు ప్రమాణంగా పెట్టుకోకు, వార్తాపత్రికల మాటలు ప్రమాణంగా పెట్టుకోకు. నేను ఏదైతే బాగు చేస్తుందో ఆ మాటను ప్రమాణంగా పెట్టుకో. ఆ మాట ఎక్కడుంది? శాస్త్రంలో ఉంది. ఆ శాస్త్రం అంటే ఎవరు అనుకుంటున్నావు? అదే సత్యం, అదే చైతన్యం, అదే ఈశ్వరుడు, అదే సర్వవ్యాపి, వాడే గోవిందుడు. నేను ఎక్స్పెరిమెంట్ చేస్తానంటావేంటి? నిప్పు మీద చెయ్యి నేను ఏది చూస్తానండి, నాకు కాల్చేనే కానీ నేను అమ్మనంటే ఇలా ఎంతగా ఉంటావు నువ్వు. ఈ ఎక్స్పెరిమెంట్లు ఎంతకాలం చేస్తే ఈ లోపల నుంచి తావు వస్తుంది, వెళ్ళిపోతావు నువ్వు. మనం ఆత్మ విచారణ చేయటం లేదు, లోక విచారణ చేస్తున్నాం. చేసేది లోక విచారణ, ఆత్మ విచారణ చేస్తున్నామని అనుకుంటున్నాం. ఊరికని అనుకునే తోటి చేసేది ఒకటి. అయితే నువ్వు మానసిక నీ గురువుతోటి, భగవంతుడితోటి, ఈశ్వరుడితోటి, భగవంతుడు చెప్పిన వాక్యంతో మానసికమైన అనుబంధం పెట్టు. శరీరం ఎక్కడుందనే సమస్యలు కాదు, శరీరం ఎక్కడుందనే సమస్య కాదు, మానసికమైన అనుబంధం పెట్టుకో. మెంటల్ కాంటాక్ట్, మానసికమైన అనుబంధం పెట్టుకో. చెప్తా ఉంటారు, మన ఇంటి పక్కన వాళ్ళు మన పొరుగు వాళ్ళు కాదు, మన క్షేమం కోరేవాళ్ళు మన పొరుగు వాళ్ళు అని. మన ఇంటి పక్క వాళ్ళు మన పొరుగు వాళ్ళు కాదు, మన క్షేమం కోరేవాళ్ళు అమెరికాలో ఉన్నా వాళ్ళు మనకు పొరుగు. మన క్షేమం కోరేవాడు ఎక్కడున్నవాడు మన పొరుగువాడు. అది నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసి సిద్ధం అవుతావు అంటే ఎన్నెన్ని చేస్తావు నువ్వు? వాళ్ళు వేదకాలం నుంచి ఎన్నో కొన్ని లక్షల సంవత్సరాల పూర్వం వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి ఇది వద్దు ఇది చెయ్యి అని చెప్పేసి అక్కడ నిర్ణయానికి వచ్చారు. మరి నువ్వు మొదలెడతానంటే నీ తలక ఎంత, నువ్వెంత, నీ తెలివితేటలు ఎంత, ఈ ప్రపంచంలో ఉన్న డబ్బు ఎంత ఉంది, అందులో అమెరికాలో ఎంత డబ్బు ఉంది, అమెరికాలో ఉన్న డబ్బుతో పోల్చుంటే ఇండియాలో ఉన్న ధనం అంత ఎవరు, ఇండియాలో ఉన్న ధనం అంతా పోల్చేసుకుంటే నీకున్న ధనం ఎంత, మళ్ళీ ఇంక నీకు పొగరబోతాను ఒకటి ఎందుకు అదనంగానే. నీ చదువు ఎంత, నీ తెలివితేటలు ఎంత, ఈ గోడ పక్కన ఉందే ఏమో తెలియదు, నీ ఈ గోడ పక్కన ఏముందో నీకు తెలియదు, ఇంకో గంటలో ఏం జరుగుతుందో నీకు తెలియదు, ఇంకో గంటలో ప్రాణం ఉంటుందో నీకు తెలియదు, ఈవేళ ఆరోగ్యంగానే ఉన్నాం, ఇంకో పది నిమిషాలు, ఒక పది నిమిషాలు కాదు ఇంకో తర్వాత ఒక క్షణంలో ఏం జరుగుతుందో ఏం తెలియదు, పూర్వజన్మలో మనకు తెలియదు, రాబోయే జన్మ ఎటువంటి జన్మ వస్తుందో మనకు తెలియదు. ఇంకేం నీ తెలివేంటి? యేసుక్రీస్తు అన్నాడు, నీ తెలివితేటలన్నీ ఉపయోగించి ఒక తెల్లబడిపోయిన వెంట్రుకలు నల్లగా చేసుకోగలవా అని నువ్వు. మొత్తం నీకు ఎంత తెలివి ఉంటే అంత తెలివి ఉపయోగించి తెల్లబడిపోయిన వెంట్రుకను మెల్లగా చేసుకోగలవు. ఎలా మంది రాసుకుంటారు, మళ్ళీ రేపు నువ్వు తెలిపి వచ్చేస్తున్నావు వెంట్రుక. నువ్వేది ఎక్స్పెరిమెంట్ చేస్తానంటే ఏంటి? భగవద్గీత అంటే సత్యం, సత్యం అక్కడ కృష్ణుడు చెప్పడం కాదు, సత్యం మాట్లాడింది అక్కడ. అంటే భగవంతుడు కాదు అని చెప్పింది మనం చేస్తాం అనుకోండి, చెయ్యొచ్చు. చివరికి మిగిలేది దుఃఖం, మిగిలేది అశాంతి, మిగిలేది క్షోభ. అహంకారం పెట్టుకోము, నేనేం చెప్పాడు ఆలయాన్ని చూసి నేర్చుకుని ఏడుస్తున్నావు అని చెప్పాడు కృష్ణుడు. నువ్వు గర్వం, మేము గర్వం తెచ్చుకోమని నేను చెప్పానా? ఎవరినో గర్వపోతున్నాం చూస్తున్నారు, అలా కూడా మనం కూడా బాగుండాలి, అలా ప్రకృతిని చూసి మీరు నేర్చుకుంటున్నారు. కానీ నేనేం మిమ్మల్ని గర్వం పెట్టుకోమని చెప్పలేదు. ఆయన చూసి ఏమైనా చూసి నేర్చుకోవటం మనం. నీకు చదివే ఉందనుకోండి, మీకున్న చదివే అంత, నీ తెలివితేటలు అంత, ఏమక్కర్లేదు. ఇప్పుడు మన సముద్రంలో ఏదో భూకంపం వచ్చింది, అవి వచ్చి ఇంత సైన్స్ చెడిపోయింది అంటున్నారు, ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది అంటున్నారు, ఇంత సైన్స్ పెరిగిపోయింది, అది వస్తున్నట్టు కూడా ఎవరికి అర్థం అవ్వలేదు. అసలు దాన్ని ఎలాగైనా ఆపుచేయలేరు, అసలు వస్తుందని కూడా ఎవరికి అర్థం అవ్వలేదు. ఏమైంది ఈ సైన్స్ టెక్నాలజీ? పంచభూతాలు ఆయనే, ఈ పంచభూతాలు ఎవరు? భగవంతుడే. ప్రపంచం అంటే ఏంటి? గాలి, నిప్పు, నీరు, ఇదిని. ప్రపంచం అంటే పంచభూతాలు అలా విజృంభించకుని ఉంటేనే మనం కొంతకాలం విజృంభిస్తే ఏమీ లేదు. మనం అందరినీ ముంచేయటానికి సరిపడే సముద్రంలో నీరుంది, కంగారు పడకండి. మీరు సముద్రం వారిలో ఉన్న వాళ్ళని ముంచడానికి సరిపడే నీరు లేదు. కైకూరి కూడా వచ్చి ముంచేసి నీరు సముద్రంలో సరిపడి ఉంది. సముద్రంలో తక్కువ నీరు ఉంది అనుకోకండి. మీరు ఏమనుకుంటున్నారండి? సముద్రం ఒడ్డున పోయారనుకుంటున్నారు, మనకేం పర్వాలేదు అనుకుంటున్నారు. వస్తుంది ప్రళయం, వస్తుంది. మన కైకూరి అని మొత్తం దేశం అంతా, ప్రపంచం అంతా ముంచేస్తుంది ఎప్పుడు, అదే ప్రళయం. నీరు తక్కువ ఉంది అనుకుంటున్నారు, నీరు సరిపడి ఉంది మన ముంచేయటానికి. ఉరికేది మనం ఒక పారిపోదామనుకుంటారో, మన చూసేవాడికి వచ్చి మీద కెరటం పడిపోతుంది. ఆ కెరటాన్ని చూస్తాం అనుకోండి, మనం ఇలా పారిపోవడానికి ప్రయత్నం చేస్తాం అనుకోండి, పారిపోవడానికి ప్రయత్నం చేసేప్పుడు ఆ కెరటం వచ్చి ఒక తాడు ఎత్తున వచ్చి మన మీద పడిపోతుంది, ఉక్కిరి పుక్కి చచ్చిపోతాం. ఒక సముద్రంలో తక్కువ నీరు ఉందని మీకు ఏమైనా ఉద్దేశం ఉందని సరిపడి ఉంది, మనం ముంచేయడానికి సరిపడి నీరు ఉందని. నీ సైన్స్ ఏంటి? నీ టెక్నాలజీ ఏంటి? నీ తలక ఎంత? పంచిపోతాలు విజృంభించలేదు కాబట్టి నీ సైన్స్ని తగ్గ విజృంభిస్తే ఏం లేదు, క్షణాల్లో పోతాం. అంచేది ఆ వేదకాల నాటి ఋషులు వాళ్ళు స్టడీ చేసి ప్రకృతిని శోధించి మానవ స్వభావాన్ని శోధించి చెప్పారు. అది అలా సరే, నేను భగవద్గీతలో చెప్పాను, అది ప్రమాణంగా తీసుకుని జీవిస్తే బాగుపడతావు, లేకపోతే లేదు నువ్వు ఆలోచించుకుని నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. బలవంతం ఏం చేయటం లేదు. భగవంతు అర్జునుడితో చెప్పి నీకు ఎలా బాగుంటే ఎలా చేయని చెప్పాడు, కానీ బలవంతం మటుకు చేయలేదు. నో కంపల్షన్ అట. అది గురువు భౌతిక కాయం కాదు, గురువు అంటే శరీరం కాదు, గురువు అంటే చైతన్యమే, గురువు అంటే బ్రహ్మమే, గురువు అంటే చావులేని సత్పదార్థమే. మన శరీరం చనిపోయినప్పుడు బంధువులతోటి, స్నేహితులతోటి, అందరితోటి సంబంధం చెగిపోతున్న ఒక గురువుతోటి తప్ప. అదే పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క, పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క బయటకు వస్తుంది, కానీ గురువు అనుగ్రహంలో పడ్డవాడు బయటకు రాలేడు, వాడు రక్షింపబడతాడు. అంటే గురువు, మీరు ఏదైనా మంచి స్థితిలో ఉన్నారనుకోండి, మీకు ఎవడైతే ఇష్టమో వాళ్ళని కూడా ఆ స్థితిలోకి రావడానికి చూస్తారు. మీరు ఏదైనా మంచి స్థితిలో ఉన్నారనుకోండి, ఏమండి, మీరు ఆ స్థితిలోకి తీసుకురావడానికి మీకు ఎవరైతే ఇష్టలో వాళ్ళని ఆ స్థితిలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. మనకు చీఫ్ మినిస్టర్ చేస్తున్నాడు రాజశేఖర్ రెడ్డి. ఇది చంద్రబాబు నాయుడు అంత లౌక్యుడు కాదు ఈ రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డిలో ఒక మంచి గుణం ఉంది, నమ్మిన వాడు స్నేహితుడు మంచివాడో చెడ్డవాడు, వాడికి ఏదో పోస్టింగ్ చేయాలనుకుంటాడు. మనం నమ్మి ఉన్నాడు అడు మంచివాడో చెడ్డవాడు. మనం మనకు పదవి లేనప్పుడు మనం నమ్మి ఉన్నాడు, మనకు పదవి వచ్చినప్పుడు నమ్మి ఉన్నాడు. నమ్మిన వాడిని వదిలేస్తాడు ఏదో పదవి ఇచ్చారని చూస్తాడు. అదే చంద్రబాబు నాయుడు అంత లౌక్యం లేదు ఇప్పుడు ఈ చీఫ్ మినిస్టర్. ఇంక పెద్ద లౌక్యం తెలియదు వాడికి, ఏదైనా మనం నమ్మి ఉన్నాడు కాబట్టి ఇచ్చేద్దాం అనుకుంటాం. అంటే విశ్వాస పాత్రని విడిచిపెట్టకూడదు. ఆడు చెడ్డవాళ్ళు వచ్చాం మంచివాళ్ళు వచ్చాం అది వేరే విషయం, విశ్వాస పాత్రని విడిచిపెట్టకూడదు. ఒక మనిషికే ఇంత ఇలా ఉంటే దేవుణ్ణి మనం విశ్వసిస్తా అంటే ఇంకా దేవుడికి ఎలా ఉంటుంది? ఒక మామూలుగా 10 మంది ఓట్లు వేసిన ముఖ్యమంత్రికి ఎలా ఉంటే విశ్వాస పాత్రను మనం విడిచిపెట్టకూడదని? మన భగవంతుడి పట్ల మనకు సజీవమైన విశ్వాసం ఉంటే ఆయన ఎలా ఉంటాడు మన పట్ల? మామూలుగా మనిషికే ముఖ్యమంత్రి ఏమిటి మామూలు వాడే, అంతకంటే ఏమి లేదు. ఒక మామూలు మనిషికే ఎంత ఉన్నప్పుడు విశ్వాస పాత్ర మీద ప్రేమ ఈస్తాడికి ఎంత ఉంటుంది? రామకృష్ణ అంటాడు చివరి రోజునే, నరేంద్ర నేను దరిద్రుని అయిపోయాను, పేదవాడిని అయిపోయాను, భేదవాడిని అయిపోయాను, నాకున్నదంతా నీకు ఇచ్చేసి పేదవాడిని అయిపోయాడు రామకృష్ణ. రామకృష్ణుడి శరీరం విడిచిపెట్టిన రోజునే నరేంద్ర అంటాడు, నువ్వు అవతార పురుషుడని చెప్పుకుంటున్నాం మేము, నువ్వు రామకృష్ణుడు సద్గురువు అవతార పురుషుడని చెప్పుకుంటున్నాం, నీకు ఈ క్యాన్సర్ తోటి బాధపడుతున్నారు కదా ఎప్పుడు ఆయనకి. రామకృష్ణ రమణ మహర్షి గారికి చేతి మీద వచ్చింది క్యాన్సర్, రామకృష్ణ పరమహంస గారి కంఠంలో వచ్చింది. ఈ క్యాన్సర్ తో బాధపడుతున్నారు కదా, ఇప్పుడు కూడా మీకు ఆ భగవద్ అనుభవం ఉందా, జారుతున్నారా కింద కని? ఆ శరీర బాధ అట్టి ఉండదు. యేసుక్రీస్తే మరిచిపోయాడు శరీర బాధ వచ్చినప్పుడు, ఓ తండ్రి నన్ను మరిచిపోయావా. యేసుక్రీస్తు శరీరంలో మేకులు పెట్టుకొట్టినప్పుడు ఆయన కూడా దైవ భావన పోయింది సడన్ గా. ఎలా పోయిందంటే, తండ్రి నన్ను మరిచిపోయావా, నా చెయ్యి వదిలేసావా, ఓ యెహోవా నన్ను మరిచిపోయావా, నా చెయ్యి వదిలేసావా అంటాడు. అయ్యో మనం ఏదో పొరపాటు మాట్లాడుతున్నాం, ఏదో ఏదో జీవభావం వచ్చేసింది మనకి, ఏదో ఏదో మామూలుగా పామరుడు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాం, ఏంటి నన్ను మర్చిపోయావు అంటాం, మన నన్ను మర్చిపోయావు అంటాం, ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన నన్ను తొరగబడ్డాడు, మళ్ళీ అద్వైత అనుభవం వచ్చింది, అమృతానుభవం వచ్చింది, మళ్ళీ వెంటనే అన్నాడు, ఓ తండ్రి నీ సంకల్పమే నెరవేరుగాక, నీ తండ్రి నీ సంకల్పమే నెరవేరుగాక. అయ్యన్ ఓ తండ్రి అన్నాడు మళ్ళీ, నా తండ్రి ఎవరు, నేనెవరిని? అయ్యన్ మై ఫాదర్ ఆర్ వన్, నేను నా తండ్రి ఒకటే, నేను నా తండ్రి వేరునకు ఆయన ప్రార్థిస్తున్నాను, ఆయన నాకంటే వేరుగా ఉన్నాడా? అయ్యన్ మై ఫాదర్ ఆర్ వన్, నేను నా తండ్రి ఒకటి అంటాడు యేసు. అంటే యేసుక్రీస్తు శరీరాన్ని సిలువ ఎలా చేశారు? రమణ మహర్షి ఏమన్నారంటే, మీ అహంకారాన్ని అలా సిలువయ్యండి, మీరు జ్ఞానులు అవుతారు. యేసుక్రీస్తు శరీరాన్ని ఏ విధంగా అయితే సిలివేశారో అలా మీ అహంకారాన్ని సిలివేస్తే మీకు అమృత అనుభవం కలుగుతుంది, బ్రహ్మానుభవం కలుగుతుంది, బ్రహ్మస్థితిని పొందుతారని, జీవనముక్తులు అవుతారని, మోక్ష సుఖాన్ని ఇప్పుడే ఇక్కడే పొందుతారని. శరీరం చనిపోక్కర్లేదు, శరీరం ఉండగానే ఈ భూమి మీద మీరు తిరుగాడుతున్నప్పుడే మోక్ష సుఖాన్ని పొందుతారు. ఎప్పుడో కాదు, ఇప్పుడే, ఎక్కడో కాదు, ఇక్కడే మీరు మోక్షకాన్ని పొందుతారు. ఎప్పుడు? మీ అహంభావాన్ని, ఆ వ్యక్తిభావాన్ని, దేహాభిమానాన్ని సిలివేస్తే. ఇప్పుడు గాఢ నిద్రలో మనకు దేహాభిమానం లేదు, అలా మీరు జాగ్రత్త వ్యవస్థలో ఉండండి, అది అది నశిస్తుంది వ్యక్తిభావం. అలా ఉండగలిగితే మనం ఉండాలని అనుకోవటం వేరు, ఉండగలగటం వేరు, అనుకోవటం వేరు, ఉండటం వేరు. రామకృష్ణుని అడుగుతారు చివరి రోజుల్లో, నరేని అడుగుతారు, ఇప్పుడు కూడా నీకు అవతార తత్వం తెలుస్తుందే, ఇప్పుడు కూడా నీకు ఆత్మానుభవం ఉందా, ఇంత శారీరక బాధలో కూడా క్యాన్సర్ బాధలో కదంటే, నరేని ఎంతకాలం సందేహిస్తావు అలాగా? ఎవడైతే రాముడు, ఎవడైతే కృష్ణుడు, వాడి రామకృష్ణుడు ఎన్నాడు డౌటింగ్ థామస్ కింద ఎలా ఉంటావు నువ్వు? ఏ రోజుకి ఆ రోజు సందేహమా? ఎవడైతే రాముడు, ఎవడైతే కృష్ణుడు, వాడి రామకృష్ణుడు. కానీ నీ అద్వైత పరంగా కాదు, నీ అద్వైత పరంగా ఒక్కటంటే ఒక్కటే, అవతార తత్వంగా చెబుతున్నాను నేను. కానీ అద్వైత పరంగా కాదు, ఎవడైతే రాముడు, ఎవడైతే కృష్ణుడో, వాడే రామకృష్ణుడు అని చెప్పి నాకున్నదంతా నీకు ఇచ్చేశాను, నేను పేదవాడిని అయిపోయాను. గురువు అంటే శరీరం. తర్వాత కూడా వివేకానంద కొన్ని మహిమలకు ఆకర్షించబడ్డాడు. అక్కడక్కడ కొంతమంది మహిమలు చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేత ఆకర్షించబడితే మళ్ళీ గురువు లోపల అతనికి దర్శనం ఇచ్చి, అతనికి లోపల దర్శనం ఇచ్చి ప్రాపర్ గా మళ్ళీ మాయలో పడకుండా గైడ్ చేసుకుంటూ వెళ్ళాడు. సరే స్వామీజీ ఆయన ఒక అనుభవం చెప్పాడు. అమెరికాలో ఇది చాలా పెద్ద పేరు వచ్చేసింది ఆయనకి, గాలివాన స్వామి అని వరిగింది. అంటే గాలివాన వచ్చినప్పుడు చూడండి, గాలి ఎలా విసిరేస్తుందో అలా అలా చెప్పుకుంటూ పోతా ఉండడు సబ్జెక్ట్ గాలివాన స్వామి. చెప్తండి ఒకసారి ఆయనకి ఏమనిపించింది, ఎవడో నీ గురువు ఏంటివయ్యా, ఎవడో చదువు రాదు సంధి రాదు, ఎవడికి రామకృష్ణుడికి, నీ గురువు ఏంటి నువ్వు, నీ వల్ల నీకు, నీ వల్ల నీ ఆ గురువుకి వైభవం వస్తుంది కానీ గురువు వల్ల నీకు వైభవం రావటం కాదు, నీ వల్ల గురువు పేరు తెలుస్తుంది. ఎవడు రామ లేదా రామకృష్ణుడు ఎవడు, నువ్వే గొప్పవాడు అని అక్కడ అమెరికా వాళ్ళు కొంతమంది అంటే ఒకసారి కొంచెం అనిపించింది అతను ఎదురేమో అని. ఎవరికి? స్వామీజీ ఆయనే చెప్తారు. ఆయన నీ గురువుకి చదువు లేదు, నీ గురువుకి చదువు లేదు, నీకున్నంత వైభవం లేదు నీ గురువుకి, వాడేదో గొప్పవాడు అని చెప్తున్నావు, వాడికంటే నువ్వే గొప్పవాడు నీకు తెలియటం లేదు ఏదంటే అక్కడ కొంచెం అనిపించింది అట. అయిపోయింది. మరుసటి రోజున ఒక అమ్మగారు ఇటుకి భోజనం చెప్తారు. మరుసటి రోజున ఈ రామకృష్ణుడు లోపల ఉన్నాడు. గురువు, గురువు అంటే ఆత్మ, గురువు అంటే చైతన్యం, గురువు అంతర్యామి, గురువు సర్వసాక్షి, గురువు సర్వవ్యాపి. లోపల ఉన్నాడు. ఈ తలంపు చూశాడు, వీడికి పాయిజన్ పట్టుకుంటాను అనుకున్నాడు, ఇంటికి లోపలికి వెళ్ళిపోతాను అనుకున్నాడు. ఈ భావన పోగొట్టాలి, వ్యక్తి భావన పోగొట్టాలి. నేనేదో ప్రత్యేకమైన అంటే గురువు గురువుని కాదని ఏదో ప్రత్యేకంగా విజృంభించాలనే భావన ఆవిడకు వస్తున్న ఆ విజృ అంటే ఆ విషయం మొట్టమొదటిలో ఆదిలోనే ఆ చెడుతలం పాప చేయాలనుకున్నాడు. మరుసటి రోజు ఒక అమ్మగారు భోజనం చెప్పారు. అమ్మగారు ఆర్టిస్ట్, అంటే బొమ్మలు బాగా వేస్తారు. ఆవిడ రాత్రి రామకృష్ణుడు స్వప్నంలో కనిపించాడు. ఎవరికి? అమ్మగారికి. మరుసటి రోజు 11 వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళినప్పటికి రామకృష్ణుడు ఎలాగైతే రామకృష్ణుడు ఎలా ఉంటాడు అలా బొమ్మ వేసేసింది గోడ మీద. వీడు భోజనానికి వచ్చాడు 11. ఈ బొమ్మ చూసి ఆశ్చర్యపోయాడు. ఈ బొమ్మ ఎవరండి అన్నారు. ఈ బొమ్మ ఎవడో తెలియదండి, రాత్రి నాకు స్వప్నంలోకి వచ్చాడు, ఆ బొమ్మ నాకు వెయ్యాలనిపించింది వేసామన్నాడు. అప్పుడు అనుకున్నాడు వివేకానంద, నాకంటే నా గురువు వచ్చేసాడంటే ముందు ఇక్కడికి నేను లంపలాయించుకున్నాడు. నేను 11 ఎక్కడికి వస్తే నా గురువు రాత్రి వచ్చేసాడు ఇక్కడికి, అంటే గురువు నడుపుతున్నాడు, నాకు ఏదైనా గౌరవం ఉంటే ఇది గురువే కారణం. అప్పుడు దాకా అప్పుడు గుర్తించాడు. అంటే ఆయనకి పాడుబుద్ధి రాలేదు. ఆడ వీళ్ళు చెప్తే పిచ్చ మాటలు పట్టుకుని సడన్గా వచ్చింది కొంచెం, మళ్ళీ విషయం అప్పటికప్పుడు తీసేయాలనుకున్నాడు. అంటే గురువుతో ఎప్పుడు అద్వైతం పనికి రాదు. నేను ఇంకేంటి అనుకున్నాను, నాకంటే ముందు వచ్చేసాడని నా గురువు ఇక్కడ. అంటే ఇప్పుడు మన గురు భక్తి కనుక మిగిలితే ఆయన మన చేత అందరూ గురువుగా కనపడాలి. మనకు నిజంగా మనకు గురు భక్తి కలిగింది అనుకోండి, మన గురువే అందరిలోనే మనకు కనిపించాలి. అది గురు భక్తి అంటే మనకి, మన గురువే అందరిలోనే మనకు కనిపించాలి, అది గురు భక్తి అంటే. అంటే మానసిక మానసిక అనుబంధం కూడా చాలా ముఖ్యం. మానసిక అనుబంధం కూడా చాలా ముఖ్యం. అంటే భౌతిక గురువు అంటే దేహం కాదు, గురువు అంటే దేహం కాదు. దేహం పోయిన తర్వాత కూడా గురువుతో అనుబంధం కంటిన్యూ. దేహం పోయిన తర్వాత కూడా గురువుతోటి అనుబంధం. ఏం చేత గురువు అంటే, గురువు అంటే ఆ శరీరం కాదు. గురువు అయితే శరీరం అయితే ఆ శరీరం పోయినప్పుడు మనకు అనుబంధం కూడా పోతుంది. కానీ గురువు అంటే శరీరం కాదు. గురువు అంటే శరీరం కాదు కాబట్టి శరీరం పోయినప్పుడు మనకు అనుబంధం పోదు. శరీరం అయితే అనుబంధం, గురువు కనుక శరీరం అయితే శరీరం పోయినప్పుడు అనుబంధం కూడా పోతుంది. గురువు అంటే శరీరం కాదు, గురువు అంటే చైతన్యం. అయ్యో శరీరం పోయిన అనుబంధం అలా కంటిన్యూ అవుతుంది. ఇంకా భగవాన్ 4 శరీరం విడిచిపెడతారనగా ఎవరు అన్నారు? ఇంకా మీకు మాకు సంబంధం తెగిపోతుందని. ఇంకా మీ దారి మీది మాది. అంతేగా చనిపోయిన తర్వాత వాడు ఇల్లు లోకాలకు వాడు వెళ్ళిపోతాడు. మన పద్ధతిలో మనం ఉంటాం. చనిపోయిన తర్వాత ఎవరికి ఎవరి దారి వాడిదే కదా. చనిపోయిన తర్వాత మన కూడా గుండె సూది కూడా రాదు. మన పాడుబుద్ధి మట్టుకు మనకు కూడా వస్తుంది. సద్బుద్ధి ఉంటే సద్బుద్ధి వస్తుంది, పాడుబుద్ధి ఉంటే పాడుబుద్ధి వస్తుంది, కానీ ఒక గుండె సూది కూడా రాదు. అప్పుడు భగవాన్ అన్నారు, పూర్వజన్మల్లో ఏ సంబంధం లేకుండా మనం ఇక్కడ కలుసుకున్నామా, ఈ సంబంధం మళ్ళీ చూడ. పూర్వజన్మలో మనం ఏం సంబంధం లేకుండా ఇక్కడ కలుసుకున్నామా, ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదా. అంటే మనకు ఆత్మజ్ఞానం కలిగే వరకు గురువు మనల్ని విడిచిపెట్టాడు. ఏం చేద్దాం? గురువు ఆత్మ కాబట్టి. గురువు అంటే ఎవరు? ఆత్మ. గురువు అంటే సత్యం. ఆ సత్య జ్ఞానం మనకు కలిగే వరకు గురువు విడిచిపెట్టాడు. వాడు గురువు అంటే కృష్ణుడు, భగవంతుడు కూడా, భగవంతుడంతటి వాడు కూడా, దేవాతి దేవుడు కూడా, కృష్ణుడు అంటే గోవిందుడు కూడా, దేవతలకు దేవుడు అనుకుంటున్నాం కదా, పైగా దేవతలు అగ్రగణ్యుడు అనుకుంటున్నాం కదా. ఆయన కూడా భగవద్గీతలో ఏం చెప్పాడంటే, అర్జున మీ ముముక్షత్వం కలిగి, ముముక్షత్వం లేకుండా మోక్షం రాదు, జిజ్ఞాస లేకుండా జ్ఞానం రాదు. ముముక్షత్వం కలిగి, జ్ఞానం కలిగి, వినయం కలిగి, ఎవడైతే తత్వజ్ఞానం పొందాడు, ఎవడైతే తత్వం అనుభవంలో ఉందో, ఎవడికైతే తత్వం అనుభవంలో ఉందో, ఎవడైతే ఆత్మజ్ఞానాన్ని సముపార్జించాడో వాడి దగ్గరికి వెళ్ళి సవినయంగా నేర్చుకుని వాడికి ప్రీతి కలిగేలాగా నువ్వు మాట్లాడి, వాడి నీ పట్ల వాడికి అభిమానం కలిగేలాగా మాట్లాడి ఆత్మవిద్యను సంపాదించుకుని అర్జునుడు చెప్పాడు గీతలో గురువు యొక్క వైపు, నువ్వు జ్ఞానాన్ని ఆశ్రయించు, తత్వం తెలిసిన వాడిని ఆశ్రయించు. ఆశ్రయించి వాళ్ళు ఏదైతే అనుభవాన్ని పొందారో ఆ అనుభవాన్ని నువ్వు కూడా పొందటానికి ప్రయత్నించేయి. అవినయం పనికి రాదు. అది వినయంగా వెళ్ళి గురువుని ఆశ్రయించి నేర్చుకోమని చెప్పాడు అర్జునుడు గీతకు. తత్వజ్ఞానం లేకుండా తత్వం తెలియబడదు. అంటే మనం ఎక్కువ మాట్లాడక్కర్లేదు, అవసరమైనప్పుడు మాట్లాడవచ్చు, అవసరం లేనప్పుడు మాట్లాడకూడదు. మాటలు ఆడంబరం కాదు, మాటలు ఆడంబరం ఉండకూడదు, చేతలు ఆడంబరం ఉండకూడదు. మనం అడ్వర్టైజ్మెంట్ కోసం టామ్ టామ్ కోసం ఏ పని చేయకూడదు. చేస్తే టామ్ టామ్ మిగులుతుంది, అసలు సున్నా, శాంతి సున్నా, మోక్షం సున్నా. మౌన విరామం లేని సంభాషణ, బయటకు వచ్చే సంభాషణ మౌన సంభాషణకు అంతరాయం. మౌనంగా ఉన్నప్పుడు పరిసరాలతో ఎంతో సన్నిహితమైన ఇది బాగా అర్థం చేసుకోండి. మనసును విడిచిపెడితే లోకం లేదు. గాఢ నిద్రలో మనకి లోకం లేదు. మనసు వస్తే లోకం ఉంది, మనసు లేకపోతే లోకం లేదు. నిద్రపోయేవాడికి లోకం ఏంటి? నిద్రపోయేవాడికి లోకం లేదు. మనస్సు ఉన్నప్పుడు లోకం, మనసు లేనప్పుడు లోకం లేదు. తర్వాత మన శరీరం చనిపోయిన తర్వాత ఈ మనస్సు ప్రయాణం చేస్తుంది. ఇతర లోకాలు కూడా ఉన్నాయి, కానీ ఈ మనస్సు ఎంత నిజమో లోకాలు కూడా అంతే నిజం. ఈ మనస్సు ఎంత నిజమో లోకాలు కూడా అంతే నిజం. చనిపోయిన తర్వాత ఇతర లోకాలు చాలా ఉన్నాయని చెబుతున్నారు. ఇది నిజమాని రమణ మహర్షి గారిని ఒకరు అడిగారు. శరీరం చనిపోయిన తర్వాత చాలా లోకాలు ఉన్నాయి, వాళ్ళ వాళ్ళ కర్మను వాళ్ళు చేసిన కర్మను బట్టి ఆ లోకాల్లో ప్రయాణం చేస్తారు, ఆ లోకాల్లో కొంతకాలం ఉంటారు అని మనకు పురాణాల్లో చెబుతున్నారు. అది నిజమాని రమణ మహర్షి గారు అన్నాడు. అయితే అది ఏమన్నా అంటే చూసిన వాళ్ళు చెబుతున్నారు కాబట్టి మనం నమ్మాలి అన్నాడు. అయితే ఈ మనస్సు ఎంత నిజమో ఆ లోకాలు కూడా అంతే నిజం. ఈ మనస్సు ఎంత నిజమో ఆ లోకాలు కూడా అంతే నిజం. అంటే మనస్సు నశిస్తే ఏమి లేదు, అహంభావం ఉంటే అంతా ఉంది. అది లేకపోతే ఏది లేదు. అహంభావం ఉంటే పుణ్యం ఉంది, పాపం ఉంది, పునర్జన్మ ఉంది, పూర్వజన్మ ఉంది. అయితే భవిష్యత్తులో గాలిమాళ్ళు కట్టకు, నువ్వు జరిగిపోయిన విషయాల గురించి అస్తమానం తలపెట్టుకోకు. వర్తమాన కాలాన్ని బాగా ఉపయోగించుకో. వర్తమాన కాలాన్ని బాగా ఉపయోగించుకుని ఈ మనస్సును ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసుకో, అదే సాధన. శరీరాన్ని చంపడానికి సాధన, శరీరం చంపడానికి ప్రయత్నం చేయక్కరు. ఏదో రోజున అందరి శరీరం చనిపోతుంది, దీనికి సాధన ఎందుకండి? శరీరం చనిపోవడానికి సాధన ఎవరు చేయక్కర్లేదు. ఏదో రోజున శరీరం చనిపోతుందండి. నువ్వు సాధనాల్లో ఎందుకంటే నీ మనస్సును ధ్వంసం చేయటానికి. దేహంతో తాదాప్యం పొందే ఆ మనస్సు, ఆ దేహంతో తాదాప్యం పొందే తలంపును ధ్వంసం చేయటానికి నీ సాధనకు గురి అక్కడ పెట్టు. అంటే దేహాన్ని చంపడానికి సాధన భగవాన్ అన్నారు, ఈ ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడం ప్రయత్నం చేయటం మానేసి, అమృతానుభవం పొందడానికి ప్రయత్నం చేసి మానేసి, ఏది నిత్యము ఏది సత్యము సర్వకాల సర్వావస్థలో ఎప్పుడు మనకు కూడా ఉంటుందో అటువంటి ఆనందాన్ని పొందటానికి మానేసి, అటువంటి ఆనందాన్ని పొందటానికి సాధన చేయటం మానేసి, ఇది సాధించాలి అది సాధించాలి అది సాధించాలి ఇది సాధించాలి ఇలా కాలక్షేపం చేస్తున్నారు. ఒక పిచ్చవాడ, నీ దేహ ప్రారంభంలో ఏది ఉంటే అది జరుగుతుంది. నీ దేహ ప్రారంభంగా పని చేయవలసి ఉంటే చేస్తావు, ఆ పని చేసి నీకు యోగం లేకపోతే ఆ పని జరగదు. దేహాన్ని ప్రారంభానికి నేను అనుకున్నాం, కైకులూరులో మీటింగ్ అనుకున్నాం, సింగరేష్ణంలో మీ మీటింగ్ అనుకోలేదు అనుకోకుండా వచ్చేసింది, ఏలూరులో మీటింగ్ అనుకోలేదు అనుకోకుండా వచ్చేసింది. ఇప్పుడు మా ప్రయత్నాలు ఏమైనాయి? ఏలూరు మీటింగ్ ముందు అనుకోలేదు, ఇప్పటికే నా 10 రోజులు 2 వారం రోజులు ముందు, తర్వాత సింగరేష్ణం మీటింగ్ కూడా ముందు అనుకోలేదు. సింగరేష్ణం మీటింగ్ వచ్చేసి ఇప్పుడు ఏమైంది, మా ప్రయత్నాలు ఏమైనా? ఇప్పుడు నీ దేహం ద్వారా జరగవలసిన పని జరుగుతుంది. ఆ జరిగే పని ఎవరు ఆపచేయలేదు, ఆ దేహ ప్రారంభం. ఆ దేహం ఏ పని మీద వచ్చిందో ఆ పని అయిపోతుంది. గాంధీ గారు సరిగ్గా స్వరాజ్యం వచ్చింది, గాంధీ గారి శరీరం విడిచిపెట్టే శరించదని వచ్చిన పని అయిపోయింది. 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది, 48 జనవరి 30 చనిపోయారు. ఆయన వచ్చిన పని అక్కడ పూర్తి అయిపోయింది. కొంతమంది సంపాదించి చచ్చిపోతారు, తినేవాళ్ళు ఏర్పాటుగా ఉంటారు. ఈ తెలగపండి తినేవాళ్ళు ఏర్పాటుగా అక్కడ ఉంటారు. వాళ్ళ పాపం గంజన్నం తిని, వాళ్ళ గింజన్నం తిని పాపం కూరన్నం కూడా మానేసి, గింజన్నం తిని పాపం కష్టపడి సంపాదించి చచ్చిపోతారని ఇది మిగతా వాళ్ళు అందరూ ఈ పేకాట్లు ఖర్చు పెట్టేస్తారు. ఈ తెరగపిండి తిని మళ్ళీ పేకాట్లు ఇవ్వటం అంటే ఆడు సంపాదించడానికి పుట్టాడు, ఈ ఖర్చు పెట్టడానికి పుట్టాడు. ఏంటి ఇది ఖర్చు పెట్టేస్తున్నాడు అనుకుంటా, ఇది అది పుట్టిగలే అంత. స్వరాజ్యం తెచ్చిన ఒకడు, తినేవాడు ఒకడు, సంపాదించడు ఒకడు అనిపించడు చూస్తున్నాం కదా, లోకం చూస్తున్నాం కదా. కొంతమంది కష్టపడి ఏ మామూలు బట్టలు వేసి, చిరిగిపోయిన బట్టలు వేసుకుని, బట్టలు కూడా శుభ్రమైన తొడుక్కోరు, చిరిగిపోయిన బట్టలు వేసుకుని సంపాదించి చచ్చిపోతారు. అది వెనకాల లేదో తింటారా, తిరగపడి తింటారంటారు, తింటే చేస్తారు. పైగా ఆ డబ్బును బట్టి చెడ్డ అలవాట్లోకి వెళ్తారు, లోపల మూలంలో పాడవుతూ ఉంటారు, శరీరానికి అనారోగ్యం తెచ్చుకుంటారు, మనసులో కుళ్ళిపోతారు. ఇచ్చారు వాడు అందుకు పుట్టాడు, ఈడు ఇంటికి పుట్టాడు, జరిగింది లోకం. అది ఇంటికి మీరు బాగా అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ వరకు పెచ్చోడా, నువ్వు వచ్చిన పని ఏదో చూసుకో, వచ్చిన పని మర్చిపోకు. నీ దేహ ప్రారంభంలో ఏది జరగవలసి ఉంటుంది జరుగుతుంది. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆ పక్కింటి కూడా వాళ్ళు ఎవరో తెలుగు మంత్రులు అయిపోయారు. ఆ దేహ ప్రారంభం నీకు అర్థమవుతుంది, దేహ ప్రారంభం అది. నీ దేహ ప్రారంభంలో ఒక పని చేయాలనుకుంటే జరిగిపోతుంది, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం అయిపోయారు. ఆ పని ద్వారా జరిగే యోగం లేదనుకో, అది జరగదు. ప్రయత్నం చేసినా జరగదు. నీ ద్వారా జరగవలసి ఉంటే జరిగిపోతున్న ప్రారంభంలో ఉంది కాబట్టి, నీ ప్రారంభంలో లేనిది నువ్వు ప్రయత్నం చేసినా జరగదు. అది నీ దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టి నీ దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టి ఆ డెస్టినీ నడిపిస్తుంది, నీ దేహాన్ని నడిపించి వెళ్ళిపోతా ఉంటుంది శ్మశానానికి వెళ్ళే వరకు. ఈ లోపల కలగపడతం చేసేసుకుని లోకంతో తాదాత్యం పొంది నీ మనస్సును పుణ్య చేసుకుని పాడవకు, నువ్వు ఆత్మజ్ఞాన సంపాదనకు ప్రయత్నం చెయ్యి. నీ దేహాన్ని ప్రారంభానికి ఈ సాంబార్కం చేసేసుకోకు. క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ గీతలో కృష్ణుడు అంటాడు, ముందు అసలు అర్థం చేసుకో, స్పష్టత రావాలి నీ బ్రెయిన్ లో. అసలు స్పష్టత వస్తా అంటే నీకు ఆనందం వచ్చేస్తుంది, లోపల దాకా వెళ్ళక్కర్లేదు. వేడి దగ్గరికి వెళ్ళేప్పటికీ నువ్వు ఎంత వేడిగా ఉంటుందో తెలుస్తా ఉంటుంది, నువ్వు వేడిలో పడక్కర్లేదు. మనం నిప్పు దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ నిప్పుని ముట్టుకోక్కర్లేదు, దగ్గరికి వెళ్ళేప్పటికీ ఎంత వేడిగా ఉంటుందో తెలుస్తుంది. అలా లోపల ఆనందం అది అర్థం అవుతా అంటే, సబ్జెక్ట్ నీకు అర్థం అవుతా అంటే కొంత ఆ క్లారిటీ అంటే ఆలోచనలో స్పష్టత, నీ క్లారిటీ వివేకంలో ఉన్న స్పష్టత. ఆ స్పష్టత వచ్చేటప్పటికి నీకు లోపల ఆనందం ఆ క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ అక్కడికి వచ్చేటప్పటికి నీకు కొంత ఆనందం అందుతూ ఉంటుంది. సరే వస్తువుని పొందితే వేరే చెప్పక్కర్లేదు, అసలు అవగాహనలోనే కొంత వచ్చేస్తుంది నీకు. నిప్పుని ముట్టుకోక్కర్లేదు, దగ్గరగా ఉంటే నిప్పు ఎలా ఉంటుందో తెలుస్తుంది. అలాగే వస్తువు దగ్గరికి ఎలా వస్తువుని పొందకముందే నీకు ఆ వస్తువు తాలూకు నీ అండర్స్టాండింగ్ వల్ల నీ అవగాహన వల్ల ఆ వస్తువు శక్తి ఎటు ఉండదో, ఆ వస్తువులో ఆనందం ఎటు ఉండదో, ఆ వస్తువు యొక్క వైభవం ఎటు ఉండదో, ఆ సమీపంలోకి వెళ్ళిన నీకు తెలుస్తూ ఉంటుంది. రమణ మహర్షి గారు అనేవారు, ఇక్కడికి వచ్చిన వారు ఎవరు ఒట్టి చేతులతో వెళ్ళరు. నాస్తికులు ఆస్తికులు అవుతారు, ఆస్తికులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానులు అవుతారు. ఒక సైంటిస్ట్ వచ్చాడు రమణ భగవాన్ దగ్గరికి. సైంటిస్ట్ అతని ఉద్దేశం ఏంటంటే, శరీరం చనిపోయినప్పుడు మనిషి జీవిత యాత్ర ముగిసిపోతున్నాడు. ఈ శరీరానికి శవాలను తీసుకెళ్లి శ్మశానంలో కాలుస్తారు. కాలిస్తే బూడిద అవుతుంది, కప్పెడితే మట్టి అవుతుంది, ఏదో ఒకటి అవుతుంది. ఈ తుక్కుని తీసుకెళ్లి అక్కడ పడేస్తారు, ఈ తుక్కుని తీసుకెళ్లి అక్కడ పడేస్తే ఏదో ఒకటి అవుతుంది. ఆయన అనుకున్నాడు సైంటిస్ట్, అక్కడతో జీవితం కూడా ముగిసిపోతున్నాడు. శరీర యాత్ర ముగిసినప్పుడు జీవితం కూడా ముగిసిపోతుంది, తర్వాత ఇంకా జీవితం ఉండదని. ఈయన భగవాన్ దగ్గరకు వచ్చి ఒక అరగంట కూర్చున్నారు. ఆయనకి ఏదో సైన్స్ కాంగ్రెస్ ఢిల్లీలో జరిగితే భగవాన్ ఆయనతో మాట్లాడలేదు, ఆయన భగవాన్ తోటి మాట్లాడలేదు. మీరు ఎప్పుడు వచ్చారు, స్నానం చేశారా లేదా, భోజనం చేశారా లేదా, ఇటువంటి ప్రశ్నలు అడగలేదు. ఎవరు భగవాన్, ఆయన ఏం అడగలేదు. ఆయన కూడా భగవాన్ తోటి ఏం ప్రశ్నలు అడగలేదు. ఈ మహర్షిని చూసినప్పుడు, ఈయన చూస్తున్నప్పుడు బయటకు వచ్చాక ఆయన చెప్పిందంటే, ఈయన చూస్తున్నప్పుడు నేను ఇంతకాలం ఏమనుకున్నానంటే, దేహం చనిపోయినప్పుడు జీవితం కూడా ముగిసిపోతుంది అనుకుంటున్నాను, దేహం చనిపోయినప్పుడు దేహంతో పాటు జీవిత యాత్ర కూడా ముగిసిపోతుంది అనుకుంటున్నాను. ఈయన చూశాక ఒక విషయం నాకు తెలుస్తుంది, దేహానికి జీవితానికి సంబంధం లేని, దేహం చనిపోయిన తర్వాత కూడా జీవితం కొనసాగుతుందని ఈయన చూశాక నాకు తెలుస్తుంది. అది అనుభవంలోకి వస్తుంది, నాకు ఇష్టం లేకపోయినా నాకు అది అనుభవంలోకి వస్తుంది అంటాడు. దేహం పోయినప్పుడు జీవితం కూడా పోవాలి, తర్వాత జీవితం ఉండకూడదన్న ఉద్దేశం. కానీ జీవితం తర్వాత కూడా జీవితం ఉంటుందని, దేహం ముగిసినప్పుడు జీవిత యాత్ర ముగిదని, అది నాకు ఇష్టం లేకపోయినా ఈయన చూసిన తర్వాత నాకు అనుభవంలోకి వస్తుంది. అందుకే మహర్షుల యొక్క సందర్శనం, మహాత్ముల యొక్క దర్శనం దానికి. అంతా మీకు తెలిస్తే ఇంకా భగవద్గీత చెప్పడం ఎందుకు మీకు, అంతా మీకు తెలిసిపోయింది అనుకోండి ఇంక దేవుడు చెప్పడం ఎందుకు మీకు. అది లోపల ఉన్న వస్తువు లేదంటే ఉంది, కానీ ఇంద్రియములకు అందదు, మనస్సుకు అందదు, వాక్కుకి అందదు, వాక్కుకి అందదు, మనస్సుకి అందదు, ఇంద్రియములకు అందదు. అది లేదంటే ఉంది, నీకు అందనంత మాత్రం చేద్దదు లేదని కాదు. అంటే మనం ఈ రెండు విడిచిపెట్టకూడదు. రమణ మహర్షి గారు అన్నారు, మీకు భక్తి వస్తే ముక్తి వచ్చేసి. చేతిలో డబ్బు ఉండాలి కానీ రైలు టికెట్ అని చెప్పి కొనుక్కుంటామండి. ఇక్కడ నుంచి మెడ్రాస్ వెళ్ళాలనుకోండి మనం, ఆ చేతిలో డబ్బు ఉంటే టికెట్ అని చెప్పి కొనుక్కుంటాం. డబ్బు ఉండాలి కానీ టికెట్ ఉరికి అని చెప్పి కొనుక్కుంటాం. భక్తి రావాలి కానీ వస్తే ముక్తి వచ్చేసినట్టే అన్నాడు రమణ మహర్షి. చేతిలో డబ్బు ఉందనుకోండి బట్టల షాప్కి వెళ్ళి బట్ట అని చెప్పి కొనుక్కుంటాం, డబ్బు సంపాదించడం కష్టం కాదు. నీకు భక్తిని సంపాదించావో ముక్తి చేతికి వచ్చేసినట్టే అన్నాడు ఆయన. రైల్లో కూర్చున్నాకో అరగంట వెనక ముందు పడేస్తున్నాయి కదా మొన్న తీసుకెళ్లి మెడ్రాస్లో, ఆ భక్తి రావాలి. శంకరాచార్యుల వారు శివానంద లహరి రాశారు, శ్రీశైలంలో రాశారు. ఆయనకి శ్రీశైలం అంటే ఆయనకి భారతదేశంలో రెండు క్షేత్రాలు పరమ ప్రీతి. ఎవరికి? శంకరాచార్యుల వారు. ఒకటి కాశీ, రెండు శ్రీశైలం. ఒకసారి వచ్చి నెల రెండు నెలలు అలా ఉండిపోయారు శ్రీశైలంలో. అప్పుడు శివానంద లహరి రాశారు. ఆ శివానంద లహరిలో శివుడి గురించి రాస్తాడైనా, నీ మెడ నిండా పాములు వేసుకున్నావు, నీ మెడ నిండా పాములు వేసుకున్నావు, మెడ నిండా పాములు వేసుకున్నావు, నేను ఏదైనా ఇంకా నేను ఆభరణాలు ఏమి అడుగుతాం, నన్నెండా పాములు వేసుకున్నాడు, నాకు బంగారు గొలుసు చేయించుకో, నువ్వేం అడుగుతావు. నీ నన్నెండా పాములు ఉంటే నేను నాకు గొలుసుడు పడేవు, నేను అడగటానికి ఆభరణాలు అడగటాను. నీకు నువ్వే పాములు వేసి తిరుగుతుంటే నేను ఆభరణాలు ఏం అడుగుతావు, గొలుసు నాకేమన్నాయేం అడుగుతావు. కొన్ని ఏదైనా బట్టలు పెట్టవయ్యా బాబు, నేను పూజ చేస్తున్నాను, అభిషేకం చేస్తున్నాడు, ఏనుగు చర్మ వేసుకు తిరుగుతున్నావు. నేను పంచదారతో అభిషేకం చేస్తాను బాబు, ఆవు నైతుడు అభిషేకం చేస్తాను బాబు, ఏదైనా వచ్చాడు బట్టలు ఇవ్వన్నాను, కొంచెం బట్టలు పెట్టి నాకు బట్టలు అన్నవస్తావు లేకుండా చేయండి కుట్లేకపోతే, నేను ఏనుగు చర్మ వేసుకు తిరుగుతున్నావు, మెడలో పాములు వేసుకు తిరుగుతున్నావు. నేను ఏదైనా అడుగుతున్నానేమో, అడుగుతానేమో కంగారు పడతానేమో, కంగారు పడకు, నేనేం అడగనులే. బాహ్యమైన వస్తువులు నేనేం అడగను, నేనేం కంగారు పడతానేమో, కానీ ఒకటి మొదలు అడుగుతున్నాను, ఈ పాదముల మీద భక్తి. బాహ్యంగానే నేనేం అడగను, నువ్వే పాములు వేసి తిరుగుతాను, నిన్నేం అడుగుతాను. నువ్వు చర్మం కట్టుకు ఒంటి నిండా చర్మం కట్టుకు తిరుగుతా అంటే నిన్నేం అడుగుతాను. బాహ్యంగా నేనేం నేను అడగను అయ్యా, నీ పాదాల మీద భక్తిని ప్రసాదం అంటే ఉంటే వచ్చేసి.
అది సంపాదించడం కష్టం.
అంటే గురువు శరీరం పోయిన తర్వాత కూడా మనకు అనుబంధం అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. గురువు శరీరం పోయిన తర్వాత కూడా మనకి అనుబంధం అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. గురువు అంటే ఆ రూపం కాదు, గురువు అంటే ఆ రూపం కాదు, గురువు అంటే ఆ రూపం అనుకుంటాం, గురువు అంటే ఆ రూపం కాదు అంచేది మనకి గురువు అంటే రూపం కాదు. కాబట్టి మనం మానసిక అనుబంధం పెట్టుకుంటే మానసిక అనుబంధం వల్ల కూడా పవిత్రులు అవుతాం, పరిష్టం ఈశ్వరుడి చోటు. కానీ అంటే గురువు అంటే ఏం లేదు, భగవంతుని మనం అర్చన చేయగా చేయగా చేయగా, భగవంతుని జపించగా జపించగా, పూజించగా పూజించగా, ధ్యానించగా ధ్యానించగా. ధ్యానం ఎందుకంటే జపధ్యానములు ఎందుకంటే జపం చేయగా చేయగా ధ్యానం చేయగా చేయగా మన బుద్ధిలో ఉన్న దోషాలు నశిస్తాయి. అసలు కొంతమంది ఏం చెప్తారంటే నిష్కామకర్మ కంటే గొప్పది ధ్యానం అంటారు. ఇంకే నువ్వు నిష్కామకర్మ చేస్తే ఎప్పుడూ వస్తున్న ఫలితం, ఇలాగ వెంటనే రాదు. కానీ నీకు ధ్యానస్థితి కుదిరితే నువ్వు ప్రాపర్ గా ధ్యానం చేస్తే అప్పటికప్పుడు నీకు ఆ ఫలితం తెలుస్తుందని, అప్పటికప్పుడు నీ మనస్సు చల్లబడిపోవటం తెలుస్తుందని, అప్పటికప్పుడు నీకు ఫలితం కనిపిస్తుందని. జపధ్యానములు ఎందుకంటే నీ బుద్ధిలో ఉన్న దోషాలు పోవటానికి. మనకి జన్మాంతరంలోంచి అనేక దోషాలు ఉంటాయి. మన బుద్ధిలో తెలుసున్న కొన్ని తెలియని కొన్ని, తెలుసున్న కొన్ని ఉంటాయి తెలియని కొన్ని, తెలుసున్నా తెలియని అన్ని నశిస్తాయి. అవి జపధ్యానముల యొక్క ప్రయోజనం, స్మరణ వల్ల అది ప్రయోజనం. అంటే మానసిక అనుబంధం కనుక పెట్టుకుంటే, మానసికమైన అనుబంధం కనుక మనం పెట్టుకుంటే మనసులో ఉన్న దోషాలు కూడా నశిస్తాయి. మౌనంగా ఉన్నప్పుడు పరిసరాలతో ఎంతో సన్నిహితమైన సంబంధం. మనకు నిజంగా లోపల శాంతి కలిగింది అనుకోండి, అనుకోండి, ఒకటి చెప్పి మనం పైకి ఆడంబరంగా ఉండాలనుకుంటాం అనుకోండి, లోపల శాంతి లేదన్నారు. అందరి చేత మనం గౌరవం పొందాలనుకుంటాం అనుకోండి, లోపల శాంతి లేదన్నారు. మన లోపల అశాంతి బయట ఎలా ఏడుస్తూ ఉంటుంది గౌరవాల కోసం. అంటే లోపల అశాంతి ఇలా కవర్ చేసుకుంటాం, లోపల మనస్సులో ఉన్న క్షోభ ఇలా కవర్ చేసుకోవటం. భగవాన్ అంటున్నారు నీకు నిజంగా మనస్సు అణిగిపోతే ఈ పరిసరాలతో ఎంతో సన్నిహితమైన సంబంధం వస్తుంది, సృష్టిని ఇలా కౌగులించుకోదు, నేను ప్రకృతి బాధించదు, నేను ప్రకృతి బాధించదు, మొత్తం సృష్టిని అంతా కూడా నిన్ను కౌగులించుకోవాలని వస్తుంది. సృష్టి మీద కూడా నీకంత ప్రేమ కలుగుతుంది మనస్సు నశించినప్పుడు. ఆత్మకు మరొక పేరు ప్రేమ, ఆత్మకు మరొక పేరు శాంతి, ఆత్మకు మరొక పేరు చైతన్యం, ఆత్మకు మరొక పేరు సత్యం. అది నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు మొత్తం యావత్ క్రియేషన్ కూడా ఇలా కౌగులించుకోవాలనిపిస్తుంది. వాడేమి వీళ్ళందరినీ ఉద్ధరించాలని అనుకోడు. వీడికి శరీరం ధరించుంటే చాలు లోకం ఉద్ధర లోక ఉద్ధరణ జరుగుతూ ఉంటుంది. కానీ వాడు ఇతరులను ఉద్ధరించాలని అనుకోడు. ఇంచేది వాడికి ఇతరులు. రమణ మహర్షి గారు ఒక మాట చెప్పారు, నాలో కనుక అజ్ఞానం ఉంటే మీ అజ్ఞానం ఏం చెప్తాడు, నాలో కనుక అజ్ఞానం ఉంటే మీకు చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు, నాలో కనుక అజ్ఞానం ఉంటే మీకు చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు, నేనే కనుక జ్ఞానం అయితే నేను చెప్పడానికి నాకు ఇతరులు లేదు. మనం కుడి చేతిలో ఉన్న వస్తువు ఎడం చేతిలో పెట్టుకుంటాం, ఎవరిని ఉద్ధరించాం అనుకో. మనం కుడి చేతిలో మన ఏదైనా వస్తువు ఉందనుకోండి, ఎడం చేతిలో పెట్టుకుంటాం అనుకోండి, ఎవరిని ఉద్ధరించామని అనుకో. జ్ఞాని యొక్క వైభవం కూడా అంతా తానే. నేనేమన్నా పుస్తకంలో భగవాన్ చెప్తారు, ఇతరులకు నువ్వు చేసే సహాయ సహకారము వాళ్ళకి ఏదో చేసేస్తున్నావు చేసేస్తున్నావు నీకు అనిపిస్తుంది, అదంతా నీకే తిరిగి వచ్చేస్తుంది, అదంతా నీకే తిరిగి వచ్చేస్తుంది. నువ్వేమనుకుంటున్నావు, వాళ్ళకు ఉపకారం చేస్తున్నావు అనుకుంటున్నావు, వాళ్ళకు ఉపకారం చేయటం నీకు నువ్వు ఉపకారం చేసుకుంటున్నావు, ఆ విషయం నీకు తెలియదు. మనం ఇతరులకు ఏదైనా సహాయ సహకారాలు అందించామనుకోండి, మాట వరుసకు అనుకోండి, మనం ఏమనుకుంటున్నాం, వాళ్ళకు ఉపకారం చేసాం వాళ్ళకు ఉపకారం చేసాం అనుకుంటున్నావు. వాళ్ళకు ఉపకారం చేయటం కాదు అయ్యా, నీకు నువ్వు ఉపకారం చేసుకుంటున్నావు, అది నీకు తెలియక వాళ్ళకు ఉపకారం చేస్తున్నారు అంటున్నావు. అది నీ అనుభవం లేక పరిసరాలతో ఎంతో సన్నిహితమైన సంబంధం ఏర్పడుతుంది నీకు. ఇంకోటి ఆ కామక్రోధం యొక్క వేగం తగ్గింది అనుకోండి, ఆ రాగద్వేషం యొక్క వేగం తగ్గింది అనుకోండి, వేగం తగ్గింది అనుకోండి, వాటి యొక్క స్పీడ్ తగ్గిపోయింది అనుకోండి, రాగద్వేషం యొక్క వేగం తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు నీకు సృష్టితో ఎంతో సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు దేహం పోయినప్పుడు ఏదో నష్టపోతున్నావు అనిపించదు, ఉన్నప్పుడు ఏదో లాభం పొందుతున్నావు అనిపించదు, లోకం కనిపించినప్పుడు ఏమనిపించదు, కదా కనిపించకపోయినా ఏమనిపించదు, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. మహాత్మా గాంధీ గారు చెప్పిన ఒకే మాట మీరు గుర్తుపెట్టుకోండి, మనందరం శరీరం చనిపోయినప్పుడు ఉండవనుకుంటాం కానీ ఉంటాం, శరీరం చనిపోయినప్పుడు మనందరం ఉండవనుకుంటాం కానీ ఉంటాం. అసలు చావుకి జీవితానికి భేదం లేదని చెప్పారు. భేదం ఏదో ఉంటుందనుకోవటం వల్ల మన మనసుకు భయం వస్తుంది. జీవితానికి చావుకి ఏమీ భేదం లేదు, కానీ భేదం ఇప్పుడు ఉన్నాం మరణించాక ఉండమని అనుకుంటున్నాం. ఆ ఉండమని అనుకోవటం తలంపేది నిజం కాదు, ఆ ఉండమని అనుకోవటం వల్ల మనకు భయం వస్తుంది. అంచేది మరణానికి జీవితానికి భేదం లేదు, ఇప్పుడు ఎలా ఉన్నామో మరణించిన తర్వాత కూడా అలా ఉంటాం, అందులో సందేహం లేదు. కానీ ఉండము అని అనుకున్న ఉండము అని అనుకోవటం వల్ల తలంపు వల్ల నీకు భయం కలుగుతుంది. ఏ స్థితిని భార్యకి ఉత్తరం రాశాడు, ఇది ఎప్పుడో 1920 మాట. అంటే బా అంటాడు కస్తూరిబా పేరు, కస్తూరిబాయి పేరు, కస్తూరిబాయి అని పేరు బా అని పిలుస్తాడు. బా ఆవిడ పేరు కస్తూరిబాయి, గాంధీ గారి భార్య పేరు ఏం పేరు కస్తూరిబాయి. ఆ కస్తూరిబాయినేమో బా అని పిలుస్తారు, మహాత్మా గాంధీ గారిని బాపూజీ అని పిలు, ఈయన బాపూజీ ఆవిడ బా, ఈ బాతోడు ఏం, బాతోడు లెటర్ రాసి ఏం చెప్పాయంటే, మనం జీవితంలో సాధించవలసింది ఒకటంటే ఒకటే, మిగతా అన్ని ఊరేగింపులకి సన్మానాలకి ఇదంతా జంత స్వప్న సమానం. ఇది బాగా అర్థం చేసుకోండి. మీరు జీవితంలో మనం సాధించవలసింది ఒకటే మన సరే, ఇప్పుడు సాధిస్తే సరే సరే, కానీ ఏదో రోజున దేహం చనిపోతుంది. ఆ చనిపోయే లోపల మనకు చావు వచ్చే లోపల జీవితానికి చావుకి భేదం లేని స్థితి ఒకటి ఉంది. ఆ స్థితిని పొందటానికి నువ్వు ప్రయత్నం, అదే సాధన అవుతుంది. శరీరం ఉన్నా లేకపోయినా జీవితానికి మరణానికి, మరణం జీవితానికి మరణానికి భేదం లేని స్థితి ఒకటి ఉంది. ఆ స్థితిని మనం ప్రయత్నం చేసి పొందాలి. వచ్చిన పని అది, జీవిత గమ్యం అది. పని అంటావా, నీ దేహం ద్వారా ఏ పని జరగాలంటే అది జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రసంగాలు చెబుతున్నాం మేము, ప్రవచనాలు చెబుతున్నాం, ఏం ఇష్టంతో చెబుతాం అని ఎందుకు అనిపిస్తున్నాం, మౌనం ఉత్తమం అనిపిస్తుంది, కానీ చెబుతున్నాం దేహ ప్రారంభం. ఎవరో ఇతరులు కూడా ఎందుకు, మా కూడా చెబుతున్నాం మేము, మీ దేహం చెప్తాను ఏదో చెప్తాను, మాకు ఇష్టం 100 రూపాయలు ఇష్టం మీద చెబుతున్నామని చెప్పలేము, కానీ దేహ ప్రారంభం ఉంది చెబుతున్నాం. ఒక ఇవన్నీ మానేసి ఇంటికాడ కూర్చుంటాం అనుకోని ఇంటికి వచ్చేస్తున్నారు కదా, అవి ఇంటికాడ చెప్పవలసి వస్తుంది. ఎందుకు ఈ ప్రవర్తనాలు, ఎందుకు ఎంతే ఇవన్నీ, ఎందుకు అనవసరం మానేద్దాం ఆర్జ చేస్తున్నాం అనుకుని ఇంటికి 200 మంది వస్తున్నారు, అప్పుడు ఏదో మాట చెప్పడం తప్పడం లేదు. అది దేహ ప్రారంభం. నేను ఇష్టంతో చెప్తున్నానంటే ఇష్టంతో చెప్తున్నానని చెప్పలేము, దేహ ప్రారంభం అంతే. ఆ దేహం అంతా నియమింపబడింది, చెప్పుకుంటే వెళ్ళవలసిందే. నేను హైదరాబాద్ లో ఎవరింటికి వెళ్ళి రామలక్ష్మి ముందు తీసుకొచ్చి మైక్ పెట్టేస్తుంది అక్కడ. మమ్మల్ని ఎవరింటికైనా భోజనానికి పిలిచారనుకోండి, భోజనం 5 ఇంటికి అనుకోండి, 4 ఇంటికి తెచ్చి రామలక్ష్మి ఏం చేస్తున్నాం, ముందు మైకే జరిగిందే పెట్టారు. అంచేత మనకి అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ప్రారంభంలో ఏది ఉంటే అది జరిగిపోతుంది. ఇదే కృష్ణుడు అర్జునుడు చెప్పాడు. అర్జునుడు ఏమని చెప్పాడు, యుద్ధం చేస్తానని చెప్పాడు, తర్వాత నేను చేయను అన్నాడు. అర్జునుడికేమో దుఃఖం, అర్జునుడికి విషాదం వస్తే యోగం అయింది, మనకు దుఃఖం వస్తే రోగం వస్తుంది. మనం ఏదైనా బెంగ పెట్టుకున్నాం అనుకోండి, వెంటనే రోగం వస్తుంది, ముందు ఆకలి తగ్గిపోతుంది. అర్జునుడు దుఃఖపడితే వాడు యోగం అన్నారు, మనకు దుఃఖం వస్తే రోగం అన్నారు. వాడికి యోగం మనకు రోగం. ఏం చేయదు, వాడు ఎవరి కోసం ఏడ్చాడు, సమాజం కోసం ఏడ్చాడు. ఎవడు అర్జునుడు అంచేది, వాడు ఏడుపు యోగం అయింది. మనం దేనికి ఏడిస్తాం, మన స్వార్థం కోసం మనం ఏడుస్తాం, అది మనకు రోగం వస్తుంది చివరికి. వాడు ఏడిస్తే యోగం, మనం ఏడిస్తే రోగం. ఇదే అర్జునుడు చెప్పాడు. ఏమయ్యా ఇదేం పని అయ్యా, నేనేమి నేను యుద్ధం చేయమన్నది, పైగా నన్ను రమ్మన్నావు. నన్ను రమ్మంటే నేనేమో ఆయుధాన్ని ముట్టుకోని చెప్పాను, నేను అక్కడ కుర్చీలో గురి ఉన్న బండి తోలు అన్నావు. నీ బండికి డ్రైవర్గా వచ్చాను నేను, నేను నీ బండికి నీ రథానికి డ్రైవర్ని, యుద్ధం చేయనని చెప్పావు. నేను నిన్ను యుద్ధానికి రమ్మని లేదు, నన్ను తీసుకొచ్చాను ఇంటికాడ కూర్చున్నాను, తీసుకొచ్చే యుద్ధం చేస్తానని ఇప్పుడు చేయను అంటున్నావు. ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ అంతా ఇదే అర్థం చేసి ఒక్క వాక్యం విని మీరు ఇంటికి వెళ్ళిపోండి. అర్జున గీత యొక్క రహస్యం అంతా ఇక్కడ ఉంది. అర్జున నీ ప్రకృతి, నీ స్వభావం నీకు ఇష్టం లేకపోయినా పని నీ చేత చేయి. నీ ప్రకృతి, నీ స్వభావం నీ చేత ఇష్టం లేకపోయినా నీ చేత చేయిస్తుంది. అసలు నువ్వు యుద్ధం చేయడానికి నీ శరీరం ఎంతకు వచ్చింది, నీ శరీరం ఎందుకు వచ్చింది? ఈ భారత యుద్ధం నువ్వు చెయ్యాలి, నీకు ఇష్టం ఉన్నా చెయ్యాలి, ఇష్టం లేకపోయినా చెయ్యాలి. మనం మాంగారికి ఇష్టం ఉన్నా కాఫీ ఇవ్వాలి, ఇష్టం లేకపోయినా కాఫీ ఇవ్వాలి. ఇష్టం లేకపోయినా లోకానికి దర్శనం ఇస్తారు చాలా మంది. మన ఇంట్లో మాంగారు ఉన్నారనుకోండి, అత్తగారు స్వర్గస్థులు అయ్యారనుకోండి, ఉడికి అనుకోండి, మన కాఫీ ఇవ్వాలి పొద్దున్న. ఇష్టం లేదనుకోని మరి ఇష్టం లేకపోయినా ఇవ్వాలి. అడు ముసలాడు బతుకున్నాడు. అయితే సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. అక్కడ మాంగారికి కాఫీ హృదయపూర్వకంగా మనం ఇస్తున్నామని చెప్పడం, కానీ ఇవ్వాలి, ఇష్టం లేకపోయినా ఇవ్వాలి. కృష్ణుడు యొక్క రహస్యం అంత ఇక్కడే చెప్పాడు భగవద్గీతలో. ఏం చెప్పాడంటే, నీ మాంగారికి కాఫీ ఇష్టం లేకపోయినా ఇవ్వాలి, నువ్వు తాగానికి ఇవ్వకుండా ఎలా ఉంటావు, ఇవ్వాలి. ఆ ఇచ్చేది ఇష్టం లేకుండా ఇవ్వకో, ఇష్టంతో ఇష్టంతో ఇస్తేనే కొత్త వాసన రావు, నీ పాత వాసనలు పోతావని చెప్పాడు గీతరాజు. ఇష్టం లేకుండా ఇస్తావనుకో, పని అలాగే తప్పదు, చాకరీ తప్పదు, పని తప్పదు, చాకరీ తప్పదు. ఇష్టం లేకపోయినా, ఇష్టంతో ఇస్తే నీ పాత వాసనలు పోతాయి, కొత్త వాసనలు రావు. ఇష్టం లేకుండా అయినా ఇవ్వటం తప్పదు, పాత వాసనలు అలా ఉంటాయి, దీనికి అదనంగా వచ్చి కొత్త వాసనలు కలుస్తాయని చెప్పాడు. ఇది గీత యొక్క రహస్యం. ఇంకా మీరు భగవద్గీత చదవక్కర్లేదు, ఇది మొత్తం గీత యొక్క. వర్ధినప్పుడు నువ్వు చేయనని చేయనంటావేంటి, నీ ప్రకృతి యుద్ధం చేయిస్తుంది, నీ స్వభావం నీ యుద్ధం చేయిస్తుంది, నీ అహంకారం నీ యుద్ధం చేయిస్తుంది. అహంకారం ఉన్నాడు పని విడిచిపెట్టి ఉండలేడు, మమకారం ఉన్నాడు పని విడిచిపెట్టి ఉండాడు. వాడు అహంకారం, వాడు మమకారం, వాడి చేత పని చేయిస్తుంది. అంచేది నీకు, నువ్వు ఇక్కడ నువ్వు ఎందుకు వచ్చావు, చేయడానికి వచ్చావు. ఇప్పుడు నేను ఏదో చేయని చేయని, వీళ్ళందరూ చనిపోతారేమో, వాళ్ళు చనిపోతారేమో, వీడి చనిపోతారేమో, దీనికంతా నువ్వు కర్తవా, నువ్వు కాదు చంపో. వీళ్ళేమన్నా 1 కోటి సంవత్సరాలు బొందుతారని అడిగాడు. మీ తాతగారిని చంపో, ద్రోణుని చంపో, ఎవరిని చంపో. అయితే ఇప్పుడు మనం ఇద్దరికి చచ్చిపోతున్నామని ఇంటికాడ చచ్చిపోతున్నామండి. ఇప్పుడు మనం ఎవరో చంపటాలేదు కదండి, మరి మనం ఎవరో చంపటాలేదు, మనం చచ్చిపోతావా లేదండి. అలాగే నువ్వు ఎవరో చంపబోయినా ఇళ్ళకాడున్నా చచ్చిపోతారని చెప్పాడు కృష్ణుడు. నువ్వు భీష్ముడిని చంపమనుకో, ఏమైనా 100 ఏమైనా 100 సంవత్సరాలు బతుకుతాడా? ద్రోణాచార్యుని చంపమనుకో, ఏమైనా 100 సంవత్సరాలు బతుకుతాడా? అంటే నీ ప్రారంభంలో యుద్ధం చేయవలసి ఉంది, నీ ప్రారంభంలో యుద్ధం చేయవలసి ఉంది. నువ్వు ఇష్టం ఉన్నా చేయాలి, ఇష్టం లేకపోయినా చేయాలి. ఇష్టంతో చేస్తే నీకు పాత వాసనలు పోతాయి, కొత్త వాసనలు రావు. ఇష్టం లేకుండా చేస్తే మనకు పాత ఎలా ఉంటే పాత అప్పు ఎలా ఉంటుంది, కొత్త అప్పులు వస్తాయి. కొంతమంది పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు, మళ్ళీ అది పాత అప్పులోకి వెళ్ళిపోతుంది. సబ్జెక్ట్ అర్థమవుతుంది. అంటే నీ ప్రారంభంలో నువ్వు చెయ్యాలి. నీ దేహ ప్రారంభం ఏదైతే నియమించాలో నీకు చెయ్యాలి. ఇష్టంతో చేస్తే నీకు సుఖంగా ఉంటుంది, ఇష్టం లేకపోయినా తప్పదు నీకు చేయటం. అంటే నీకు ఇష్టంతో చేస్తే వాసన నశిస్తుంది, ఇష్టం లేకుండా చేస్తే ఆ వాసన ఎలా ఉంటుంది, కొత్త వాసన వచ్చి పట్టుకుంటుంది. నువ్వు చేసేది ప్రీతిగా చెయ్యి, ప్రేమగా చెయ్యి, ఇష్టంగా చెయ్యి, నీకు అజ్ఞానం నశిస్తుంది. ఆ పని నీకు జ్ఞానం ఉదయవటానికి సహకరిస్తుంది. ఇదే గీత రహస్యం. నువ్వెవడే చంపటానికి, కృష్ణుడు అంటాడు అర్జునుడితో, నువ్వెవడి వీళ్ళందరినీ చంపేసి పోగులు పుట్టించాను, నువ్వు చేతులు ఆడించాను, వీళ్ళందరినీ చంపేసి పోగులు పెట్టించాను, ప్రతివాడు ఇంటింటికి వెళ్ళి చంపుతామని జనాన్ని ఇక్కడ పోయేసుకు వచ్చాను నేను శుభ్రంగా తలకాయ తీసేయటానికి. ఇంటింటికి వెళ్ళి ఎంతమందిని చంపుతాడు కృష్ణుడు? అంటే ఈ జనాన్ని ఇక్కడ యుద్ధం పేరు మీద ఇక్కడ తోలుకొచ్చాము వీళ్ళందరినీ, ఇంటికి వెళ్ళి చంపటం ఎందుకని? వీళ్ళందరినీ చంపేసి ఉంచాను, నేను చంపిన వాళ్ళే, నువ్వు చంపటం పని నాది, గౌరవం నీది. అంటే మన విషయమైన అంతే, పని దేవుడిది, గౌరవం జీవుడిది. పని దేవుడిది, గౌరవం జీవుడిది. పని నేను చేస్తున్నాను, నువ్వు చంపక ముందే ఆయన చంపేశాను, చేతులు అడించి గౌరవం సంపాదించుకో. నిమిత్త మాత్రం భవ సభ్య సాక్షిన్, నూరికే బొమ్మలాగా నిలబడు, పని నాది, గౌరవం నూరికే బొమ్మలాగా నిలబడు అంతే. నిమిత్త మాత్రం భవ సభ్య సాక్షిన్. అర్జునుడు గొప్ప వీరుడు, సవ్యసాక్షి, చీకట్లో కూడా యుద్ధం చేయగలడు, మనిషిని చూడక్కర్లేదు, శబ్దం వినపడితే శబ్దాన్ని బట్టి బాణం వేయగలడు. అంత గొప్పవాణ్ణి, అంత పెద్దవాణ్ణి పట్టుకుని పరమాత్మ అన్నాడు, నువ్వేంటారు బొమ్మ అలా నిలబడన్నాడు, పని అంతా నాదన్నాడు. ఇంకా మన మాట ఏంటి? అదికండి, అర్జున్ని అలా ఒక తీసుకో పక్కన పెడితే ఇంక మన మాట ఏంటండి? మన యుద్ధాలు చేయక్కర్లేదు, పిల్లిని చూస్తే పారిపోతాం. అర్జునుడు గొప్ప వీరుడు, వాణ్ణి అన్నాడు, ఉరికి నామక నువ్వు అన్నాడు, నువ్వు చేసేది ఏంటంటే నువ్వు నామక ఉరికి ఎదురుగుండా కూర్చోబెట్టాను అన్నాడు. అంటే అర్జునుడు యుద్ధం చేస్తాంటే ఒళ్ళు జలదరుస్తుంది, శత్రువుకి ఒడుకు వచ్చేస్తుంది. అది యుద్ధ భూమికి వస్తున్నాడు అనుకోండి అర్జునుడు, మనమే శత్రువుడు అనుకోండి, వాడికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం అనుకోండి, ఒళ్ళు జలది నుంచి కుదిపి వచ్చేసి ఒణుకు వచ్చేసి ఒకసారి పడిపోతాం మనిషిని చూసి, అంత భయంకరంగా వస్తాడు యుద్ధం. అంత గొప్పవాడిని పట్టుకుని నిమిత్తం మాత్రం బాబా సరే. ఉత్తర గోగ్రహణంలో ఉత్తర కుమారుడు ఇతను తలుకు రథం తోలుకు వస్తాడు, ఉత్తర కుమారుడు అక్కడ ఉంటాడు. వాళ్ళందరూ అంటారు, ఈ ఉత్తర కుమారుని అంతా ఊదిస్తే పోతాడు అనుకుంటున్నారు. ఎవరు ఈ కౌరవ సైన్యం, పాండే కౌరవులు అందరూ కూడా ఎవరు వీళ్ళు దుర్యోధన ఏంటి వీళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. వాళ్ళంతా ఉత్తర కుమారుని జయించరు అని చెప్పని వాళ్ళు అనుకుంటున్నారు, ఉత్తర కుమారుని జయించరు అని చెప్పి. అంటే అప్పుడు ఆ వచ్చినవాడు ఉత్తర కుమారుడు కాదు, జాగ్రత్తగా యుద్ధించి వచ్చినవాడు ఫలుగునుడు. అంటే ఊదేస్తే పోతాడు అనుకుంటున్నారు ఉత్తర కుమారుడు. అప్పుడు భీష్ముడు అంటాడు జాగ్రత్తగా యుద్ధం చేయను, అజాగ్రత్త పనికిరాదు, నీకు ఎంత పౌరుషం ఉంటే అంత పౌరుషం చూడొచ్చేది. వచ్చినవాడు ఉత్తర కుమారుడు కాదు, వచ్చినవాడు ఫల్గునుడు. అంటే ఒళ్ళు జలధరించిపోతున్నారు ఆ మనిషిని చూస్తే. ఎందుకు చెప్తున్నారంటే మన మాట వదిలేయండి, ఆ గొప్ప వీరుని కూడా నిమిత్తం మాత్రం బాబా సరే సార్. ఈ మధ్య జయలలితను చూసినా ఆశ్రమం వాళ్ళకి అందరికీ అంత భయం వేస్తాం. నేను పేరు చెప్పను, ఈ మధ్య కంచి సోమవారం జైల్లో పెట్టించింది కదండి అవన్నీ. ఈ ఆశ్రమాలకి తెలిసిన ఈ కవులు కంచి సోమవారిని జైల్లో పెట్టించేశారని ఈ వార్త తెలియగానే ఒక ఆశ్రమ అధిపతి ఈ వార్త విన్నారని కింద పడుతుంది, మన ఆశ్రమం కూడా లాగేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ జయలలితకి అందరు ఆశ్రమాల జోలికి వెళ్ళడానికి ఏ లేదండి, ఆవిడ ఏదో గొడవలు ఉన్నాయనుకుంటే ఏదో గొడవలు ఆవిడ ఆ మధ్యనే పార్లమెంట్ ఎలక్షన్లు ఓడిపోతే ఆడు పొగరానికింది అహంకారం వల్ల, దాని పొగరానికింది నాకు అహంకారం కొద్ది ఏదో అహంకారం కొద్ది వ్యవహరిస్తుంటే అని అహంకారం అడిగింది పొగరానికింది అని ఏదో అన్నాడు. ఈ కంచి సోమవారు కూడా ఏదో ఆ గొడవ వదిలేద్దామండి. ఒక స్వామి పాప ఆశ్రమం కట్టుకునేదే బాగానే ఉంటున్నాడండి ఆయన, ఈ వార్త వినపడింది అన్నది అయ్యో టీవీలో చూశాడు అట్లా ఏమనండి ఆ కంచి సోమవారు మేనేజ్ చేసి అంటున్నా వాళ్ళు నిలబడగానే కింద పడిపోయారు, దెబ్బలు తగిన వెంటనే హాస్పిటల్కి, అంటే నా ఆశ్రమం మీదకి వచ్చేస్తుందేమో అని. అంటే వాళ్ళ శత్రు భయంకరులండి వాళ్ళు, అంటే మీకు కాలక్షేపానికి చెప్పడం లేదండి. అంత గొప్ప అర్జునుడిని ఏమన్నాడు, నిమిత్తం మాత్రం బాబాయ్ సభ్య సాచన్ ఊరికి నిమిత్తం మాత్రమే చేసేదంతా పరమాత్మే. ఇంకా మనం అర్జునుతో పోల్చుకుంటే మనం ఎంత వాళ్ళం అండి, అంతా పరమాత్మే. అంత అంచేతే నీ దేహాన్ని ప్రారంభానికి వదిలే, నీ పని అయితే నువ్వు చూసుకో. దేహం ద్వారా ఏది జరగవలసింది జరుగుతుంది, జరుగురానికి ఎంత ప్రయత్నం చేసినా జరిగినవి జరగదు. ఇప్పుడు మన ప్రధానమంత్రి ఎవడండి, ఎవడో చేస్తున్నాడు, అతని పేరు ఏదో ఉందండి, మన్మోహన్ సింగ్ ఎవడో చేస్తున్నాడు. అతను ఏదో మామూలుగా ఉద్యోగస్తులు దగ్గర బ్యాంక్ గవర్నర్ చేశాడు, మనిషి మంచివాడండి, ఏదో చేస్తున్నాడు. పివి నరసింహరావు ప్రధానమంత్రి అయినప్పుడు ఈ యూనివర్సిటీ గ్రాంట్స్ చైర్మన్ కింద ఏదో పదవి చేసేవాడు ఉండే. ఓ రోజున ఫోన్ చేశాడండి పివి నరసింహరావు, ఫోన్ చేసే ఎందుకురా మారుమూడు ఏదో చిన్న చిన్న పదవులు, యూనివర్సిటీ పదవులు, కాలేజీ పదవులు ఎందుకు ఇలా దగ్గర నా దగ్గర రాన్నాడు.
నా దగ్గరికి వచ్చి నువ్వు నీకు డబ్బు సంబంధించిన పత్రం నీకు ఇస్తాను, దేశానికి సంబంధించింది, నువ్వు మంచివాడు నాకు తెలుసు, బుద్ధిమంతుడు అని తెలుసు, నీకు ఆర్థిక మంత్రి ఇస్తాను, ఎక్కడో మారుమూలం పడి ఏడుస్తున్నాను, ఆర్థిక మంత్రి ఇచ్చేసాడు. అప్పుడు ఆర్థిక మంత్రి ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యే లేచి ప్రబలండి. ఇంతకీ నేను చెప్పేది ఆడ ప్రారంభంలో ఉందండి, అది ఆడ ప్రారంభంలో లేదనుకోండి ప్రధానమంత్రి పదవి వస్తుంది రాదండి. ఇదంతా వాడి తెలివితేటలు కాదండి, దేహం యొక్క ప్రారంభం. యూఆర్ క్రీచర్స్ ఆఫ్ డెస్టినీ. విజయంలో చూశారు ఆ ప్రారంభం, అలా దేహాన్ని గెంటుకుంటూ వస్తుంది. ఆ దేహాన్ని ఇది భగవాన్ చెప్పింది ఏంటంటే, నువ్వు ఆత్మజ్ఞాన సంపాదనలో అజాగ్రత్తగా ఉండకు, ఆ జ్ఞానసిద్ధి పొందడానికి అన్ని విధములా నువ్వు ప్రయత్నం చెయ్యి. అది సాధిస్తాను ఇది సాధిస్తానంటే నీ ప్రారంభంలో ఉంటే సాధిస్తావు, లేకపోతే లేదు. నువ్వేదో సాధిస్తాననుకుంటున్నావు, అది భగవంతుడు ఇచ్చిందా నీకు, నీ తెలివితేటల వల్ల వచ్చిందని నువ్వు అనుకుంటావు. నీకంటే తెలివైన వాడు చాలా మంది ఉన్నారు. అది నీకు భగవంతుడిని నువ్వు ఏదో సంపాదించానుకుంటున్నావు, సంపాదించి ఆయన ఇచ్చింది, ఆయన ఇస్తే నువ్వు పొందట, ఆయన ఇస్తే నువ్వు తీసుకోవడానికి పనికి వస్తావు, కానీ ఇవ్వకుండా నువ్వేం పొందలేవు. అది ఇస్తాడన్నవాడు ఒకడు ఉన్నాడని మర్చిపోవడం, నేను ఏదో పొందాను ఏదో సాధించాను నువ్వు అనుకుంటున్నావు. నీ తెలివితేటలు అంతా, నీ సాధన అంతా, నీ ప్రయత్నం అంతా ప్రారంభం ఉంటే జరుగుతుంది. ప్రారంభంలో జరగకపోతే, ప్రారంభంలో లేకపోతే జరగదు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా జరగదు. ఒకవేళ నీ దేహ ప్రారంభంలో లేదనుకోండి, వద్దు 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 అనుకున్నా వచ్చిన శిరస్సునే పడదు. అధికారమైన అంతే, చదువైన అంతే, ధనమైన అయితే ఇవన్నీ ప్రకృతి విషయాలు. ఇవన్నీ కూడా మనసు ఎంత నిజము, ఇవన్నీ అంతే నిజము. అంటే ఈ గొడవలు వదిలేయి. ప్రారంభాన్ని బట్టి ఎలా ఉంటారో జరుగుతుంది. నీ దేహ ప్రారంభంలో మటుకు చిరాగ్గా చేయకు, విసుగ్గా చేయకు, ప్రేమగా చెయ్యి, ఇష్టంగా చెయ్యి. భగవంతుడు నీకు కేటాయించిన పని కింద చెయ్యి. ఆ పని ఏ పని చేయాలి నువ్వు ఆలోచించక్కర్లేదు, నీ ప్రారంభం చేయిస్తుంది ఆ పని. ఉన్నదాన్ని విడిచిపెట్టలేవు. ఒక లేనిదేదో సాధించాలంటే నీ దేహానికి అది సాధ్యం కాదు, ఆ ఈశ్వరుడు యొక్క ప్రణాళిక లేదు. నువ్వు పంచవర్ష ప్రణాళికలు వేసుకుంటున్నావు, బాగానే ఉంది, ఈశ్వరుడు తెలియదొక్కోడనుకుంటున్నావు. ఆడికి ప్రణాళికలు ఉన్నాయి, ఆడి ప్రణాళిక ప్రకారం ఆడి చేసుకుంటూ వచ్చేస్తాడు. మరి ఈ భూకంపం ఏంటంటే ఆడి ప్రణాళిక ఇది. సముద్రంలో భూకంపం మన ప్రణాళిక కాదండి, ఎవరిదన్నది ఈశ్వరుడు ప్రణాళిక వచ్చేసిందండి. వాడికి తెలియకుండా భూకంపం రాదండి. నీకు ఎలాగైతే ఆలోచన ఉందో, నీకు ఎలాగైతే ప్రణాళిక ఉందో, ఈశ్వరుడు కూడా ప్రణాళిక ఉంటుంది, ఈశ్వరుడు కూడా ప్లానింగ్ ఉంటుంది. ఈశ్వరుడు సత్య సంకల్పుడు, నువ్వు అనుకున్నది జరగదు, ఈశ్వరుడు అనుకున్నది జరిగి తీరుతుంది. ఇంతే సత్య సంకల్పుడు, ఆయనకు అనుకున్నదండి జరిగిపోతుంది. అది మీరు బాగా అర్థం చేసుకోండి. నువ్వు నీ లోపల మనసుకు లోచూపు నేర్చుకో, మనసుకు లోచూపు నేర్చుకో, మనసును బాగు చేసుకో, మనసుకి జ్ఞానం సంపాదించడానికి తయారు చేయి, మనసును తయారు చేయి. ఇంకా పని అంటావా, నీకేమో లేని పని రాదు, ఉన్నది తప్పించుకోడు. లేని పని అదనంగా చేద్దామంటే నువ్వు రాదు, ఉన్నదాన్ని తప్పించుకోడు. ఇది అంటే నీ దేహం పుట్టినప్పుడే నువ్వు నీ దేహం ద్వారా ఏ పని జరగాలి, ఆ దేహం ఎప్పుడు చనిపోవాలి అని నిర్ణయం పడిపోయి ప్రారంభానికి వదిలే. దేహాన్ని ప్రారంభానికి వచ్చేసి వదిలేసి వచ్చిన పని చేయి. అదే నీ వాతావరణం జాగ్రత్తగా చూసుకో, నువ్వు పెరిగే వాతావరణం జాగ్రత్తగా చూసుకో, నువ్వు చేసే స్నేహాల విషయం జాగ్రత్తగా ఉండు, చదివే గ్రంథాల విషయంలో జాగ్రత్తగా ఉండు, అశ్రద్ధ పనికి రాదు. మహర్షుల యొక్క సత్సంగం వల్ల నీకు వాతావరణం, నీ మనసులోనే మార్పు వస్తుంది. మహర్షులతో సజ్జన సాంగత్యం నీ మనసులో మార్పు వస్తుంది, మారు మనస్సు పొందుతావు. నీ మారు మనస్సు ఆత్మ జ్ఞాన సముపార్జనకి సిద్ధమవుతుంది, అది ప్రిపేర్ అవుతుంది, సమాజస్థం అవుతుంది. మహర్షుల గురించి చెప్తున్నాడు, హోలీ కంపెనీ గురించి చెప్తున్నాడు. రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, సహజంగా గాలి వచ్చినప్పుడు, సహజంగానే నీకు అవసరమైన గాలి వస్తున్నప్పుడు టేబుల్ ఫ్యాన్ తోటి, సీలింగ్ ఫ్యాన్ తోటి పనే ఉంది. సహజంగా గాలి వచ్చినప్పుడు టేబుల్ ఫ్యాన్ తోటి, సీలింగ్ ఫ్యాన్ తోటి పనే ఉంది. అలాగే మహర్షుల యొక్క సన్నిధానంలో, వాడి సమక్షంలో నీ లోపల జన్మాంతరంలోంచి నీకు ఏదైనా వాసనలు వస్తుంటే నీ ప్రయత్నంతో పెద్ద సంబంధం లేకుండానే, నువ్వు పెద్ద కష్టపడక్కర్ లేకుండానే వాసనలు కాలి బూడిదు. అది మహాత్ములు చేసి వాళ్ళు అనుకోరు, నీకు ఉపకారం చేయాలని అనుకోరు. వాళ్ళు ఉపకారం చేయాలని అనుకోవటం మీరు జరగటం లేదు. వాళ్ళు ఏమి అనుకోరు, వాళ్ళకి ఉపకారం చేయాలని అనుకోరు. అనుకుంటే మనస్సు ఉంది అక్కడ, అలాగ అనుకోరు. వాళ్ళ ద్వారా జరగవలసిన పని జరిగిపోతూ ఉంటుంది. జ్ఞాని వీళ్ళని ఉద్ధరించాలని అనుకోడు, కానీ వాళ్ళ ద్వారా పని జరుగుతూ ఉంటుంది. కానీ అనుకోడు, అనుకుంటే మనసు వస్తుంది అక్కడ, కానీ ఏం అనుకోడు. వాడు వారు ఊరకం ఉంటారు, వారు ఏమి లోపల నుంచి ఊరరు, వాళ్ళు ఊరకం ఉంటారు. ఊరకుంటే జరగవలసింది అలా జరిగిపోతూ ఉంటుంది వాళ్ళ సమక్షంలో. అందుకని ప్రత్యేకంగా ఇలా చేయి అలా చేయని ఏం బోధించరు వాళ్ళు. వాళ్ళ సమక్షంలో జరగవలసినంత జరిగిపోతూ ఉంటుంది. మహనీయుని సమక్షంలో వాసన మనస్సు నిశ్చితమవుతుంది. నువ్వు జపం చేసి, ధ్యానం చేసి పెద్ద కష్టపడినా కానీ మనసు అదుపులోకి రాకపోతే, మహర్షుల సన్నిధిలో, మహాత్ముల సన్నిధిలో, జీవన్ముక్తుల సన్నిధిలో, ముముక్షువుల సద్దుల సన్నిధిలో, జిజ్ఞాసుల యొక్క సన్నిధిలో, ఆ సేకర్స్ ఆఫ్ ట్రూత్ వాడి సత్యాన్వేషకుల సన్నిధిలో నీ మనస్సు నిర్మలం అవుతుంది, నీ మనస్సు నిశ్చితం అవుతుంది, నీ మనస్సు అనుగుతుంది, ఆత్మజ్ఞాన సముపార్జనకి ప్రిపేర్ అవుతుంది. రంగన్ అంటాడు, భగవంతుడు రంగన్ అంటాడు, బిజీ నువ్వు తేవాలి, బియ్యం నువ్వు తేవాలి, అరిటాకు నువ్వు తేవాలి, తర్వాత మంట నువ్వు వంట చెరుకు నువ్వు తేవాలి, గ్యాస్ పొయ్యి నువ్వు తేవాలి, అన్నీ నువ్వే తేవాలి, వంట నువ్వు చెయ్యాలి, వంట నువ్వు చెయ్యాలి, వంట చేసేవాడు ఒకడు, వడ్డించేవాడు ఒకడు కాదు, వంట చేసినోడే వడ్డించాలి, వడ్డించడం కూడా నువ్వే వడ్డించాలి, మరి కలపడం కూడా నువ్వే కలపాలి అని చెప్తాడు. ఎవరు రంగం ఎవరు చూడండి భగవాన్, నువ్వు చెప్పినవి అన్నీ చేస్తాను, నోట్లో ముద్ద కూడా పెడతాను, ఆ మెంగటో నీ పనులు నువ్వు చెయ్యాలి. భగవాలు ఏమన్నారంటే అన్ని పనులు చేస్తాను, నువ్వు చెప్పిన అన్ని పనులు చేస్తాను, కలపడమే కాదు నోట్లో కూడా పెడతాను, కానీ మెంగటం అనే పని నువ్వు చెయ్యాలి. అదొకటే చేస్తే చాలు. అంటే గురువు యొక్క సహకారం ఎంత ఉంటుంది దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. మెంగటం అనే పని ఒక్కటే చెయ్యి, మిగతా పనులు ఏమని చెయ్యి. నీకు ఆ గురువు యొక్క అంటే జ్ఞాని యొక్క ఆ సన్నిధానంలో, మహర్షుల యొక్క సన్నిధానంలో, మహాత్ముల యొక్క సన్నిధానంలో మామూలుగా నువ్వు ప్రిపేర్ అవ్వటమే కాదు, నీకు సమాధి స్థితి కూడా కలుగుతుంది, విజయ సిద్ధి కలుగుతుంది, జ్ఞాన సిద్ధి కలుగుతుంది, నీ దేహం ఉంటుంది, పరం ఉంటుంది. భగవంతుని నిరంతరము స్మరించుకోవటం వల్ల మనకు అన్ని ఇస్తాడంటే అన్ని ఇచ్చి మోక్షం ఇస్తాడు. భగవంతుడి యొక్క భగవంతుని నిరంతరము మనం స్మరించుకోవటం వల్ల అన్ని ఇస్తాడట, అన్ని ఇచ్చేమిస్తాడు, మోక్షం కూడా ఇస్తాడు. అంటే వాడికి ఏకం ఉంది, పరం ఉంది. విశ్వాసహీనుడికి ఏకం లేదు, పరం లేదు. ఈరోజు నీకు గైడెన్స్ వస్తుంది లోపల, లోపల స్కేపర్ ఆఫ్ మై కాన్షియస్. రాజగోపాలాచారిని మహాత్మా గాంధీ గారు అనేవాడు. ఏమన్నాడంటే వాడు చాలా గాంధీ గారి కంటే బాగా తెలియనివాడండి వారు రాజాజీ అనివాడండి. రాజగోపాల్ గాంధీ గారు ఏమన్నాడు, వీడు ఇది ఎవడండి, ఈ కేపర్ ఆఫ్ మై కాన్షియస్నెస్, నేను ఎటైనా ఒరిగిపోతుంటే నన్ను బ్యాలెన్స్ చేస్తున్నాడు వీడని. నేను ఎటైనా ఒరిగిపోతున్నాను అనుకోని ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఎటో కట్టు ఒరిగిపోకుండా సరి అయిన టైంలో నన్ను బ్యాలెన్స్ చేస్తున్నాడు, నా బ్రెయిన్ బ్యాలెన్స్ చేస్తున్నాడు, ఇది కేపర్ ఆఫ్ మై కాన్షియస్నెస్. నేను ఎటో కట్టు ఒరిగిపోతుంటే అది ఒరిగిపోకుండా నా మనస్సు నిదానంగా ఉంచడానికి, వీడు నా బ్రెయిన్ బ్యాలెన్స్ చేస్తున్నాడు అని చెప్పడానికి, ఇది కేపర్ ఆఫ్ మై కాన్షియస్నెస్. వీడు నక్కండి. మనం ఎవరితో మాట్లాడేప్పుడు మాట్లాడటం ఎలాగో మాట్లాడటం ఎలాగో తెలియక తిండతనంగా మాట్లాడేస్తాం. ఇప్పుడు గాంధీ గారు ఏదో నాకు అభిప్రాయం చెప్పారనుకోండి, రాజగోపాలాచారికి ఏమన్నా మీరు పొరపాటుగా మాట్లాడుతున్నారు అలా అనుకోకూడదు, పెద్దవాళ్ళని అలా అనుకో, మనం అయితే అనేస్తాం. రాజగోపాలాచారి తెలివితేటలు ఎక్కడున్నాయంటండి. సరే అది మీ అభిప్రాయం, అది ఇప్పుడు మీరు చెప్పింది మీ అభిప్రాయం, నేను చెప్పే అభిప్రాయం కూడా వినండి. ఇది బాగుంటే మీరు చేయొచ్చు, అయితే మానేయొచ్చు అని చెప్పాడు కాదు, మీరు చెప్పి తప్పు అని చెప్పాడు కాదు, వాడే నచ్చండి. మనకి ఎలా మాట్లాడదో తెలిస్తే కదా, ఎవరికైనా నలుగురితోటి నలుగురితోటి తిరిగితేనే మనకు వంటిల్లే ప్రపంచం, వంటిల్లే దేవుడు అండి, మీతో తప్పల ఉండదు. వాడు తిరిగితే ఎలా చెప్పాడు అంటే మీ తప్పని చెప్పాడు కదండి, అది మీ అభిప్రాయం, అది మీ అభిప్రాయం, నా అభిప్రాయం కూడా చెప్తాను వినండి, లేదా మీకు ఇష్టమైతే తీసుకొచ్చు, లేకపోతే వదిలి, ఇలా చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి. అంటే తన అభిప్రాయం కంటే వాడి అభిప్రాయం మీరని గాంధీ గారు స్ఫురించేటట్టు చేసేవాడు, అలాగని బలవంతం చేసేవాడు కదా. సరే మీ ఉద్దేశం ఎలా ఉంది, మీరు ఎలా చేద్దాం అనుకుంటున్నారు, ఇలా చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. అప్పుడు ఏమండి ఆయన అభిప్రాయం కంటే ఈయన అభిప్రాయం బాగుందని ఆయన బుద్ధికి చోచికండి. వాడి రాజగోపాల ఆ చెప్పే విధానం మనకు చేత కాకండి, ఆడు మనసు గాయం చేసేస్తాం. ఇంకా మనకంటే ముద్దులతో మన స్నేహం చేస్తాను, ఇంకా మన తెలివితేటలు ఏం పెరుగుతాయండి. అసలు మనకు వచ్చి 110 మార్కులండి, ఇంకా సొమ్ములు వచ్చిన వాడితో మన స్నేహాలండి, ఇంకా మన తెలివితేటలు ఏం పెరుగుతాయండి. మనం కూడా అమాయకులం కదా, మనకంటే ముద్దులతో మన స్నేహం చేస్తాండి, వాడు మనల్ని పొగుడుతూ ఉంటారండి, ఆ ముద్దులు మనల్ని పొగుడుతూ ఉంటారండి. అది మనకి మన పాయసం నోట్లు వేసుకున్నట్టు ఇంకా ఇలా వదిలేడిపోతే ఈ రోజు చచ్చి ఊరుకుంటాం. ఈ ముద్దుల చేత ఎందుకని పొగిడించుకోవటం. ఇప్పుడు మనం జ్ఞాని దగ్గరికి వెళ్తే తొందరగా పొగట్ట కదా, మనకి అజ్ఞానం వంటి పెట్టుకుంటే వాళ్ళు పొగుడుతూ ఉంటారు, శుభ్రంగా అది మన అహంకారానికి మేతండి. అది ఇలా కాలక్షేపం చేస్తే ఏ రోజున శరీరం చచ్చిపోతుంది అయిపోతుందండి. అసలు వివేకవంతుడై వివేకవంతంగా జీవించడం నేర్చుకున్న వాడు కదా ఆత్మజ్ఞానం, వాడికి కదా మోక్షం. అంటే అనుభవము గురువు సమక్షాన్ని లభిస్తుంది, వాసన క్షయించడమే కాదు, నీ బలహీనతల నుంచి నిన్ను విడుదల చేస్తాడు, పునర్జన్మ కారణాలలోంచి కూడా విడుదల చేస్తాడు, నీ పూర్వజన్మ వాసనలోంచి కూడా నిన్ను విడుదల చేస్తాడు, ఏ పని చేయటం నీకు ఆ వాసన పడిందా వాసనలోంచి విడుదల చేస్తాడు, ఆ చేసేటప్పుడు కూడా నీకు నొప్పి లేకుండా చేస్తాడు, నొప్పి లేకుండా చేస్తాడు, అన్నీ లభిస్తాయి. అయితే నీకు అక్కడ నీకు కొంత నువ్వు రవ్వంతా ముళ్ళంతా నువ్వు కొంచెం అభ్యాసం చేస్తే ఆ గురువు నీకు అక్కడ సెటిల్ అయ్యేటట్టు చేస్తాడు నిన్ను. అంటే ఇందాక రమణ మహర్షి గారు చెప్పినట్టు మెంగటం అనే పని నువ్వు చేయాలి, ఆ మాత్రం పని చేసినా నీ హృదయంలో నేను నిలబడిపోతావు నువ్వు, అంటే ఆత్మస్థితిలో జ్ఞానస్థితిలో నిలబడిపోతావు నువ్వు. నువ్వు అది పొందవలసింది పొందాక దానితో సమానమైంది కానీ దానికి మించింది కాదని లేదన్న సంగతి నీ అనుభవంలో భగవాన్ చెప్పేవారు. అనేక మంది యంత్రాల గురించి చెప్తున్నారు, ఆ తంత్రాల గురించి చెబుతున్నారు, మంత్రాల గురించి చెబుతున్నారు, ఆ సాధనల గురించి చెబుతున్నారు, దేవాలయాల గురించి చెబుతున్నారు, అర్చనల గురించి చెబుతున్నారు, పూజల గురించి చెబుతున్నారు, ఇంకా ఎన్నెన్నో చెబుతున్నారు. దేని మీద నాకు ఆకర్షణ లేదు, దేని మీద నాకు ఆకర్షణ లేదు. ఎవరెవరేదో పద్ధతుల ప్రకారం చెబుతున్నారు వచ్చి, కానీ నాకు దేని మీద ఆకర్షణ. ఆయన ఏదైతే పొందవలసి ఉందో పొందాడు, ఇంకా ఆకర్షణ ఏముంటుంది? ఆకర్షణ ఏమి లేదు, నో అట్రాక్షన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా తెలియని విషయంలో మిమ్మల్ని ఎవరైనా మోసం చేయగలరు, మీకు బాగా తెలిసిన విషయంలో మిమ్మల్ని ఎవరు మోసం చేయగలరు? మీకు తెలియని విషయంలో మిమ్మల్ని ఎవరైనా మోసం చేయగలరు? మీకు బాగా ఒక విషయం తెలిసి అనుకోండి, అందులోకి మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. అది బయట ఉన్న సత్పురుషులు నీ హృదయంలో ఉన్న సత్యంలో. బైబిల్లో ఒక మాట ఉంది, నీ హృదయంలో ఉన్న సత్యం నీకు అనుభవంలోకి వచ్చే వరకు నీకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, సుఖము లేదు, అది ఫ్రీడమ్ లేదు. నీ హృదయంలో ఉన్న సత్యం అదే జ్ఞానం, అదే బ్రహ్మం, అదే అనంతం. అది నీకు తెలిసే వరకు స్వాతంత్రం లేదు. నీకు తిరిగిచ్చా ప్రకృతి నిన్ను విడిచిపెట్టదు. చనిపోయిన వాడు పుట్టడం ఎంత ఖాయమో, పుట్టిన వాడు చనిపోవడం కూడా అంతే ఖాయం. ఈ ప్రకృతి నిన్ను విడిచిపెట్టదు, అది చక్రం నిన్ను తిప్పుతూ ఉంటుంది. నీకు స్వాతంత్రం లేదు. ఎప్పటి వరకు? నీ హృదయంలో ఉన్న సత్యం, నీ హృదయంలో ఉన్న జ్ఞానం నీకు అనుభవం అయ్యే వరకు నీకు స్వాతంత్రం లేదు. స్వాతంత్రం లేనప్పుడు సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. కొంతమంది అంటా ఉంటారు మాకు అన్ని ఉన్నాయి సుఖం లేదు అంటాను. కొంతమంది అంటారు మాకు అన్ని ఉన్నాయండి సుఖం లేదు అంటారు. అన్ని ఉంటే సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? లోపల ఏదో అది తెలియాలి కదా. అది కాదండి, పూర్వం గుర్రబళ్ళు ఉంది. ఇప్పుడు విమానాలు వచ్చినాయి, 10 గంటలు వెళ్ళి 1 గంటలో వెళ్ళిపోతున్నాం. 1000 ఎకరం ఉన్నవాడు ఏ బట్టలు కట్టుకుంటున్నాడో మనం అయ్యే బట్టలు కట్టుకుంటున్నాం, వాడు ఏ తిండి తింటున్నాడో మనం అదే తిండి తింటున్నాం. వాడికి 1000 ఎకరం ఉందని అదనంగా సుఖం ఆ లోపల పొందవలసింది ఎలా పొందుతాడు? వాడికి బయట కంఫర్ట్ తీసుకొస్తుంది. అది ఇప్పుడు డబ్బు మనకి శరీరానికి కంఫర్ట్ తీసుకొస్తుంది, అంతవరకేనండి. మన శరీరానికి మీకు డబ్బు ఉందనుకోండి బాగా, మీ శరీరానికి కంఫర్ట్ తీసుకొస్తుంది. మీకు బాగా అర్థం చేసుకోండి, కానీ మైండ్ కంట్రోల్ తీసుకురాదు. మీకున్న డబ్బుతోటి మంచి బట్టలు కొనుక్కోవచ్చు, మంచి కార్లు కొనుక్కోవచ్చు, విమానాలు కొనుక్కోవచ్చు, మంచి బట్టలు కొనుక్కోవచ్చు అని అది రైటే. అలాగని మీ మనస్సుకు నిగ్రహాన్ని మీ డబ్బు తీసుకురాదు. మనస్సుకు నిగ్రహం తీసుకురావడమే డబ్బుకి చేత కానీ అప్పుడు మోక్షం ఎలా తెచ్చిపెడుతున్నది? ఇది కామన్ సెన్స్ ఉంటే చాలు మీకు అర్థం చేసుకోవడానికి. మీకు డబ్బు ఉంటే 10 కార్లు కొనుక్కోండి, 10 మేళ్ళు కట్టుకోండి, లేదా 1 ఎకరం కొనుక్కోండి, మంచిది. డబ్బు అంతవరకే చేస్తుంది, డబ్బు చేసే పని డబ్బు చేసి పెడుతుంది. డబ్బు వల్ల మీకు మనోనిగ్రహమే రాదు. డబ్బు వల్ల మీకు మనోనిగ్రహమే రానప్పుడు ఇంకా మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? రానే రాదు. కానీ డబ్బు చేసే పని డబ్బు చేసి పెడుతుంది. డబ్బుకి చేత కాని పని మీరు డబ్బు నడగటమే చేసి పెట్టమని హరిశ్వరం ప్రసాద్ గారు తణుకు లేదని ఆశ్రమం కట్టుకున్నారనుకోండి, ఆయన ఆశ్రమం కట్టి కూర్చుంటే ఒక్కడే వెళ్ళడు. ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తాడు? తణుకులో హరిశ్వరం ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన ఆశ్రమం కట్టుకోమనండి. కట్టుకోమంటే అంటే ఆయన కాలక్షేపం అది, ఆయన దగ్గరికి వెళ్ళి కూడా ఒక్కడే ఉండడు. మీకు డబ్బు ఉందని ఆశ్రమాలు కట్టేసుకుంటే ఎవడు రాడు. జ్ఞానం ఎక్కడ కూర్చుంటే అదే ఆశ్రమం, అదే తీర్థం, అదే కాశీ, అదే గంగ, అదే గాయ, అదే అరుణాచలం. మీరు ఏం అడగాలంటే డబ్బుని, డబ్బుకి ఏదైనా పని చేస్తున్నాను అనుకోండి, డబ్బుని అడగవచ్చు. నువ్వు చేసి పెట్టమను. డబ్బుకి చేత కాని పని డబ్బుని ఎలా అడుగుతాం మనం? డబ్బు శరీరాన్ని కొంత సుఖం తీసుకొస్తుంది, మనసుకు నిగ్రహం తీసుకురాలేదు, అది బాడీ కంఫర్ట్ తీసుకొస్తుంది, మైండ్ కంట్రోల్ తీసుకురాలేదు. మైండ్కి కంట్రోల్ అయి తీసుకురాని డబ్బు మోక్షాన్ని ఎలా ఇస్తుంది? ఈ వేదంలో చెప్పాడు, నీకున్న డబ్బు వల్ల కానీ, నీకున్న చదువు వల్ల కానీ, నీకున్న సంతానం వల్ల కానీ, నీకున్న గౌరవం వల్ల కానీ, నీకున్న యశస్సు వల్ల కానీ, నీకున్న అధికారం వల్ల కానీ మోక్షం రాదు. మీ సంతానం మంచి వాళ్ళు అనుకోండి, మిమ్మల్ని సుఖపెడతారు. మీ శరీరం శుభ్రంగా కాల్పే వరకు శ్మశానంలో కూర్చుంటారు, మధ్యలో వచ్చేయకుండానే. మీ సంతానం మంచి వాళ్ళైతే మిమ్మల్ని శరీరం సుఖపెడతారు. మీ మైండ్ కంట్రోల్ అది ఎక్కడ తెచ్చి పెడతారు? మీ కాశీ చూడాలంటే దగ్గర నుండి తీసుకెళ్తారు. వాళ్ళు చేసేది అంతవరకే. మీ తల్లిదండ్రులు మంచి వాళ్ళు అనుకోండి, ఏదో 10 రూపాయలు ఇస్తారు, బట్టలు ఇస్తారు. మీకు జ్ఞానాన్ని ఎక్కడి నుంచి తెచ్చిస్తారు వాళ్ళు? వాళ్ళ దగ్గర ఉంటే కదా. మీకు మీ తల్లిదండ్రులు మీరు పుట్టింటికి వెళ్ళారనుకోండి, 10 రూపాయలు ఇస్తారు, బట్టలు ఇస్తారు. ఇంకా అదనంగా ఏదైనా అడిగితే వాళ్ళు సంపన్న గృహస్థులు అయితే అదనంగా ఏదైనా ఇస్తారు. మీకు జ్ఞానాన్ని వాళ్ళు ఇస్తారు, అది వాళ్ళు తెలిస్తే కదా జ్ఞానం మీకు ఇవ్వడానికి. అంటే ఏ వస్తువునే అది చేసేయగలితే చేయగలదు, కానీ దాని చేతకాన పని అది చేయలేదు. అయ్యో భగవాన్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు 10 రూపాయలు సంపాదించవచ్చు, 10 రూపాయలు సంపాదించుకోవచ్చు, అది ఆక్షేపణ అని ఏం చెప్పడం లేదు. మీ ప్రారంభంలో ఉంటే వస్తుంది. ఆ 10 రూపాయలు ఉండగా మన శరీరం అనేది చచ్చిపోతుంది. ఒకసారి మనం శరీరం ఉండగా అదేనా పోతుంది. కొంతమందికి అది సంపాదించినంత బతికొండగా పోతుంది, అలా బతికొండగా పాపంగా 3వ తరంలోనో 4వ తరంలోనో పోతుంది. మనం సంపాదించింది ఒకసారి అది ఉండగా మనం పోతాం, లేకపోతే మన శరీరం ఉండగా అదే పోతుంది. ఒకసారి వచ్చింది పోయి తీరుతుంది, వచ్చింది పోయి తీరుతుంది. అక్కడదాకా ఒక డాక్టర్ గారు ఉన్నారనుకోండి, ఉదాహరణకి, ఒక సంవత్సరం ఆయన ప్రాక్టీస్ మానే మొత్తం మందులని పేర్లని మర్చిపోతారు. మీరు ఆస్తి మాట వదిలిన డాక్టర్ గారు ఉన్నారనుకోండి, ఆయన వైద్యం చేస్తారు, ఒక సంవత్సరాన్ని మానేయమనండి ఆ వైద్యం. మొత్తం ఆయనకు వచ్చిన చదువు, ఆయనకు వచ్చిన మందుల పేర్లు, మందులు కంప్లీట్ గా మర్చిపోతారు. తలకాయ పోటీకి బిడ్డలు వాళ్ళు కూడా మర్చిపోతారు. వచ్చింది పోతుంది, నేర్చుకున్నది కూడా పోతుంది. ఎప్పుడు ఉండేది వచ్చింది పోతుంది, మనం నేర్చుకున్నది కూడా పోతుంది, మనసుతో నేర్చుకున్నది కూడా పోతుంది, అభ్యాసం చేస్తూ ఉంటుంది, అయితే పోతుంది. ఇది ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. సర్వకాల అన్ని కాలాల్లో అన్ని అవస్థలు అన్ని అవస్థల్లో అన్ని కాలాల్లో ఎప్పుడు ఎప్పుడు ఏ వస్తువు ఉంటుందో దాన్ని పొందటం లాభమా? ఇవాళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయే వస్తువుని పొందటం లాభం మీరు ఆలోచించుకోండి. మిమ్మల్ని ఏం బలవంతం చేయటలేదు ఇక్కడ భగవాను, బలవంతం చేయవలసిన అవసరం లేదు. ఇవాళ పచ్చగా ఉండే, ఇవాళ పచ్చగా ఉండే రేపు ఎండిపోయేదానికి మీరు చాలా కష్టాలు పడుతున్నారు. ఇవాళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయే వస్తువు సంపాదించడానికి కూడా మనం కష్టపడితేనే అది రాదు, దానికి కూడా చాలా కష్టపడుతున్నారు. రైతే బాగానే ఉంది, ఈ చిన్న వస్తువుకే మీరు ఇంత కష్టపడేటప్పుడు అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో ఎప్పుడు సమానంగా ఉండే వస్తువు దాన్ని పొందటం గొప్ప. ఇవాళ పచ్చగా ఉండి రేపు పోయే వస్తువుని గొప్ప, పోయే వస్తువుని పొందటం గొప్ప. అంటే స్వప్నానికి, జాగ్రత్త అవస్థకి, నిద్రకి, అన్నింటికి అతీతంగా ఉన్న వస్తువుని పొందటం గొప్ప. ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో లేని వస్తువుని పొందటం గొప్ప. ఇంకోటి చెప్తున్నాను, మళ్ళీ మరి రిపీట్ చేస్తున్నాను మీకు, గాఢ నిద్రలో దేహాభిమానం లేదు. గాఢ నిద్రలో దేహాభిమానం లేదు. మిమ్మల్ని ఎవరైనా పొగిడితే సంతోషించరు, విమర్శిస్తే దుఃఖపడరు. ఎప్పుడు? గాఢ నిద్రలో. జాగ్రత్త అవస్థలో అలా ఉండటం నేర్చుకోండి. ఈ మాటే గురువు మీకు. గాఢ నిద్రలో మన మంచం దగ్గరికి వచ్చి ఎవరైనా స్తోత్రం చేస్తారనుకోండి, మనకేమనిపించదు, వికారం లేకుండా ఉంటాం. ఎవరు వచ్చి తిడతారనుకోండి, అప్పుడు వికారం లేకుండా ఉంటాం. గాఢ నిద్రలో నీకు దేహాభిమానం లేదు, అలా జాగ్రత్త అవస్థలో దేహాభిమానం లేకుండా ఉండటానికి నేర్చుకోండి. అభ్యాసం చెయ్యండి. అభ్యాసం కూసి విద్య. అభ్యాసం లేకుండా ఇది రాదు. ఎప్పుడూ సర్వకాల సర్వావస్థల్లో ఉండే వస్తువును పొందటానికి అసలు ప్రయత్నం వదిలేసి నీ జీవితం అంతా ఏడ పచ్చగా ఉండి రేపు ఎండిపోయేదానికే నువ్వు ఖర్చు, నువ్వు నీ జీవితం అంతా వేస్ట్ చేసేది. అంటే ఇప్పుడు భగవాన్ చెప్పేది ఏంటంటే అండి, మీ ఇంటికి చుట్టం వస్తాడు అనుకోండి, మీరు గ్యాస్ పొయ్యి తోటి కాఫీ పెడతారు అంతేనండి. మీరు మీ ఇంటికి చుట్టం వస్తే ఎలా పెడతారండి గ్యాస్ పొయ్యి? మీరు ధనవంతులైతే గ్యాస్ పొయ్యిలు అందరికీ ఉంటాయని మరి, అవి లేకపోతే కట్టెలతోటి పిడకలతోటి పెడతారు. ఏమండి, కట్టెలతోటి పెట్టినా పర్లేదు కాఫీ, గ్యాస్ పొయ్యితోటి పెట్టినా కాఫీ పర్లేదు. నీ దగ్గర 1000 రూపాయల కాగితాలు, 100 రూపాయల కాగితాలు ఉన్నాయనుకో, 100 రూపాయల కాగితాలు, 1000 రూపాయల కాగితాలు పొయ్యిలో పెట్టి కాఫీ కాసిస్తే ఎలా ఉంటుందని అడుగుతుంది. ఎవరైనా ఎలా కాసిస్తారండి? 1000 రూపాయల కాగితం విలువ నీకు తెలుస్తుంది, 1000 రూపాయల కాగితాలు పొయ్యిలో పెట్టి కాఫీ కాయవు నువ్వు. ఏం కాస్తావు లోపల? ముంటే గ్యాస్ పొయ్యి లేకపోతే పిడకలు వేస్తావు. నీకు అర్థమవుతుంది నీకండి. అంటే 1000 రూపాయల కాగితాలని పొయ్యిలో పెట్టి కాఫీ కాసేటటువంటిది అమూల్యమైన ఈ జీవితాన్ని, భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని జ్ఞానాన్ని పొందటానికి మానేసి చిల్లర విషయాలు ఖర్చు పెడుతున్నాం. అది కాఫీ కాసేయడానికి పిడకలు సరిపోతాయండి, లేకపోతే పొలాలు సరిపోతాయి, లేకపోతే గ్యాస్ 1000 రూపాయలకి అయితే పొయ్యిలో పెట్టక్కర్లేదండి. అంటే జీవితం చాలా విలువైంది, జీవితం చాలా విలువైంది. దీన్ని వేస్ట్ చేసుకుంటున్నామని చెప్పడం కోసం ఇలా చెప్తున్నారని భగవాన్, మనకు అర్థం అవటం కోసం. అదే కృష్ణుడి గీతలో ఏం చెప్పాడు, కర్తవ్య కర్మ చేసుకో, నీ దేహయాత్రకి సరిపడి పని చూసుకో, భగవద్గీతను చదువుకో, గంగలో నీకు అవకాశం ఉంటే గంగలో స్నానం చేయి, గోవిందుడిని భజించుకో, నీకు ఏమైనా కలిగి ఉంటే పెట్టుకో. నీ దేహంలో ఏది జరిగినా, నీ దేహ ప్రారంభంలో ఏది జరిగినా, గౌరవం వచ్చినా గౌరవం వస్తే పొంగిపోకు, అగౌరవం వస్తే కుంగిపోకు. అని దేహానికి ప్రారంభాన్ని బట్టి అది వచ్చింది, దేహానికి ప్రారంభాన్ని బట్టి వచ్చింది. అది నిజం కాదు, అది స్వప్నం. ఆ స్వప్నాన్ని చూసి నువ్వు కంగారు పడతావేంటి? ఇప్పుడు నీకు 1000 కోట్లు డబ్బు ఉందనుకోండి, ఊరికే మాట వరుస అనుకోండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి సబ్జెక్టు. నీకు రాత్రి 1000 కోట్లు డబ్బు ఉన్నట్టు కర వచ్చింది, నాకు డబ్బు ఉంది డబ్బు ఉంది అనుకుంటావు, నాకు మెలకు వచ్చేస్తున్నావు, ఏదో టైంలో మెలకు వచ్చేస్తున్నావు. మెలకు వచ్చాక నాకు 1000 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి, నువ్వు సంతోషిస్తావా? నువ్వు సంతోషించవు. ఏం చేసి సంతోషించరు చెప్పండి మీరు? అది అసత్యమని మీకు తెలిసిపోయింది. వచ్చి మేము అడుగుతాం అనుకోండి, మీరు సంతోషించరు, మీకు 1000 కోట్లు ఉందని సంతోషించరు. ఏం చేసి సంతోషించరు చెప్పండి? అది అసత్యమని మీకు తెలిసిపోయింది. అది అసత్యమని మీకు తెలుసున్నాక మేము వచ్చి మిమ్మల్ని సంతోషించమని సంతోషించరు మీరు. అజ్ఞానం ఎందులోంచి మేలుకున్నాడు? స్వప్నం నుంచి జాగ్రత్త అవస్థలోకి మేలుకున్నాడు. జ్ఞాని ఈ జాగ్రత్త అవస్థల నుంచి హృదయంలోకి మేలుకుంటాడు, అది జ్ఞానం. ఇప్పుడు మీకు నిద్రలో ఒక కారు వచ్చింది అనుకోండి, మీకు అనుకోని మాట వచ్చు, నిద్రలో కారు వచ్చింది అనుకోండి, మెలకు వచ్చింది, నిద్రలో కారు తిరిగి మీకు స్వప్నంలో కారులో తిరుగుతున్నట్టు వచ్చింది అనుకోండి, కానీ మెలకు వచ్చాక మీకు ఆ కారు కోసం మీరు తిరుగుతారా, ఎక్కడుంది ఎక్కడుందని తిరగరు. ఏం చెప్తారో చెప్పండి, అది అసత్యం అని తెలుసు. నా కారు పోయిందని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళరు, ఏం చెప్తారు? సత్యం కాదని మీకు అర్థం, సృష్టి కూడా అని. అయితే భగవంతుడు మీ ప్రారంభాన్ని బట్టి మీలో కొంతమందికి అన్ని అవకాశాలు ఇస్తాడు. భగవంతుడు మీకు ప్రారంభాన్ని బట్టి అన్ని అవకాశాలు ఇస్తాడు. అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకోవాలి, కానీ అవకాశాలను చూసి అవినయం తెచ్చుకోకు. మీకు భగవంతుడు నిజంగా అన్ని అవకాశాలు ఇచ్చాడు అనుకోండి, అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకుంటే ఇంకా మంచి జన్మ ఇస్తాడు. అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకోవాలనుకో మళ్ళీ వెనక్కి పంపేస్తాడు. అదే భగవంతుడు ఏ అవకాశం ఇస్తే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అది మన ఆత్మజ్ఞాన సముపార్జనకు ఉపయోగించుకోవాలి. అది ఇక్కడ దీపం ఉంది, ఇక్కడ దీపం ఉందనుకోండి, ఆ దీపం కింద మనం పేకాటాడుకోవచ్చు, ఆ దీపం కింద భగవద్గీత చదువుకోవచ్చు. అలాగే ఆ దీపం నేను పేకాటాడుకున్నావు అని పేకాటాడుకోమని చెప్పదు, భగవద్గీత చదువుకోమని చెప్పమని భగవద్గీత చెప్పదు. వాడు వాసన బట్టి వాడు చేస్తాడు, వీడు వాసన బట్టి వీడు చేస్తాడు. ఈ గొడవలకి నాకు సంబంధం ఏంటి అంటున్నాడు కృష్ణుడు గీతలో. అది పక్క తప్పుకుంటున్నాడు ఆయన. వాడిని పేకాట నేను వాడికి వెలితరిస్తున్నాను, వీడికి వెలితినిస్తున్నాను. అయితే వెలితినవాడు దుర్వినియోగం చేసుకుంటున్నాడు, పేకాటాడు. భగవద్గీత చదువుకున్నాడు, సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఎవడు అలవాటు ఆడిది, ఎవడు వాసన వాడిది, వాడు అధోగతికి పోతున్నాడు, వీడు పురోగతికి పోతాడు, నాకు సంబంధం ఏంటన్నాడు ఆయన. నేను వెలితిరి వాడికి ఇస్తున్నాను, వీడికి ఇస్తున్నాను. బాగుపడేవాడు బాగుపడుతున్నాడు, పాడేవాడు పాడవుతున్నాడు. అది అంత స్వప్నమే, అంత స్వప్నం. అదే ఇంకోటి, జయాపజయములు, గౌరవాలు, అగౌరవాలు. అంటే ఇప్పుడు మీరు ఒకసారి చిన్న పని చేస్తే గొప్ప లాభం వస్తుంది. కొంతమంది కొంతమందికి చిన్న పని చేస్తారనుకోండి, వాళ్ళకి గొప్ప లాభం వస్తుంది. మనం ఏమనుకుంటామంటే, ఏంటి ఏమాత్రం దానికి ఎంత ధనవంతులు అయిపోయారు, లాభం వచ్చింది అనుకుంటాం. అలా కంగారు పడకండి. ఆ పూర్వజన్మలకి దీనికి ఏదో సంబంధం ఉంటుంది, పూర్వజన్మలకి దీనికి సంబంధం ఉంటుంది. అంటే శాస్త్రంలో ఏం చెప్పాయంటే, నీకు లాభం వచ్చినా, ఏదైనా సడన్ గా లాభం వచ్చినా, సడన్ గా నష్టం వచ్చినా, దీనికి పూర్వజన్మలకి ఏదో సంబంధం ఉంటుంది. అది నీకు అర్థం కాక కంగారు పడతాం, చనిపోతారు. మనకి వాళ్ళకి ఎంతవరకు అనుబంధం ఉంది అనుకుడు. మన ఇంట్లో నలుగురు ఉన్నాం అనుకుని నలుగురు ఒక రోజు చనిపోరు. మనం ఉండగా వాళ్ళన్నా చనిపోతారు, వాళ్ళు ఉండగా మనమన్నా చనిపోతాం. అంటే అనుబంధం మనకు ఆ కుటుంబంతో ఎంతవరకు ఉంటే అంతవరకు. ఈ భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడకండి, చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడకండి, దుఃఖపడద్దు. బతుకున్న వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారని కనిపెట్టుకుండకండి, ఆ గది ఎప్పుడు ఖాళీ కనిపెట్టుకుండకండి. బతుకున్న వాళ్ళు ఎప్పుడు చనిపోతారని కనిపెట్టుకుండకండి, చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడకండి. ఈ రెండు నేర్చుకోండి మీరు. బతుకున్న వాళ్ళు మనం గౌరవంగా చూడాలి. అది ఎప్పుడు చనిపోతారో, ఎప్పుడు చనిపోతారో, వెళ్ళిపోతే బాగున్నా, వెళ్ళిపోతే బాగున్నా అలా అనుకోకూడదు. చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడకూడదు. ఎవరైతే చనిపోయారో వాళ్ళ మీద మనకు నిజంగా గౌరవం ఉందనుకోండి, వాళ్ళు బతుకున్నారని అనుకు, బతుకున్నారు. వాళ్ళు బతుకున్నప్పుడు మనం ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలాగ ఉండాలి. మన ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, వాళ్ళ మీద మనకు నిజంగా గౌరవం ఉందనుకోండి, గౌరవం ఉందనుకోండి. వాళ్ళు బతుకున్నప్పుడు ఎలా ఉన్నారు, ఉన్నప్పుడు కూడా అలా ఉండగలిగితేనే వాళ్ళ మీద గౌరవం ఉన్నట్టు మనకు. ఇప్పుడు బొంబాయిలో ఎవరో 90,000 కోట్లు ఉంది ఆస్తి ఒకళ్ళు. వాళ్ళ అన్నదమ్ముల దగ్గర పేచీలు పడుతున్నారు. వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు ఉన్న డబ్బు 26 కోట్లు అంతే. తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు బ్యాంకులో ఉన్న డబ్బు 26 కోట్లు. బొంబాయిలో వాళ్ళ అన్నదమ్ముడి ఇద్దరికి మొత్తం కలిసి 90,000 కోట్లు. వాళ్ళిద్దరు ఇప్పుడు ఆ తండ్రి ఉన్నప్పుడు ఐకమత్యంగా ఉన్నారు. తండ్రి 2 ఏళ్ల కింద చచ్చిపోయాడు క్యాన్సర్ వచ్చి. ఇప్పుడు నానా రకాల పేచీలు రోడ్డు మీద పడిపోయారు. ఇప్పుడు ఆ తల్లి చెప్పింది వింటాలే వాళ్ళు, రోడ్డు మీద పడిపోయారు. అది నిజం కాదు. ఆ తండ్రి మీద నిజంగా గౌరవం ఉంటే వాళ్ళకి తండ్రి ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఇప్పుడు ఎలాగ ఉండాలి, అది అని అసత్యం. ఇది డబ్బు వాళ్ళకి ఎక్కడ ఐకమత్యం తీసుకొస్తున్నాయి వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద పడిపోయారు. చివరికి పేచీ పెద్ద మనుషులు తీర్చి, వాళ్ళ అమ్మాయి చేర్చలేకపోతాను ఇంకా పెద్ద మనుషులు తీర్చాలి, చివరికి సుప్రీంకోర్టు తీర్చేస్తుంది. ఇద్దరికి ప్లేడర్లు బతికారు, ప్లేడర్లు బాగుపడేది రోజులు వచ్చినాయి. గంటకు 1 లక్ష అంటారు, 2 గంటలకు 3 లక్షలు, 3 గంటలకు 5 లక్షలు, కోర్టు వేసుకున్నందుకు 50,000. సుప్రీంకోర్టులో ప్లేడర్లు ఉంటారు, కోర్టు వేసుకున్నందుకు 50,000. ఊరికి కోర్టు తొడుక్కున్నందుకు గంట వాదిస్తే 2 లక్షలు, 3 గంటలు వాదిస్తే ఆడు ఎంతసేపు వాదిస్తాడో మనం చెప్పలేము. 3 గంటలు వాదిస్తే 5 లక్షలు. మరి ఆడే ఏదో పేచీలు, ఎవరో పేచీలు పెట్టుకోకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు ప్లేడర్లు? ఇదంతా ప్రకృతి. ఇదంతా ఏంటి, ఎవరికి రోగాలు రాకపోతే డాక్టర్లు ఎలా బతుకుతారు? ఎవరు అన్నివాళ్ళు కొనేవాళ్ళు లేకపోతే దూడబెరగాడు ఎలా బతుకుతారు? అన్నివాళ్ళు లేరు, కొనేవాళ్ళు లేరు అనుకుని దూడబెరగాడు ఎలా బతుకుతారు? ఇది ప్రకృతి. ఇది ఆ గొడవలోకి మనం వెళ్ళొద్దు, ఆ భాగంలోకి వెళ్ళొద్దు. మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇంట్లో ఎవడైనా చనిపోతే వాడి మీద నిజం, వాడి మీద నా గౌరవం మనకు నిజమైతే, వాడు బతుకున్నప్పుడు ఎలా ఉండాలో, వాడు జీవించినప్పుడు ఎలా ఉండాలో, వాడు స్వర్గస్థులైన తర్వాత కూడా అలాగే ఉండాలి. ఆ గౌరవం నిజమైతే రామకృష్ణ పరమహంస గారి భక్తుల్లో, డైరెక్ట్ భక్తుల్లో రామకృష్ణానంద ఒకడు. ఆయన పేరే రామకృష్ణానంద. ఆయన గురువు గారి పేరు ఆయన పెట్టుకున్నాడు. మద్రాసు మాట అంతా ఆయన అభివృద్ధి చేశాడు. ఆయన రామకృష్ణ పరమహంస గారి బొమ్మకి, ఆ విగ్రహానికి శీతాకాలం ఒక బట్టలు తొడుగోడు, వేసాకాలం ఒక బట్టలు తొడుగోడు. శీతాకాలం ఏమో కొంచెం దరసలు దుప్పటి కట్టివాడు, వేసాకాలం పరచలు దుప్పటి కట్టివాడు. ఏం చేద్దాం, ఆయన బొమ్మ అనుకోలేదు, ఆయన రామకృష్ణ. ఆయన దృష్టిలో రామకృష్ణుని పోయాడని కాదు, ఉన్నాడనే వాడికి మోక్షం. శీతాకాలం కొన్ని దరసలు దుప్పట్లు కట్టివాడు ఆ విగ్రహానికి, ఆ బొమ్మకి. వేసవకాలం పలచడం దుప్పట్లు వేసేవాడు, అంటే ఆయన గాలి వేయాలని. అంటే రామకృష్ణుని మన దృష్టిలో పోయాడు, ఆయన దృష్టిలో ఉన్నాడని, ఆయన చూస్తున్నాడు ఉన్నాడని. ఆయన బతుకున్నట్టుగానే జీవించాడు, చనిపోయినట్టు ఎప్పుడు రామకృష్ణుడు రామకృష్ణుడు జీవించలేదు. మద్రాసు మఠం అభివృద్ధి చేసిన రామకృష్ణుడు, ఆ గురువు గారి పేరు ఆయన పెట్టుకున్నాడు. ఆయన పేరు రామకృష్ణ ఆనంద. సరే, ఇప్పుడు ఎందుకీ మీరు ముగిస్తున్నాం, ఎందుకని మనం అనుకునేది ఏంటంటే అది సాధిందాం ఇది సాధిందాం అలా అనుకోకుండా, ఒకరు సాధించవలసి ఉంటే సాధిస్తారు. మీ దేహ మీ ప్రారంభాన్ని బట్టి ఏదైనా సాధించాలంటే సాధిస్తారు. మీ దేహం ద్వారా ఏదైనా సాధించవలసి ఉంటే ఆగదు. మీ దేహం ద్వారా సాధించలేని ఏదైనా ఉంటే మీరు ప్రయత్నం చేసినా జరగదు. ఆ దేహాన్ని ప్రారంభానికి వదిలేయండి, మీరు ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోండి, తత్వజ్ఞానాన్ని సంపాదించుకోండి. మీరు ఏదిగా ఉన్నారో దాని తాలూకు అనుభవం పొందండి. జీవితానికి చావుకి లేని భేదం, జీవితానికి చావుకు భేదం లేదు. ఆ భేదం అభేద స్థితికి ఎదిగి రండి, ఇప్పుడే ప్రయత్నం చేసుకోండి. ఒకప్పుడు మీకు శక్తి చాలటం లేదనుకోండి, కనీసం మీ శరీరం మరణించే రోజుకైనా మీరు పొందవలసింది పొందండి. ఇదే ట్రైనింగ్ గ్రౌండ్. ఇది ఇతర లోకాలకు వెళ్ళినాయని మంచి లోకాలు చెడ్డ లోకాలు, అందుకని సాధనకు పనికొచ్చే లోకాలు కాదు. అంటే ఇక్కడ ఉండగానే, ఈ భూమి మీద ఉండగానే మీ శరీరం అటు ఇటు తిరిగేటప్పుడే మీరు కాలాన్ని సద్వినియోగం చేసుకుని తరించండి. ఒకవేళ మీకు ఏదైనా కష్టాలు వస్తే కంగారు పడకండి, అది స్వప్నం. మీకు ఏమైనా బోధాలు వస్తే గర్వం పొందకండి, అది స్వప్నం. ఇది బాగా అర్థం చేసుకోండి. మీకు ఏదైనా కష్టాలు వచ్చినాయి అనుకోండి జీవితంలో కంగారు పడకండి, అది స్వప్నమే. అది మీకు సంపదలు వచ్చినాయి అనుకోండి గర్వపడకండి, ఏం చేయాలి, అది స్వప్నమే. అది డ్రీమ్ స్టెప్పే, ఇది డ్రీమ్ స్టెప్పే. మీకు ఏదైనా సంపదలు వస్తే మీ మనస్సు ఎంత నిజమో సంపద అంత నిజం. మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టం కూడా మీ మనస్సు ఎంత నిజమో మీ కష్టం కూడా అంతే నిజం. ఇది కష్టం అనేది కొంచెం చెడ్డ స్వప్నం అనుకోవచ్చు, సంపద అనేది కొంచెం మంచి స్వప్నం అనుకోవచ్చు, జయం అనేది కొంచెం మంచి స్వప్నం అనుకోవచ్చు, అపజయం అనేది చెడ్డ స్వప్నం అవచ్చు. కానీ స్వప్నం స్వప్నమే, మంచి స్వప్నం అసత్యమే, చెడ్డ స్వప్నం కూడా అసత్యమే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, రెండు అసత్యాలు. అయితే మీరు రెండు దాని గురించి ఏం కంగారు పడద్దు, అది అసత్యమే, ఇది అంత. మీకు చెడ్డ స్వప్నం వచ్చిన అసత్యమే, మంచి స్వప్నం వచ్చిందనుకోండి అది అసత్యమే. అది ఇవన్నీ ప్రారంభాన్ని విడిచిపెట్టేయండి. ఇదంతా అనాత్మ, ఇది దీనికి ఆత్మకి ఇచ్చి సంబంధం లేదు. మీరు అనుకునే గొడవలకి, మీ ప్రారంధాలకి, మీ పూర్వజన్మలకి, మీ పునర్జన్మలకి, మీకుండే సంపదలకి, లేకపోతే మీకుండే భోగాలకి, మీకుండే కష్టాలకి, మీకుండే నష్టాలకి, మీకుండే బాధలకి, మీకుండే భారాలకి, లేకపోతే మీకున్నటువంటి ఐశ్వర్యాలకి, అసల సత్యానికి, ఆ నగ్న సత్యానికి, ఆ పరమ సత్యానికి, మనం చెప్పుకునే ఈ గొడవలకి ఇసుమంతా ఇది సంబంధం లేదు. చింతాకంత సంబంధం లేదు, చింతాకంత సంబంధం లేదు. కానీ ఏదో ఒక సంబంధం ఉంది, సంబంధం ఉందని కంగారు పడిపోతాం. ఇది మనం చెప్పుకునే విషయాలు అనాత్మకు సంబంధించి. నువ్వు అనాత్మ కాదు, నువ్వు ఆత్మవు. నువ్వు అనాత్మ కాదు, నువ్వు ఆత్మవు. అయితే నువ్వు అనాత్మ కూడా, నీ పని అది నువ్వు శ్రద్ధగా చేసుకో, పని దొంగలు అవ్వద్దు. నీ పని దొంగలు, జ్ఞానానికి పనికి విరోధం లేదు, జ్ఞానానికి పనికి విరోధం లేదు. నువ్వు చేసుకునే పని అది చక్కగా చేసుకో. ఆ ఈశ్వరుడికి ప్రీతి కలిగేలాగా చెయ్యి ఆ పని. అప్రీతిగా చేయకు, ప్రీతిగా చెయ్యి. అయిష్టంగా చేయకు, ఇష్టంగా చెయ్యి. నువ్వు ఆ పని ఇష్టంగా చేస్తానంటే జ్ఞానం రావటానికి ఆ పని సహకరిస్తుంది నీకు. నీకు జ్ఞానం వచ్చాకండి, నీకు ఎప్పుడో చటుక్కుని వస్తుంది నీకు అమృతానికి. ఎప్పుడు ముహూర్తం పెట్టేసుకున్నాడు, అప్పుడు మీకు ముహూర్తం పెట్టేశాడు భగవంతుడు. ఆ ముహూర్తం తెలియటాలేదు మనకు. ముహూర్తం మటుకు పెట్టేశాడు మీకు కూడా. ఆ ముహూర్తం తెలియక రాదేమో రాదేమో అనుకుంటున్నాం. ఇలా ఆదివారం అండి, ఆదివారం. రేపు సోమవారం కదా, వస్తుందా రాదు సోమవారం? వస్తుంది. ఇంకా అనుమానం మీకు అలా మోక్షం వచ్చేస్తుంది. మీకు అప్పుడే ముహూర్తాలు జరిగిపోయిన ముహూర్తాలు పెట్టేశాడు. ఆ ముహూర్తం పెట్టాక మళ్ళీ ఇది మీరు ఎక్కడ యాగి చేయకండి ఈ గొడవలు. ఆ ముహూర్తం పెట్టాక దేవుడు పెట్టిన ముహూర్తంలో మీకు అమృతానుభవం వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? అమృతానుభవం వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, అయ్యి బాబు, తెలియక చాలా బాధలు పడిపోయాను, తెలియక కష్టాలు పడిపోయాను, తెలియక దుఃఖం తెచ్చేసుకున్నాను, ఏమీ లేదు, ఏమీ లేని దానికి దుఃఖం తెచ్చేసుకున్నాను, ఏమీ లేని దానికి బాధపడిపోయాను, ఏమీ లేని దానికి కష్టపడిపోయాను, అమృతానికి ఏమీ లేదు, ఏమీ లేని దానికి ఎంత గొడవ తెచ్చి పెట్టుకున్నాను మీకు అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ ఈ మాటలు మీరు ఎక్కడ చెప్పకండి, ఈ మాటలు మళ్ళీ మీరు ఎక్కడికి మోసుకెళ్ళకండి. ఓ మీకు ముహూర్తాలు అయిపోయినాయి, పెట్టేశాడు మోక్షం రావటానికి. ఎంచండి, మీకు ముహూర్తాలు పెట్టకపోతే ఈ మార్గంలోకి రారు మీరు. ముందు ముహూర్తం పెట్టాక మీకు ఈ మార్గంలోకి వచ్చారు. మీకు ధరించి యోగం లేదనుకోండి, అసలు ఈ మార్గంలోకి రానే రారు అసలు. శాంతి శాంతి శాంతి. శాంతితోడు సమానమైంది, సృష్టిలో లేదు.